वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे पांचाकल्पतरु भयश्च कृपा सिंधु भयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव वृंद की जय जगत गुरु श्रील प्रभुपाद की जय इस्कॉन वर्तमान गुरु वृंद की जय हिज होलीनेस जयपत का स्वामी गुरु महाराज की जय इंटी रोज टॉपिक ప్రశాంతంగా ఉంది ఎన్నాళ్ళకి ఆ బ్లాక్ స్క్రీన్ లేదు జూమ్ లేదు ఏమీ లేదు హ్యాపీగా మనుషులతో మాట్లాడవచ్చు అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ ప్రశాంతంగా ఉండకపోవచ్చు ఇంట్లో చాలా బాగుండేది కదా సోఫా మీద హాయిగా కూర్చుంటూ మురిలు తింటూ ఇల్లంతా తిరుగుతూ హ్యాపీగా జూమ్లోని క్లాసులు వినడం ఎంత ఆనందంగా ఉండేది అసలు తిల్లకు పెట్టకపోయినా పర్వాలేదు ధోతి కుర్తా వేసుకోకపోయినా పర్వాలేదు నాకే ఇబ్బందిగా ఉండేది మీ ఎవ్వరికి కాదనుకోండి మీకు ఇదే ఇబ్బంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలవాటు చేసుకోవాలి మళ్ళీ టెంపుల్కి రావాలంటే ఉల్టా అయిపోయింది అసలు మామూలుగా ఎలా ఉంటుందంటే టీచర్ అలా సరదాగా ఉంటే పిల్లలు అలా సీరియస్గా ఉంటారు ఈ జూమ్ కల్చర్ వచ్చిన తర్వాత టీచర్ సీరియస్గా స్టిఫ్గా రెడీగా ఉండి ఎస్ అని ఆ పిల్లలందరూ కానివ్వండి మేము వింటున్నాం కానివ్వండి అలా ఉంది పరిస్థితి అలా తింటూ హ్యాపీగా వింటున్నారు ఇప్పుడు మీరు అందరు సీదాగా మంచిగా కూర్చున్నారు స్ట్రైట్గా పుట్ యువర్ బ్యాక్ స్ట్రైట్ సుకృత్ అంతే అలా పర్ఫెక్ట్గా వినండి అంతా సో ఏంటి ఈరోజు టాపిక్ సో ఎలాగో ఇప్పుడు మీకు అందరికీ ఇంట్లో ఉండి అంత లేటెస్ట్ న్యూస్ ఛానల్స్ అన్నీ అలవాటైపోయిందని ప్రస్తుతం ఏదైతే చాలా లేటెస్ట్గా మాట్లాడుతున్నారో అందరూ దాని గురించి మనం మాట్లాడదాం ఏంటి లేటెస్ట్గా అందరూ మాట్లాడుతున్నారు అంతే కదా మళ్ళీ లేటెస్ట్ అంటే ఏమనుకున్నారు లేటెస్ట్ మూవీయా ఏంటి లేటెస్ట్ అంటే ఇప్పుడు అదే కదా మాట్లాడుతున్నారు అందరూ మొత్తం ఎక్కడ చూసినా గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో అయినా మోదీ గారు వెళ్ళి ఆ ప్రతిమాని అన్వేల్ చేశారు సో అందుకోసం ఈరోజు మనము ఆయన మహానుభావుల గురించి మాట్లాడుకుందాము ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయము ఎందుకంటే ఈ నాలుగు ప్రామాణిక సంప్రదాయాల్లోని ఒక సంప్రదాయ శ్రీ సంప్రదాయ ఆయన ఒక శ్రీ సంప్రదాయకి చేరిన ప్రముఖ ఆచార్యులు అండ్ అయ్యో మనం మధ్వ సంప్రదాయం కదా, మనం వాళ్ళ గురించి వినాలని అలాంటి భావం మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా వైష్ణవాలు. అండ్ ఎవరు వైష్ణవాలు, ఏ వైష్ణవ దగ్గరైనా వాళ్ళొక వ్యవహారాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సో మనం ఆ టాపిక్ని తీసుకోవాలి తప్ప, ఈ ప్రవచనం తర్వాత హరే కృష్ణ మానేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఓం నమో నారాయణ చాంటింగ్ చేయమంటారు అనేది కాదు. ఏంటంటే ద టెస్ట్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ అందరి నుంచి ఏదోటి మంచి తీసుకోవడము. లైక్ చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఇప్పుడు ఈ నాలుగు ప్రామాణిక సంప్రదాయం నుంచి ప్రతి సంప్రదాయం నుంచి రెండు రెండు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీ రామానుజ సంప్రదాయం నుంచి చైతన్య మహాప్రభు ఏం తీసుకున్నారు, ఎనీ ఐడియా వాట్ హీ హెస్ టేకన్? వైష్ణవ సేవ, ఎలా అయితే భక్తజన సేవని చేసుకోవాలి, వాళ్ళు దాన్ని చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. సో ఆ ఒక భావాన్ని చైతన్య మహాప్రభు శ్రీ సంప్రదాయం నుంచి తీసుకున్నారు. అదే కాదు, శ్రీ సంప్రదాయంలో ఉన్న అనన్య భక్తి అంటే జ్ఞానమిశ్రిత భక్తి కాదు, కర్మమిశ్రిత భక్తి కాదు, భగవంతుడి దగ్గర భగవంతుడు తప్ప ఏది కోరుకోకూడదు, అది ఎలా, దాన్ని రుజువు కూడా ఇస్తాను. మన కథ ముందుకి వెళ్తే దాని రుజువు కూడా ఇస్తాను. ఎలా శ్రీ సంప్రదాయంలో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అంటే భగవంతుడి దగ్గర భక్తి తప్ప ఏమీ అడగకూడదు, భగవంతుడి దగ్గర భగవంతుడు తప్ప ఏది అడగకూడదు అనమాట. సో అది శ్రీ సంప్రదాయం నుంచి తీసుకున్నారు. అలానే బ్రహ్మ మధ్వ సంప్రదాయం నుంచి ఏం తీసుకున్నారంటే కృష్ణమూర్తి సేవ, భగవంతుడు ఒక విగ్రహాన్ని ఆరాధించడము, అండ్ అద్వైతవాదని ఖండించడము, అది మధ్వాచార్య చాలా గొప్పగా చేసుకున్నారు. అలానే ఇంకొక ప్రామాణికమైన సంప్రదాయం ఏంటంటే విష్ణుస్వామి ప్రముఖ ఆచార్యులు ఆ సంప్రదాయకి, అదేంటంటే రుద్ర సంప్రదాయం, శివుడి నుంచి మొదలైన సంప్రదాయం అనమాట. అంటే మనం అంటాము శివుడి నుంచి మొదలైంది, లక్ష్మీదేవి నుంచి మొదలైంది, నాలుగు కుమారాల నుంచి మొదలైంది, బ్రహ్మ నుంచి మొదలైంది, కానీ మొదలైందంటే అది వాస్తవంగా భగవంతుడి దగ్గర నుంచి ఆయన వీళ్ళని బోధించారనమాట. సో అలానే శివుడికి బోధించారు, అది రుద్ర సంప్రదాయం, దాంట్లో ప్రముఖ ఆచార్యులు విష్ణుస్వామి. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారంటే తదీయ భావం, అంటే భగవంతుడు మన సర్వస్వుడు, ఆ తప్ప మనకి ఎవరు దిక్కు లేదు, మనం ఎవరి మీద ఆధారపడము అని ఆ భావాన్ని ఆయన తీసుకున్నారు రుద్ర సంప్రదాయం నుంచి. అలానే ఈ విష్ణుస్వామి రుద్ర సంప్రదాయం నుంచి రాగమార్గ ఒక భావం, అంటే ఇప్పుడు మనం చేస్తుంది విధి భక్తి, అంటే మనకి స్పాంటేనియస్ భగవంతుడి పట్ల ఎటువంటి అఫెక్షన్ లేదు, కానీ రాగమార్గలో అంటే భగవంతుడిని ఎలా ఒక రిలేషన్షిప్లో పూజించాలి, అంటే తన భగవంతుడు నేను భక్తుడు అనేది కాదు భావం, అని తనతో ఒక రిలేషన్షిప్, మేబీ నాన్న కానీ మేబీ బ్రదర్ కానీ ఏదో ఒక రిలేషన్షిప్, ఏదో ఒక భావంలో భగవంతుడిని పూజించాలని తీసుకున్నారనమాట. అలానే ఆయన ఇంకొక సంప్రదాయం, ఇప్పుడు ఏం మిగిలింది, కుమార సంప్రదాయం నుంచి గోపి భావము, రాధారాణిని పూజించాలి, అది అక్కడ నుంచి తీసుకున్నారనమాట. సో అలా ప్రతి ఒక్క సంప్రదాయం నుంచి ఆయన ఏదోటి తీసుకున్నారు. ఈ శ్రీ సంప్రదాయకి ప్రముఖమైన ఆచార్యులు రామానుజాచారి, అలానే బ్రహ్మ మధ్వ సంప్రదాయకి ప్రముఖమైన ఆచార్యులు మధ్వాచార్యులు, అలానే రుద్ర సంప్రదాయకి ప్రముఖ ఆచార్యులు విష్ణుస్వామి, అలానే ఈ కుమార సంప్రదాయకి ప్రముఖ ఆచార్యులు నింబార్కాచార్యులు. అండ్ అదే కాదు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాయాపూర్లో స్థాపించిన ఆయన గౌడీయ మఠలో కూడా మనం చూస్తే ఈ నాలుగు ప్రముఖ ఆచార్యులు ఒక విగ్రహాన్ని ఆయన స్థాపించారు. దాని అర్థం ఏంటంటే మనలో ఒక యూనిటీ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది ప్రామాణిక సంప్రదాయాలు. అండ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, ఎలా అయితే ఒక బావిలో నుంచి బయటికి రావాలంటే తాడు అవసరము, అలానే మనమందరి జీవులు ఈ బావిలో ఉన్నాం, ఈ భౌతిక సంసారము ఒక బావిలాగా ఉంది, ఒక వాట్ యూ సే డార్ అందకూపంలో ఉన్నాము. సో దాని నుంచి బయటికి రావాలంటే తాడు పట్టుకోవాలి. సో ఆ తాడు ఏంటంటే ఈ నాలుగు ప్రామాణికమైన సంప్రదాయాలు. కానీ చైతన్య మహాప్రభు వచ్చి ఏం చేశారు, ఈ సంప్రదాయం నుంచి అన్ని మంచి గుణాలు తీసుకొని ఈ తాడుని చక్కగా కట్టేసి ఒక పులి గిల్లకి పెట్టేశారు. అదేంటది, హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అన్ని మంచి పాయింట్స్ పెట్టేసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఈజీగా మనము బయటికి వచ్చేయచ్చు, గిల్లకుంటే ఈజీగా స్మూత్గా స్విఫ్ట్గా వెళ్ళిపోతాం అనమాట. సో ఇలా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం వల్ల మనము ఈ భౌతిక సంసారం నుంచి ఈ బంధనాల నుంచి విముక్తులు అవ్వగలుగుతామన్నమాట. అండ్ భక్తి వినోద్ ఠాకూర్ కూడా శ్రీ రామానుజాచార్యులు ఒక గురు యమునాచార్య దగ్గర నుంచి చాలా తీసుకున్నారు, స్పెషల్లీ ఆయన ఒక పుస్తకం స్తోత్ర రత్నావళి, నుంచి చాలా విషయాలు ఆయన పుస్తకాలు ఆయన రాశారు. అండ్ శ్రీల ప్రభుపాదులు వారు కూడా రామానుజాచార్య గురించి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండేవారనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదులకి శిష్యులు అడిగారనమాట, శ్రీల ప్రభుపాద్ భాగవతం కంప్లీట్ చేసిన తర్వాత మీరేం రాస్తారు? ప్రభుపాద్ అన్నారు భగవద్గీత. భగవద్గీత రాసేసారు కదా, ఆల్రెడీ అది పబ్లిష్ అయిపోయింది, ఇంకోసారి రాస్తాను. ఈసారి వేరే వేరే ఆచార్యుల కమెంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, ప్రామాణికమైన కమెంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ రామానుజాచార్య కమెంట్రీ అని ఒక్క మెన్షన్ ఆయన చేశారనమాట. సో అలా మన పరంపరలో ఉన్న ఆచార్యులు, వాళ్ళ పరంపరలో ఉన్న ఆచార్యులు మన ఆచార్యుల దగ్గర ఎంతో మంచి విషయాలు తీసుకోవడము, అలానే ఇప్పుడు వల్లభాచార్య సంప్రదాయం నుంచి ఎంతో విషయాలు వాళ్ళ చైతన్య మహాప్రభు దగ్గర నుంచి నేర్చుకోవడం, అండ్ అలానే ఈ నాలుగు ప్రముఖ ఆచార్యులు కూడా మళ్ళీ గౌర్లీలలో వచ్చారు. రామానుజాచార్య గౌర్లీలలో అనంతగా వచ్చారు, ఒక బ్రాహ్మణుడుగా వచ్చారు. అలానే మధ్వాచార్య మళ్ళీ గౌరలీలాలో మురారి గుప్తలాగా వచ్చారు. నింబాక ఆచార్య కేశవ కాశ్మీరిలాగా వచ్చారు. కేశవ కాశ్మీరి ఒక వృత్తాంతం మనందరికీ తెలుసు. అండ్ అలానే విష్ణుస్వామి మళ్ళీ వల్లభ భట్టగా ఈ గౌరలీలాలో మళ్ళీ వచ్చారు. సో వీళ్ళందరూ యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరంటే, భగవంతుడు ఆయన వేసిన ప్రణాళికని అమలుపరచడానికి దేశకాల పరిస్థితి చూసి ఎప్పుడు ఎవరికి అవసరము పంపిస్తున్నారు, ఎవరు ఏ ఫిలాసఫీ ఎప్పుడు ప్రచారం చేయాలి అలా పంపిస్తున్నారు. భగవంతుడు ఒక ప్రణాళిక ఏంటి, ఎలాగో ఎలాగో మన అందరికీ భగవద్ధామం తిరిగి తీసుకురావాలి. సో దానికోసము సమయానికి ఒక్కొక్కసారి అలా ఇంటర్వెల్స్, రెగ్యులర్ ఇంటర్వెల్స్కి ఎవరో ఒక వైష్ణవ ఆచార్యులకి పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఈ రామానుజాచార్యులు వచ్చినప్పుడు ఒక విశేషమైన పరిస్థితి ఉంది ఈ మొత్తం ప్రపంచంలో. ఒక రకమైన అంటే ఆ రోజుల్లోనే మొహమ్మదన్స్ చాలామంది టెంపుల్స్ని పగలు కొట్టడము, విగ్రహాల్ని బ్రేక్ చేసేయడము, అండ్ ఒక రకమైన సిచ్యువేషన్ ఉండేదన్నమాట. సో ఎలా ఉందంటే, వాళ్ళ భయంతో చాలామంది పూజారీలు విగ్రహాలని తీసుకొని జలసమాధి ఇచ్చేసారు, అంటే నీళ్ళ లోపల దాచేశారు. లేదంటే కొన్ని ప్లేసెస్లోనే మట్టి తవ్వేసి విగ్రహాలని తీసుకొని మట్టి కప్పేసి పారిపోయారు. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట, టెంపుల్ గోపురాలన్నీ బ్రేక్ చేసేసారు. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు ఆయన ఆవిర్భావించారు. మొన్ననే ఒక 2 డేస్ బ్యాక్ ఆయన తిరుభావ తిథి కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఐ థింక్ మోర్ దెన్ 1000 ఇయర్స్, 2017లో 1000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. సో నౌ 2022. సో అలాంటి టైంలో ఆయన ఆవిర్భావించారు. 1017లో అది కూడా ఆయన ఆవిర్భావించడం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. సో ఆ కేశవ పెరుమాళ్ అంటే ఆసూరి కేశవ పెరుమాళ్ అని ఒక మంచి బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి భార్య కాంతిమతి. సో వాళ్ళిద్దరికీ అమ్మాయిలు అయితే ఉన్నారు కానీ అబ్బాయిలు లేరు. సో వాళ్ళు చెన్నైలో ఉన్న ఒక పార్థసారథి టెంపుల్ ఉంది. పార్థసారథి టెంపుల్ మీరు విని ఉంటారు, దివ్య దేశంలోనే 108 దివ్య దేశాల్లో అదొక ప్రదేశం అనమాట, అదొక టెంపుల్. సో అక్కడికి వెళ్ళిపోయి 48 రోజులు పుత్రకామేష్టి యాగం చేయడము, అండ్ మొత్తం మీద చాలా తపస్సు చేసిన తర్వాత ఆ పార్థసారథి విగ్రహాలు వీళ్ళు కలలో రావడము, అండ్ తప్పకుండా మీకు ఒక అబ్బాయి పుడతారంటే వీళ్ళు అడగడం భగవంతుడికి, మీలాగా ఉండాలంటే మళ్ళీ భగవంతుడిలాగా ఎవరు ఉంటారు. సో అందుగురించి భగవంతుడు ఏం చేశారంటే, ఆయన ఫస్ట్ ఎక్స్పాన్షన్ శంకర్షన్ అంటే బలరామ్ అంటే లక్ష్మణ్ని రామానుజస్వామి ఒక రూపంలోని పంపించారనమాట. సో ఈ రామానుజ ఒక పేరెంట్స్ కూడా చాలా స్పెషల్ పీపుల్, ఎందుకంటే యమునాచార్య కథ మీ అందరికీ చాలాసారి చెప్పాను. యమునాచార్యులు ఒక గొప్ప సన్యాసి. సో ఆయనకి ఒక శిష్యుడు ఉండేవారు, సన్యాసి శిష్యుడు శ్రీశైలపూర్ణ. ఈ శ్రీశైలపూర్ణకి ఇద్దరు చెల్లెళ్ళు అనమాట, కాంతిమతి అండ్ దితిమతి. కాంతిమతి పెళ్ళయింది కేశవ ఆసురి కేశవ పెరుమాళ్తోని, అండ్ రామానుజాచార్యులు పుట్టారు. అండ్ దితిమతికి పెళ్ళి అయింది కమల నయన భట్ట. వాళ్ళు కూడా మంచి డివోటీస్, అండ్ వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టారు గోవింద్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్స్ అనమాట, గోవింద్ అండ్ రామానుజాచార్యులు. సో వీళ్ళు శ్రీశైలపూర్ణకి ఎప్పుడైతే తెలిసింది వాళ్ళ చెల్లెలకి పిల్లలు పుట్టారని, సో అతను స్వయంగా వెళ్ళి వాళ్ళని చేతి మీద తీసుకొని, సన్యాసి కదా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, సో ఆ చేతి మీద రామానుజాచార్యుని చేతి మీద తీసుకున్నప్పుడు శ్రీశైలపూర్ణ అంటున్నారు వాళ్ళ సిస్టర్తోని, ఎందుకో ఏంటో ఇతనికి చూస్తే రామాయణంలో ఉన్న లక్ష్మణ్ గుర్తొస్తున్నాడు. సో అందుకోసం తన పేరు రామ అనుజ, అంటే రాముడికి అనుజుగా పెడదాము అని రామానుజ పేరు పెట్టారు. సో ఇద్దరు చాలా చక్కగానే బ్రాహ్మణికల్ కల్చర్లో ఆ రోజుల్లో ఉన్న వేదిక్ కల్చర్లో మంచి సంస్కారాలతోని వేద పాఠశాలకి వెళ్ళిపోయి ఎంత బాగా నేర్చుకుంటున్నారు. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వండర్ఫుల్లీ. కాకపోతే రామానుజాచార్య లక్ష్మణ తాలూకు అవతారము కనుక తన యొక్క మేధావి శక్తి చాలా ఎక్కువ ఉంది. ఏదైతే 10 సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు దాన్ని 10 రోజుల్లోనే నేర్చేసుకుంటున్నారు. సో ఏ గురుకుల్లో వెళ్ళినా కూడా ఆ గురుగారు చేతులు జోడించి ఇంకా సరిపోయింది నా దగ్గర ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ కేశవ పెరుమలకి ఒక ఆలోచన వచ్చింది, ఇలా అయితే తన సన్యాసి తీసేసుకుంటాడేమో, అన్ని ఫటాఫట్గా నేర్చుకుంటున్నాడు, ఫటాఫట్గా పెళ్లి చేపించేస్తే బాగుందని 16 సంవత్సరాలు ఉన్నప్పటికే పెళ్లి చేపించేస్తారు. సో పెళ్లి చేపించేటప్పుడు రామానుజారు ఒక భార్య పేరు రక్షాంబల్, కానీ ఈ రక్షాంబల్ అని ఒక స్వభావం మంచిది కాదు. సో తను కొంచెం జాతి బుద్ధి అనమాట, అంటే మేము బ్రాహ్మణాస్, వీళ్ళు బ్రాహ్మణాస్ కాదు అని అలాంటి స్వభావం అనమాట. సో మొత్తం మీద పెళ్ళయింది. పెళ్ళయిన 4 నెలల్లోనే రామానుజాచార్య నాన్నగారు పరంపదిస్తారనమాట. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ బాధ్యత ఇతని మీద వచ్చేసింది. సో ఇప్పుడు బాగా సంపాదించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఆయన పుట్టిన ప్లేస్ సిరిపెరంబుతూర్. సో సిరిపెరంబుతూర్ నుంచి కాంచీపురం షిఫ్ట్ అయిపోయారు. సో ఇప్పుడు కాంచీపురంలోనే ఉంటున్నారు. అక్కడ ఒక పెద్ద గురుకుల్ అనమాట, యాదవ ప్రకాష్ పేరు మీద ఒక ఆయన నడిపిస్తున్నారు. ఆయన చాలా ప్రఖ్యాతి చెందిన గురువు, కాకపోతే ఆయన అద్వైతవాది. సో మామూలుగా అయితే భక్తులు ఆయన దగ్గర వెళ్ళాలని ఇష్టపడరు, కానీ రామానుజాచార్య ఆయన దగ్గర శిక్ష తీసుకుంటారని ఆయన దగ్గరికి వెళ్తారు. సో మనకి ప్రశ్న రావచ్చు, ఎందుకు రామానుజాచార్య ఆయన దగ్గరికి వెళ్ళారు? కానీ ఈ మహానుభావులు ఏంటంటే వాళ్ళు దేనికి వస్తారు, వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. వాళ్ళ అద్వైతవాదిస్ని ఓడించాలంటే అసలు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి ముందు వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలియకపోతే ఎలా వాళ్ళని ఎలా వాదిస్తారు, ఎలా వాళ్ళని ఓడిస్తారు? నాకు గుర్తుంది, నేను కొత్త కొత్తగా ఇస్కాన్లో ప్రీచింగ్ మొదలుపెట్టినప్పటికీ జనాలు అడిగిన రకరకాల క్వశ్చన్కి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఈ ఇలా అడుగుతున్నారేంటి, అలాంటి క్వశ్చన్ ఎలా రావచ్చు ఎవరికైనా? నాకు అర్థమైంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వైష్ణవ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే కొంచెం డంబ్గానే ఉంటాం, ఎందుకంటే అలాంటి ప్రశ్న రాదు, ఎందుకంటే ఇదే సరళమైన జీవన శైలి, అలానే ఉన్నాము, అలానే ఉండాలి కదా, అలానే తినాలి కదా, అలానే ఆలోచించాలి కదా. కానీ దాని వ్యతిరేకంగా ఆలోచించే అంత బుద్ధి కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే జనాలతో మాట్లాడితే అప్పుడు అర్థం ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళకి వస్తాయి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైతే ముందు భక్తులు లేరు, తర్వాత భక్తులు అయ్యారు, వాళ్ళు మంచి ప్రచారకులు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాలుగా పాస్ అయిపోయారు, ఆ డౌట్స్, ఆ సందేహాలు, ఆ స్టేజెస్ అప్పుడు పక్కగా. కానీ ఎవరైతే చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళకి ఆ డౌట్సే రాదు. సో వాళ్ళకి అర్థం అవ్వదు వేరే వాళ్ళ మనసులో ఏ డౌట్స్ ఉంటాయని. వాళ్ళు అంతా చాలా సింపుల్గా తీసేసుకుంటారు, ప్రతిదీ చాలా సింపుల్గా తీసేసుకుంటారు. కానీ మనకు అర్థం అవ్వదు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనమాట. సో అందుకోసం మనం చూడండి, జీవగోస్వామి అయినా, నరోత్తమ్ దాస్ ఠాకూర్ అయినా, వీళ్ళందరూ కాశీకి వెళ్ళిపోయి ఆ మాయావాదీల సన్యాసుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. అప్పుడు మనం అనుకోవచ్చు ఎందుకు వాళ్ళని ఎంచుకోవాలి, కానీ ఫస్ట్ వాళ్ళ మనస్తత్వం, ఎందుకంటే వీళ్ళందరూ నిత్య పార్షదులు, వాళ్ళకి అలాంటి డౌట్సే రాదు. వీళ్ళ దగ్గరికి వినేసిన తర్వాత ఓహో ఇలాంటి డౌట్స్ రావచ్చు, అప్పుడు దాన్ని ఖండిస్తారనమాట. సో బాగానే ఉంది, ఇప్పుడు ఈ గురుగారి దగ్గర చేరిపోయారు, బాగానే ఉంది. కానీ కొన్ని తట్టుకోలేని మాటలు తను అంటాడు, ఎందుకంటే తను మాయావాది. సో ఒక్కొక్కసారి ఏంటంటే, ఇప్పుడు గురుగారు కదా, ఆ రోజుల్లో గురుగారు అంటే మనము ఊరికే చెక్ రాసడం కాదు, ఫస్ట్ ఫిజికల్గా సేవ చేసుకోవాలి, వాపు సేవ వాణి సేవ, కాళ్ళకి మసాజ్ చేసుకోవాలి, వంట చేయాలి, గురుపత్ని కోసం వంట చేయడానికి అడవి నుంచి కర్రలు తెచ్చుకొని ఇవ్వాలి. సో రామానుజాచార్య ఏంటంటే ఒక్కసారి గురుగారి వీపి మీద మసాజ్ చేస్తున్నారు, అండ్ ఇంకొక శిష్యుడు ఏదోటి చదువుతూ ఉంటే గురుగారు దాని మీద వ్యాఖ్యానం, ఇలా కాదు అలా అలా కాదు ఏదో చెప్తున్నారు. అయితే ఛందోగ్య ఉపనిషత్తు నుంచి ఒక మాట అతను అన్నారనమాట. దానికి యాదవ్ ప్రకాష్ చాలా చక్కగానే దాని అర్థం ఏంటంటే, కపి అంటే సంస్కృతిలో మంకీ అన్నమాట, కోతి. సో దాని అర్థం ఏంటంటే స్వామి యొక్క చక్షులు, ఒక కళ్ళు ఎలా ఉంటుందంటే కోతి తాలూక వెనక భాగం లాగా ఉంటుంది. వెనక భాగం ఎలా ఉంటుంది ఎర్రగాని అని రామానుజాచార్య విన్నప్పటికీ ఒళ్ళు మండిపోయి తనకి ఎంత ఏడుపు వచ్చేస్తుందంటే కళ్ళ నుంచి వేడి వేడి కళ్ళశ్రాలు గురుగారి వీపి మీద పడుతున్నాయి. గురుగారు అంటే ఇది ఆయిల్ మసాజ్ లాగితే వాటర్ మసాజ్ ఏంటి, ఏమైంది రామానుజ అంటే, గురుగారు ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది దేవాదిదేవుడు కళ్ళుకి మీరు ఇలా చెప్తారా అంటే మళ్ళీ ఎలా చెప్పమంటావు, దానికి రాశారు కదా కపి అని వాడారు కదా అంటే అప్పుడు నువ్వు చెప్పు, అయితే నీకు చాలా బుద్ధి ఉంది కదా అని నేను చెప్తాను గురుగారు. కా అంటే నీళ్ళు, పి అంటే పివతి. ఎవరు నీళ్ళు తాగుతున్నారు, సూర్యుడు. మనం ఇప్పుడు వాక్ చేస్తుంటే మనం ఎందుకు అలసిపోతాం, ఎందుకంటే సూర్యుడు అందరి దగ్గర నుంచి ఆ నీళ్ళు ఎవాపరేషన్ ప్రాసెస్ అవుతుంది కదా. సో ఆ సూర్యుడికి కూడా కపి అంటాము. సో సూర్యుడు ఎలా పొద్దున ఉదయించినప్పుడుగా లైట్గా ఎర్ర రంగులో ఉంటారు, ఆ రంగు భగవంతుడి తాలూకా చక్షు. లేదా సూర్య కిరణాలు ఎలా అయితే కమల పువ్వు మీద పడినప్పటికీ ఆ కమల పువ్వు రంగు ఎలా ఉంటుంది, అలా ఉన్నాయి భగవంతుడి చక్షులు. అలా చెప్తారు కంటిన్యూస్గా. అప్పటికి యాదవ ప్రకాశ్ ఇంకా ఆపులే, చాలా చాలా ఎక్కువైపోయింది నీకు, ఇంకా నువ్వు మసాజ్ కొనసాగు ఇంకా అని ఆపేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది, మళ్ళీ మొదలుపెట్టారు తైత్రేయ ఉపనిషత్తు నుంచి ఇంకొక మాట. దాంట్లో అయినా సత్యం జ్ఞానం భగవంతుడి తాలూకా వేరే వేరే గుణాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇతను భగవంతుడు నిర్గుణుడు అని అలాంటివి మాట్లాడితే మళ్ళీ రామానుజం మొదలుపెట్టారు. గురుగారు అలా కాదు గురుగారు, ఎలా అయితే ఒక పువ్వుకి ఎన్ని రకాలమైన గుణాలు ఉండొచ్చు, ఒక పువ్వుకి మంచి వాసనము, మంచి రంగు, చూడ్డానికి అందమైన ఆకారము, అన్ని గుణాలు ఒక పువ్వులో ఉంది, అలానే భగవంతుడిలో అన్ని గుణాలు ఉంటాయన్నమాట. ఇప్పటికి ఇతనికి చాలా కోపం చెంది, అసూయ చెంది మనసులో అనుకున్నాడనమాట, దీన్ని చంపేయాలి అంతే, ఎందుకంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను, చంపేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే ఇతను మాట్లాడుతూ ఉంటే వేరే శిష్యులు కూడా మా గురుగారికైనా ఇతనికి బాగా తెలుసు అని అనుకుంటున్నారు కదా, చంపేస్తే బాగుంది. కానీ మీరు ఎలా చంపాలి? అప్పుడు ఏం చేస్తారు, ఆయన కొంతమంది కాన్ఫిడెన్షియల్ డిసైపల్స్ని పక్కకు తీసుకొచ్చి, ఇగో ఇతను మీరు చాలా ప్రాబ్లమ్గా ఉన్నాయి, దీన్ని చంపేయాలి. మళ్ళీ ఎలా చంపేయాలి గురుగారు అంటే, ఏం లేదు కాశీకి వెళ్దాం, కాశీకి వెళ్ళినప్పుడు గంగా స్నానం చేస్తాం కదా, గంగా స్నానంలో తన్ని ములిగేద్దాం గంగాలోనే. సరే గురుగారు మీరు ఎలా చెప్తే అలానే. అయితే మొత్తం మీద వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు కాశీ వెళ్ళడానికి. ఇప్పుడు కాశీ వెళ్ళడానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఈ గోవింద, ఎవరైతే పిన్ని అంటారా, మౌసీ అంటే పిన్ని అయినా, పిన్ని వాళ్ళ అబ్బాయి గోవింద్ కూడా ఉన్నాడు, తనకి తెలియదు. సో కాశీ వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఊహించండి, కాంచీపురం నుంచి కాశీ చాలా నడుచుకోవాలి. సో అలా వెళ్తూ 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 ఒక్కనప్పుడు ఏమైందంటే, ఆ రోజుల్లోనే అడవి లోపల నుంచి కదా దారి. సో వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి ప్రసాదానికి ఎక్కడైనా ఆగినప్పటికీ గోవిందకి వినిపించింది, వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడిపోతే ఇప్పుడు గోవింద్ అనుకుంటున్నాడు, ఎలా ఎలా ఈ విషయాన్ని నేను ఎలా రామానుజకు చెప్పాలి అని. సో అప్పుడు ఏమైందంటే, భగవంతుడు ఒక ప్లానింగ్ ఎలా అయ్యిందంటే, రామానుజ నేచర్స్ కాల్ అంటే అలా వెళ్ళాలి అని, నేచర్స్ కాల్ అంటే ఏమంటారు, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలని అతను కొంచెం వెనక ఆగారు, వీళ్ళు కొంచెం అలా నడుస్తున్నారు. అప్పుడు గోవింద్ పరిగెత్తి వెళ్ళి, ఇగో మీ గురుగారు నేను చంపేయాలని ప్లాన్ వేశారు, సో నువ్వు ఇక్కడ నుంచి పారిపో. రామానుజు అంటారు, గురుగారు నన్ను చంపేయాలనుకుంటే చనిపోవడమే, ఇంకా మళ్ళీ బ్రతికేం చేయాలి, గురుగారు ఎలా చెప్తే అలా, అదే కదా గురువు అంటే, గురువు నాకు ఎలా ట్రీట్ చేస్తే అలానే. మళ్ళీ అలా కాదు, అతన్ని చంపేయాలనుకుంటే అదే కదా, మళ్ళీ దేహం ఎందుకు గురు సేవకి, నాకు చంపేస్తే గురుగారు హ్యాపీ అంటే అదే. అప్పుడు ఈ గోవింద్ ఇతనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు గోవింద్ ఫిలాసఫీ స్టార్ట్ చేస్తారు, అలా కాదు నువ్వు బ్రాహ్మణ్, ఇప్పుడు బ్రాహ్మణ్ హత్య చేస్తే బ్రహ్మహత్య, అప్పుడు మీ గురుగారికి అపరాధం, అప్పుడు మీ గురుగారికి అపరాధం నుంచి ఎవరు విముక్తులు చేయలేరు. అవునా, అలా అయితే నేను నా గురుగారిని కాపాడాలి, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, గురుగారిని కాపాడడానికి అయితే ఏం చేయాలంటే, నువ్వు ఇక్కడ నుంచి పారిపోయితే సరే అయితే పారిపోతాను, ఎలా చెప్తే అలానే పారిపోతాడు. పారిపోవడం అంటే వెనక వెళ్ళడం మొదలు పెడతారు. అప్పటికి తన వయసు ఎక్కువ కాదనమాట, మేబీ 16-17 సంవత్సరాలే, తను వెనక వాక్ చేయడం మొదలు పెడతాడనమాట. అతను వెనక వర్క్ చేస్తున్నారు, అయి లోపల వీళ్ళందరూ పొద్దున, ఆ రోజు రాత్రి అడవిలో పడుకున్నారు కదా, పొద్దున లేచినప్పటికీ ఇక్కడ రామానుజ కనిపించట్లేదంటే గోవింద్ అన్నాడు, ఏమో నాకు కనిపించలేదు. అప్పుడు వాళ్ళు మేబీ క్రూర పశువులు ఉన్నారు కదా, ఎవరో తినేశారో ఏదో అయి ఉంటుంది. సో వీళ్ళందరూ అవుట్వర్డ్లీ యాక్టింగ్ అనమాట, అయ్యో చాలా బాధగా ఉంది, పాపము ఏమయ్యిందో ఏంటో, చలో మనం ముందుకెళ్దామని వాళ్ళు కాశీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు రామానుజకి అసలు దారి తెలియట్లేదు, ఎలా వెళ్ళాలి ఏంటి అని. తన అలా వెళ్ళిపోతూ ఉంటే తను ఒక కొయ్యవాళ్ళు అంటే గిరిజన్ కొయ్యవాళ్ళు కనిపిస్తారు, ఒక జంట కనిపించి రామానుజన్ చూసేసి, ఇగో బాబు ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగాని అంటే, మళ్ళీ ఏమో నేను ఇంటికి వెళ్ళాలి, నాకు కొంచెం దారి చూపించండి, ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి అంటే కాంచీపురం వెళ్ళాలి, అయితే మేము అక్కడికే వెళ్తున్నాము రా నీకు తీసుకెళ్ళిపోతామని. చాలా హ్యాపీ అయ్యి వాళ్ళు చేతులు పట్టుకొని తీసుకువెళ్ళి రాత్రి ఒక చెట్టు కింద కూర్చొని, తనకి ఆకలి వేసింది కదా, కొంచెం పళ్ళు ఫ్రూట్స్ అలా ఇస్తూ ఉంటే తను హ్యాపీగా ఆ జంటలోని ఒక లేడీ ఎవరైతే ఉన్నారో రామానుజన్ తినిపిస్తున్నారనమాట. తినిపించి అక్కడ కూర్చొని రాత్రి ఇక్కడే పడుకుందాము, పొద్దున అయ్యేసరికి మళ్ళీ నడుద్దామంటారు. సరే బాగానే ఉంది. రాత్రి ఎప్పుడైతే నిద్రపోతే తన నిద్రలో ఏం విన్నారంటే, ఈ జంట మాట్లాడుకుంటున్నారు. సో ఈ భార్య ఏమంటుందంటే భర్తతోని, ఇగో వినండి కొంచెం దాహం వేసింది, నీళ్ళు తీసుకొస్తారా. భర్త అంటాడు, ఇప్పుడు చాలా చీకటిగా ఉంది కదా, పొద్దున అయ్యేసరికి నీకు నీళ్ళు తెస్తాను, ఇగో ఇక్కడే చిన్న చెరువు కనిపిస్తుందా, నేను తెస్తానులే ఇప్పుడు పడుకో అంటే సరే అని వాళ్ళు నిద్రపోతారు. ఇతను నిద్రపోయి జస్ట్ మాట విన్నాడు. పొద్దున లేచేసరికి ఏంటంటే ఆ జంట లేరు అక్కడ, ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలంటే తనకి అర్థమైందా, వాళ్ళు చెప్పారు కదా మేబీ నీళ్ళు తాగడానికి వెళ్ళి ఉంటారని. తను కొంచెం ముందుకెళ్తే ఆ కనిపించింది చెరువు, అయితే బాగుంది కానీ వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు, కానీ కొంతమంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇతను అడిగారనమాట, ఇది ఏంటండి ఈ ప్రదేశం ఏంటి అంటే, ఏ నీకు పుణ్యకోటి విమానం కనిపించట్లేదా, ఇది కాంచీపురం అంటే. ఏంటంటున్నారు, ఇదే కాంచీపురం అని. తను నమ్మలేకపోతున్నాను, ఎన్ని రోజులు నడుచుకున్నాము కాశీ వెళ్ళడానికి, మళ్ళీ ఒక్కరోజు నడిస్తే కాంచీపురం ఎలా వచ్చేసింది. తనకు అర్థమైంది, అయితే స్వామివారు స్వయంగా వచ్చారు నన్ను కాపాడడానికి. సో అప్పుడు తను ఏంటంటే హార్ట్లో ఫీలింగు, అమ్మవారు అన్నారు కదా దాహం వేసింది, నేను అమ్మవారికి కనీసం నీళ్ళైనా పెట్టుకోలేకపోయాను, ఆవిడైతే నాకు చేతులతో తినిపించారు. సో అప్పటి నుంచి అతను ఏం మొదలు పెట్టారంటే, ఆ కాంచీపురం టెంపుల్ కొంచెం దూరంలో ఒక 8 కిలోమీటర్స్ ఒక బావి ఉంది, ప్రతిరోజు ఆ బావి నుంచి 2 గిన్నెలతో నిండి నీళ్లు ఆయన ఇలా భుజాల మీద తీసుకొచ్చేసి అభిషేకం కోసం అమ్మవారి కోసం తీసుకొచ్చేవారంట. అంటే ఆ రోజు నేను నీళ్ళు ఇవ్వలేకపోయాను అని ఎవ్రీ డే ఆ సర్వీస్ ఆఫర్ చేసేవారనమాట. ఇప్పటికీ కూడా మనం కాంచీపురం వెళ్తే ఆటో వాళ్ళకి చెప్తే తీసుకువెళ్తారు. రామానుజ బావి అంటే ఎక్కడి నుంచి అయితే నీళ్ళు తీసేవారు, రామానుజ ఇల్లు, ఇప్పుడు ఇదన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రామానుజ వెనుకొచ్చేసారు, ఇక్కడ ఏంటంటే వాళ్ళు కాశీ వెళ్ళిపోయారు. కాశీ వెళ్ళినప్పటికీ గంగా స్నానం చేసుకున్నారు. గంగా స్నానం చేసినప్పుడు ఏమైందంటే, గోవింద్ ఎప్పుడైతే గంగలో స్నానం చేస్తున్నాడో చేతిలో ఒక శివలింగం వచ్చింది. ఈ శివలింగం మీద పెద్ద ఆసక్తి చెంది తను శివభక్తుడుగా మారిపోయాడు. అలే కాదు, అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళిపోయారు అండ్ శివభక్తి మొదలు పెట్టేశారు. వీళ్ళు కొన్ని నెలల పాటు కాశీలో ఉండిపోయారు, అంతా చేసేసి వెనకొచ్చారు. వెనకొచ్చినప్పటికి వాళ్ళు ఎప్పుడైతే కాంచీపురం ప్రదేశాన్ని లోపలికి అడుగేస్తున్నారు, రామానుజు కనిపించారు. లోపల నుంచి చాలా ఒళ్ళు మండిపోతుంది, కోపం వస్తుంది, కానీ ముందుగా యాక్టింగ్ చేసి, అమ్మయ్య బాగానే ఉన్నావా, ఏదో అయ్యిందేమో అనుకున్నామంటే, లేదు గురుగారు మీ కృప వల్ల నన్ను ఎవరేం చేయలేరు, నేను బాగా వచ్చేసాను అంటే, పోన్లే హ్యాపీగా అయితే రేపటి నుంచి స్కూల్కి వచ్చేయి అని కాదు, మామూలుగా మాట్లాడాలి కదా, రేపటి నుంచి వచ్చాను, వచ్చేస్తాను సరే గురుగారు వచ్చేస్తానంటే, అంతే. ఇతను మళ్ళీ వచ్చేసారు గురుగారి దగ్గర, మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు టీచింగ్స్. ఆ లోపల ఇక్కడ ఏమవుతుందంటే, యమునాచార్య కదా మీ అందరికీ చాలాసారి చెప్పాను, ఎవరికి గుర్తుంది? అలబందార్ గుర్తుందా? అయ్యో పాపం ఎవరు చేయదత్తడు, ఎవరికి గుర్తులేదా? యమునాచార్య కదా చెప్పాను, అయ్యయ్యో చెప్పాలి, ఆ కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ టైం కూడా లేదు మీకు కాపాడడానికి, 4:15 అవుతుంది వాచ్లోనే. ఎంతైంది టైం చెప్తే అది చెప్తాను కదా, ఎంతైంది టైం? 7:10 8:10 వరకు మాట్లాడొచ్చా? అయితే అలబందర్ స్టోరీ చెప్తాను, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యమునాచార్య ఎప్పుడైతే చిన్నప్పుడు మేబీ ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు తను గురుకుల్లో చదువుకుంటున్నారు. గురుకుల్లో చదువుతుంటే ఆ రోజుల్లోనే వాదిస్తారు కదా, అంటే ఆ రోజుల్లోనే ఇప్పుడు మన టీవీల్లో ఉన్న డిబేట్స్ కాదండి. ఇప్పుడు టీవీలో ఎలా ఉంటాయి డిబేట్స్, ఒకరిని ఒకరు మాట్లాడుకుంటా మాట్లాడతారు, ఎవరు ఏం మాట్లాడతారు ఎవరికి ఏమి వినిపించదు, అలా కాదు. ఆ రోజుల్లో డిబేట్స్ అంటే, ఇప్పుడు అతను మాట్లాడితే అతను ఏం మాట్లాడారు అది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ, నాకు అర్థమైంది ఇప్పుడు ఆయన చెప్పింది నేను ఖండించాలన్నమాట. ఇలా ఉంటాయి వాదాలు అనమాట. ఎంత బాగా డిబేట్ చేసుకుంటారు ఇంటలెక్చువల్లీ అనమాట, గట్టిగా నోరెప్పి మాట్లాడడం కాదు. సో ఈ ఆ రోజుల్లో ఏంటంటే, అక్కడ ఒక దిగ్విజయ పండిత్ ఉండేవాడు, అందరినీ తను జయించేస్తున్నాడు అనమాట. సో అందరినీ జయించడమే కాదు, వాళ్ళని జయించిన తర్వాత అవమానపరుస్తున్నాడు అనమాట. సో ఆ రోజుల్లోనే ఈ ఆ ఒక రాజ్యానికి ఈ దిగ్విజయ పండిత్ వచ్చేసి అందరికీ ఇన్విటేషన్ ఆహ్వానాలు, రండి 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 నాతో వాదించండి అని, లేదంటే మొహానికి బుద్ధ రాసుకోండి అని. సో ఆ అప్పుడు ఈ వీళ్ళకి ఆహ్వానం పంపించినప్పుడు యమునాచార్య ఏ గురుకుల్లో అయితే చదువుతున్నారు, గురుగారు లేరు, యాత్రకి వెళ్ళారు అనమాట. కానీ మా గురుగారిని అవమానిస్తారు కదా, ఎందుకు అది బాగుండదని నేను వస్తానంటే, నువ్వు రావడేంటంటే బాబు చిన్న బాబు అంటే, నేను వస్తాను నేను వాదిస్తాను, మా గురుగారు నాకు బాగా నేర్పించారంటే సరే అయితే రా అన్నారన్నమాట. అలా రాను, పలికి పంపించండి, నాకు మంచిగా సత్కారం చేసేసి తీసుకురావాలంటే వీళ్ళందరికీ నవ్వొచ్చి సరే రా రా పలికి పంపిస్తాం. 7-8 ఇయర్స్ బాయ్ చక్కగా పలికిలో కూర్చొని అలా 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 వెళ్ళిపోతూ ఉంటే ఆ రాణి, ఆ రోజుల్లోనే లేడీస్ అందరూ పైనుంచి చూస్తారు కదా, రాజా రాణి పైన బాల్కనీలో ఉంటే ఇతన్ని చూస్తే బాగా నవ్వొచ్చేసి, రాజా ఆహా ఇతను చేస్తాడా శాస్త్రవాద అంటే, రాణి చెప్తుందనమాట, చూస్తేనే ఏదో చాలా ఎఫెల్జెంట్గా ఉన్నాడు, తేజస్సుగా ఉన్నాడు, బహుశా తిను గెలుస్తాడు. రాజాకొచ్చి కోపం వచ్చేసి, ఏదో నాతో నీ పెట్టుకుంటావా, చలో మనమిద్దరూ షర్త్ పెట్టుకుందాము, ఒకవేళ తను గెలిచాడు అనుకో నా సగం రాజ్యాన్ని ఇచ్చేస్తాను, హాఫ్ రాజ్యాన్ని, ఒకవేళ తను ఓడిపోతే నువ్వేమిస్తావు? రాణి అంటుంది, సరే అయితే నేను దాసి, మీ దాసిలకి దాసి అయిపోతాను, కానీ తను గెలుస్తాడని నాకు నమ్మకం, అయితే సరే. మొత్తం మీద మొదలైంది కోర్ట్ మొదలైతే ఇతను మొదలు పెట్టాడనమాట ఈ దిగ్విజయ పండిత్. చాలా టఫ్గానే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రతి దానికి యమునాచార్య చాలా చక్కని జవాబులు ఇస్తున్నాడు. మొత్తం మీద జవాబులు ఇచ్చిన తర్వాత అంటున్నాడు, సారీ సార్ మీరేం మైండ్ చేయకపోతే కొంచెం టఫ్గా అడిగితే బాగుంది, మరీ చిన్నపిల్లల్లాగా అడుగుతున్నారంటే ఇతనికి కోపం వచ్చి ఇంత బాగా మాట్లాడితే కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటనే. సరేలే, నేను అడగవలసింది అడిగేశాను, ఇప్పుడు నువ్వు అడుగు, నువ్వు మొదలుపెట్టు. ఇదనంటే నేను మొదలు పెట్టడం కాదు, మూడే మూడు వాక్యాలు చెప్తాను, నేను చెప్పిన వాక్యాలని మీరు రాంగ్గా ప్రూవ్ చేసేయండి. ఓకే సరే మాట్లాడు. అయితే ఫస్ట్ మాట ఏంటంటే, రాజా పుణ్యాత్ముడు. ఇప్పుడు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడండి. దీని అంటారు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడితే నా పని అయిపోతుంది అని. లేదు లేదు, నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినా. సెకండ్ క్వశ్చన్, రాణి ఆవిడ చాలా పవిత్ర నారి అంట, ప్రతివత నారి. ఇప్పుడు చెప్పు దీని వ్యతిరేకంగా, దీని వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతుంది? సరే లే ఓడిపోయింది. థర్డ్ క్వశ్చన్ అడుగు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీ మదరు షీఈస్ నాట్ ఏ బ్యారెన్ ఉమెన్. వాట్ ఈస్ ఏ బ్యారెన్ ఉమెన్? మీ అమ్మగారు గొడ్రాలు కాదు. గొడ్రాలు కాదే కదా, ఎందుకంటే అతను ఉన్న. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి అర్థమవకుండా. సరే ఇప్పుడు నేను ఓడిపోయాను, ఇప్పుడు చెప్పు, నువ్వు దానికి చెప్పు అంటే నేను చెప్తాను, రాణి ప్రతివత కాదు అంటే అందరూ మొత్తం ఇంకా సవాలు అందరు నిలబడతాను. ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎందుకంటే ప్రతివత నారి అంటే ఒక్క మొగుడు ఉండాలి కదా, కానీ రాజా అంటే ఎంతోమందికి ప్రతినిధి చేస్తారు. 7 మంది దేవతలకి ప్రతినిధిత్వ రాజా చేస్తాడు. దాని అర్థం రాణి ఆ 7 మంది దేవతలతో పెళ్లి చేసినట్లే అయింది కదా. మళ్ళీ ఎలా 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 అయిపోయింది రాణి ప్రతివత కాదు? ఓకే, రాజా పుణ్యాత్ముడు అన్నారు కదా, రాజా పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? ఎందుకంటే రాజా భార్య చేసిన కర్మాలు తీసుకోవాలి, అలానే పౌరులు చేసిన పాపకర్మాలకి కూడా ఆయన భాగం తీసుకోవాలి. ఆయన ఎలా అవుతాడు పుణ్యాత్ముడు? అలానే నా అమ్మగారు ఏమన్నారు, ఓకే, షీస్ నాట్ ఎ బ్యారెన్ ఉమెన్. ఎలా ఎలా అది ఎలా ప్రూఫ్ చేయాలంటే, యూజువలీ ఇట్స్ యు నో ఇట్స్ సేయింగ్ ఇన్ ద స్క్రిప్చర్స్, వన్ చైల్డ్ మీన్స్ నో చైల్డ్. ఎవరికైనా ఒక్క చైల్డ్ ఉంటే అది నో చైల్డ్. ఇప్పుడు అది వర్తదండి, ఇప్పుడు అందరికీ వన్ చైల్డే. సో దాని గురించి పెద్దగా మాట్లాడవద్దు అండి మనము. ఇంకా అక్కడ లేదు కూడా, భగవద్ భక్తి చేస్తే చాలు మనము. కానీ అప్పుడు ఉండేదన్నమాట, అది సామెతం అంటారు ఏదో సంథింగ్ అలా అంటారనమాట. ఒక్క చైల్డ్ అంటే కనీసం 2 చిల్డ్రన్ అయినా ఉండాలన్నమాట. సో అదే కదా, మీ ఒక్కరికి కదా జన్మించింది. సో షీఈ్ అ బ్యారెన్ ఉమెన్ అనమాట. సో అప్పుడు ఇంకా మొత్తం అందరూ, సో రాణి అక్కడ పైనుంచి ఇదంతా వింటూ ఉంటే ఆవిడ గట్టిగా అరిచిందనమాట, అలబందార్ అంటే కాంకరర్, కాంకరర్, హీజ్ అ కాంకరర్. ఎంత బాగా మాట్లాడాడు. సో వెంటనే రాజా అయితే, సరే నేను ఓడిపోయాను, నా సగం రాజ్యాన్ని తినికిచ్చేస్తున్నాను. సో చిన్న వయసులోనే తను రాజు అయిపోయాడు, కానీ చాలా ఎక్కువ బుద్ధి. చిన్న వయసు ఉన్నప్పటికైనా మొత్తం రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ భౌతిక ఐశ్వర్యాలతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కృష్ణుడి నుంచి దూరం అయిపోతాం. ఇట్స్ లైక్ ఏ 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్. మనకి హెడ్ కావాలంటే టెయిల్ ఉంటుంది, టెయిల్ కావాలంటే హెడ్ ఉంటుంది. మనం దాన్ని విడితీయలేము. భౌతిక ఐశ్వర్యం పెరిగినప్పటికీ భక్తి తగ్గుతుంది. ఇప్పుడు అది అన్నీ మర్చిపోయాడు. గురుకుల్లో నేర్చుకుని అన్నీ మర్చిపోయి చాలా బిజీ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం ఎక్స్పాండ్ చేయాలి కదా, బౌండరీస్ ఎక్స్పాండ్ చేయాలి, ఇది అది అది ఫుల్ బిజీ. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనతో మాట్లాడడానికి ఇంకా టైం దొరకట్లేదు. మొత్తం ఇది ఏమైంది, నాథముని ఆయన గ్రాండ్ ఫాదర్, తాతగారు, ఆయన ఇప్పుడు చివరి సమయం వచ్చేసింది. అప్పటికే ఆయనకి 108 ఇయర్స్. ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేవారు. సో ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు, ఎలా ఎలా నా మనవడిని మళ్ళీ భక్తిలో ఎలా తీసుకురావాలి. తిని చాలా బిజీ అయిపోయాడు. నా తాతగారి దగ్గర వచ్చి మాట్లాడడానికి కూడా టైం లేదు. ఎందుకంటే రాజా కదా, ఎన్నో మీటింగ్స్ ఉంటాయన్నమాట. మొత్తం మీద తను చనిపోతూ ఉంటే తన ఒక శిష్యుడిని పిలిచేసి, తన పేరు మిశ్రా అనమాట, రామ్ మిశ్రా, నేను నీ గురువుగా ఉన్నాను, గురుదక్షిణగా ఒకటే అడుగుతున్నాను, నా మనవడిని ఎలాగో ఎలాగో భక్తిలో నువ్వు తీసుకొని రావాలి. సరే గురుగారు, మాటిస్తున్నాను. అలా మాటిసినప్పటికీ ఈయన దేహాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు రామ్ మిశ్రా అనుకుంటున్నాడు, ఎలా తిని భక్తిలో తీసుకురావాలి. తనతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ దొరకట్లేదు. చాలాసారి వెళ్ళాడు కూడా, నేను ఆయనతో మాట్లాడాలంటే ఇలా చాలామంది వస్తారండి వెళ్ళండి అని. ఇప్పుడు తను చాలా ఇంటెలిజెంట్, ఒక పని చేశాడు. ఏంటంటే, రాజతాలు ఒక వంటగదికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే వంటవాడు ఉంటాడో తనతో స్నేహం పెంచుకున్నాడు. పెంచుకుంటూ ఆ రోజుల్లో ఒక, ఇప్పుడు మనకి ఇలా పాలకూర ఎలా తింటాం మనము రకరకాలు, అక్కడ తమిళనాడులో ఒక రకమైన స్పెషల్ కూర ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా ప్లేసెస్లో కూడా అది ఉండదు. సో తను ఏం చేశాడంటే, ఈ స్పెషల్ కూరని పెంచుతూ దాన్ని కట్ చేసేసి రోజు వచ్చి రాజుగారి కిచెన్లోనే ఈ వంటవాడికి ఇస్తున్నాడు. ఇచ్చేసి, ఇది వంట చేయి, ఇది రాజా కోసం చాలా మంచిది, ఆయన చిరకాలు బ్రతుకుతారు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అంటే ఇతను రోజు వంట చేస్తున్నాడు. 2 మంత్స్ వరకు రోజు వంట చేస్తే రాజు కూడా దాని మీద ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఒకరోజు కావాలని అది వెళ్ళలేదు, ఆ రోజు అది తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు ఆ రాజా అడుగుతున్నారు తినప్పుడు, ఏ ఇది చేయలేదేంటి, ఈ కూర లేదు ఈరోజు అంటే, ఆకు లేదు అంటే, ఎందుకు లేదు అంటే, మళ్ళీ ఎవరు మీ శ్రేయో అభిలాషి, మీరంటే చాలా ఇష్టం, వచ్చి రోజు ఇచ్చేవాడు, ఈరోజు రాలేదు. అండ్ ఓకే, తనకి ఎంత డబ్బులు ఇచ్చేవారు, డబ్బులు కాదు, ప్రేమతో చేస్తున్నాడు. ఎన్నిసారి అడిగాను, ఎంత ఎంత కావాలంటే నాకు డబ్బులు వద్దు, రాజ బాగుండాలి, అదే కావాలి. ఇంతలాగా నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరతను పట్టుకొని తీసుకొని రండి అంటే సరే మేము వెతుకొని తీసుకొస్తామంటే వాళ్ళందరు తన వెతుకొని రా, రాజా మీతో మాట్లాడతారండి. ఇది నా పని అయిందంటే ఇప్పుడు తీసుకెళ్ళండి, వెళ్ళా రాజా దగ్గర. అయితే నా పేరు రామ్ మిశ్రా అండి, మీ తాతగారు పంపించారు, ఎప్పటి నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీ గ్రాండ్ ఫాదర్ నాథముని మీకోసం చాలా నిధి అంటే చాలా ట్రెజర్ మీకోసం ఉంచి వెళ్ళారు, అయితే మీకే ఇవ్వమన్నారు. అయితే సరే అంటే అతను రాజా కదా, తన దగ్గర చాలా ఉన్నాయి కానీ ఈ భౌతిక విషయాలు ఎలా ఉంటే మన దగ్గర ఎంత ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. అయితే చాలా బాగుంది, నాకు అవసరమే, ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి ఫైట్స్, వార్స్ ఉన్నాయి, నాకు అవసరం పడుతుంది, పట్టుకుని వచ్చే. పట్టుకుని రావడం కాదండి, అది 7 ద్వారాలు క్రాస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్గా మీ చేతుల్లోనే ఇవ్వమన్నారు, మీరు వచ్చి దాన్ని తీసుకోవాలి. సరే అయితే రేపు వెళ్దాము సైనికులందరికీ. సైనికులు కాదండి, మీరు ఒక్కరే రావాలి, ఇదన్నీ కండిషన్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెజరు, ఒక పెద్ద పాము దాన్ని రక్షిస్తుందన్నమాట. అయితే సరే నేను ఒక్కరే వస్తాను, దాంట్లో ఏముంది అని వెంటనే ఈ రామ్ మిశ్రాతోని ఈ యమనాచార్య బయలుదేరారనమాట. సో బయలుదేరినప్పటికి ఏంటంటే వాళ్ళు అడవి లోపల నుంచి వెళ్ళాలి కదా, సో అడవి లోపల నుంచి వెళ్ళినప్పటికి ఆ రోజుల్లో మళ్ళీ సెల్ ఫోన్స్ ఏం లేదు కదా పాటలు విని కాలక్షేపం చేయడానికి, ఇతను ఏం చేశారు భగవద్గీత మొదలుపెట్టారు రామ్ మిశ్రా. సో భగవద్గీతకి 1 చాప్టర్ తర్వాత అనదర్ చాప్టర్ తర్వాత అనదర్ చాప్టర్ చెప్తూనే ఉంటున్నారు. మొత్తం మీద ఏంటంటే 12th చాప్టర్కి వచ్చేసారు. 12th చాప్టర్కి వచ్చేసి దాంట్లో శ్లోక నెంబర్ 8 అదేముంది, మై ఏవ మన ఆధత్స్వ మై బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఉద్వమ్న సంశయ. ఆ శ్లోకం అదే కదా, ఆ శ్లోకం చెప్పినప్పటికీ దీని కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, ఎందుకంటే పూర్వంలో చేశారు కదా. ఈ భక్తి అనేది ఎలా ఉందుండే, ఎవరైనా ఒక్కసారి దాని రుచి చూశారనుకోండి తర్వాత కొంచెం దారి తప్పినా కూడా అది అలా పిలుస్తుంది మళ్ళీ. నేను ఎప్పుడైతే మళ్ళీ ఆ భజన్స్ అయినా కీర్తన్స్ అయినా శ్లోకాలు విన్నప్పటికీ మళ్ళీ భక్తి, ఇట్స్ లైక్ దాట్, ఎందుకంటే దాట్స్ అవర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. జస్ట్ లైక్ ఒక చేపకి నీళ్ళ లోపలే ఆనందం ఉంటుంది, అది బయట ఎంతో ఆనందం వెతుకున్నా కూడా నీళ్ళ లోపల ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు. అలానే ఒక జీవుడికి భగవంతుడు కథ వినడము, భక్తి చేయడము, భగవంతుడు ఒక పాటలు వినడం, భజన చేయడం, జపం చేయడం, భక్తులు ఒక సాంగత్యం, ఇదే ఆనందం ఇస్తుంది. కానీ ఒక్కొక్కసారి దారి తప్పి వెతుకుంటారు ఆనందం, కానీ ఎక్కడ ఆనందం దొరకదు. సో మొత్తం మీద ఈ శ్లోకం చదివినప్పటి నుంచి గట్టి గట్టిగా చిన్న బాబులాగా ఏడ్చేసి, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఏమీ వద్దు, నేను ఎలా ఇలా వచ్చేస్తాను, అసలు నేను మంచిగా గురుకుల్లో చదువుతూ ఉన్నాను, నాకు భక్తి చేయాలని ఉంది, నాకు ఏమీ వద్దు, అయ్యా రామ్ మిశ్రా గారు ఇంక అక్కడ లేదండి, నిధి వద్దు, ఏమొద్దు, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా మనం వెనక వెళ్ళిపోదాము, నాకు ఇంకా భక్తి చేయాలని ఉందంటే, లేదు లేదండి, ఆ నిధి మాత్రం మీరు స్వీకరించవలసిందే, రండి అని. అప్పుడు ఆ 7 ద్వారాలు అంటే ఏంటంటే శ్రీరంగం తీసుకువెళ్ళారు. శ్రీరంగంలో 7 ద్వారాల దగ్గర ఆ నిధి ఏంటంటే రంగనాథ్, అండ్ ఆ పాము ఎవరు కాపాడుతున్నారు రంగనాథ్ని అంటే అనంత శేష్. అప్పుడు చేయి పట్టుకుని, ఇగోనండి ఇదే నీ నిధి, ఇదే మీ తాతగారు మీకోసం వదిలేసి వెళ్ళారు. అప్పుడు ఆ యమునాచార్య ఆ రంగనాథ విగ్రహాన్ని గట్టిగా కవలు పట్టుకొని ఏడ్చేసి, ఇదే నా జీవితం, నేను తప్పుదారికి వెళ్ళిపోయాను, నాకు ఆ రాజ్యం వద్దు, నాకు ఏమి వద్దు, వాళ్ళు ఏం చేసుకుంటే చేయనీయండి, నేను ఇంకా వెనక వెళ్ళలేను, అన్నీ వదిలేసి అక్కడ ఉండిపోయారు. సో ఇప్పుడు యమనాచార్య బాగా ప్రచారం చేస్తున్నారు, వేలాది మందిని దీక్షలు ఇచ్చేస్తూ అంతా బాగానే ఉంది, కానీ ఆయనకి సక్సెస్ లేదు. ఆయన తర్వాత ఇప్పుడు ఎవరు చూస్తారు, సో ఆయనకి నిద్ర లేదు, ఎల్లప్పుడూ అదే ఆలోచిస్తున్నారు, నా తర్వాత ఎవరు, నా తర్వాత ఎవరు. కానీ ఆయనకు ఉన్న శిష్యుల్లో ఎవరు కేపబుల్ లేదనమాట, అంటే తర్వాత దీన్ని నడిపించాలి అంటే ఎవరు కేపబుల్ లేదు, అస్తమాన ఆలోచిస్తూ ఉంటారు నా తర్వాత ఎవరు. ఆ లోపల ఏమైందంటే కాంచీపురం నుంచి 2 భక్తులు వచ్చారు, వచ్చేసి గురుగారు మీకు మంచి న్యూస్ చెప్పాలి, మీ సక్సెసర్ దొరికాడు. ఎవరది అంటే రామానుజ. ఎవరా రామానుజ అంటే, మేము అతని గురించి బాగా విన్నాము, చక్కగా మాట్లాడతాడు, గురుతోని కూడా ఫైట్ చేస్తున్నాడు, తను ప్యూర్ డివోటీ, తన అద్వైతవాదిని నమ్మట్లేదు, తనే మీకు మంచి సక్సెసర్గా అవుతాడు. యమునాచార్య అప్పటికీ చాలా ఓల్డ్ వయసులో ఉన్నప్పటికైనా ఇప్పుడే వెళ్తాను, నేను రామానుజన్ చూడాలి అని ఆయన పరిగెత్తారు. శ్రీరంగం నుంచి కాంచీపురం వస్తారు. వచ్చినప్పటికీ అప్పటికీ రామానుజాచార్యులు తన ఫ్రెండ్స్తోని తన గురుగారితోని కాంచీపురం టెంపుల్ లోపల ఎంటర్ అవుతున్నారు, వరదరాజ్ టెంపుల్ లోపల. దూరం నుంచి యమునాచార్య అడిగారనమాట, ఎవరు ఎవరు దాంట్లో రామానుజ ఎవరంటే, ఇగో గురుగారు అతనే 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 రామానుజని. చాలా హ్యాపీ అయిపోయి ఆయనకి ఏమనిపించిందంటే, అప్పుడే వెళ్ళి తనని కవగలించేసి చేతి పట్టుకుని, రాబాబు నువ్వే నా సక్సెసర్ అని చెప్పాలనుకున్నారు. కానీ బీపీ మీద ఎవరు చేతుందంటే యాదవ్ ప్రకాష్ చేతుంది. యాదవ ప్రకాష్ చేతి ఉంది, తన మాయావాది తనే ఇప్పుడు గురుగా స్వీకరించారు కదా రామానుజ, ఇప్పుడు ఏం చేయాలి తనకి అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏం చేశారు, వరదరాజు దగ్గరికి వెళ్ళిపోయి యమునాచార్య చేతులు జోడించి, స్వామి నువ్వు చాలా దయనీయుడు, నువ్వు కావాలంటే గుడ్డివాడిని చూపి ఇవ్వగలుగుతావు, చెవిటి వాడిని నువ్వు మంచిగా వినే సామర్థ్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు, కుంటివాడిని నువ్వు నడిపే సామర్థ్యం నీలో ఉంది, నువ్వు నీకు నా మీద ఉపకారం చేయాలనుకుంటే ఒకే ఒక ఉపకారం చేయి, ఈ రామానుజని ఈ యాదవ ప్రకాష్ చేతుల నుంచి విడిపించేసి, ఇతని మాయావాది దాంట్లో పడిపోయాడు, దీన్ని ఎలాగో వీళ్ళిద్దరిని విడితీయాలి, అతను నా దగ్గరికి రావాలి, ఎలాగో ఏదో చేయి స్వామి అని ప్రార్థించి అతను వెనక వెళ్ళిపోతారు శ్రీరంగం. ఇక్కడికేమైంది, ఒక శుద్ధ భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా దానికి ప్రతిస్పందిస్తారు. ఇక్కడికేమైందంటే ఆ ఒక కొన్ని రోజుల్లోనే ఆ ప్రదేశానికి ఉన్న రాజ తాలూకా అమ్మాయికి దయ్యం పట్టుకుంది. దయ్యం పట్టుకుంటే చాలా మందిని పిలిచారు, మొత్తం మీద యాదవ్ ప్రకాష్కి మెసేజ్ పంపించారు, ఇలా మా అమ్మాయిని దయ్యం పట్టుకుందండి, మీరు వచ్చి మంత్రాలు చెప్పండి అంటే యాదవ్ ప్రకాష్కి చాలా పెద్ద అహంకారం. సో అప్పుడు తను రాకుండా ఆ రాజతాలు ఒక సేవకులకి ఏం చెప్పారంటే, వెళ్ళి ఆ దయ్యంతో చెప్పండి యాదవ్ ప్రకాష్ చెప్తున్నాడు బయటికి వచ్చేయండి. వాళ్ళు వెళ్ళి యాదవ్ ప్రకాష్ చెప్తున్నారు బయటికి వచ్చేయంటే, ఈ దయ్యం నవ్వుతూ పో అతని అమ్మను అంటే, అలా అంత మాట అన్నాడా, వస్తాను వస్తానని ఏం చేశారు యాదవ్ ప్రకాష్ శిష్యుడు అందరినీ తీసుకువెళ్ళిపోయి ఆ దయ్యం దగ్గర అంటే ఆ రాజకుమారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ దయ్యంతో మాట్లాడుతున్నాడు యాదవ్ ప్రకాష్, ఇగో ఎక్కువ స్టైల్ చేయొద్దు, బయటికి రా అని మంత్రాలు చెప్తూ ఉంటే ఇది ఇంకా నవ్వుతున్నాడు అనమాట ఈ బ్రహ్మరాక్షసుడు. నవ్వుతూ ఉంటే ఏంటి ఇలా నవ్వుతున్నావంటే, నేను కూడా పూర్వంలో బ్రాహ్మణే, ఈ మంత్రం అన్నీ నాకు వచ్చు, నువ్వు ఎన్ని మంత్రాలు పాడినా కూడా నేను బయటికి రాను అంటే, మళ్ళీ ఎలా బయటికి వస్తావంటే నీ వల్ల అయితే రాను, ఎందుకంటే నీ దగ్గర జమాపుంజీ లేదు. జమాపుంజీ అంటే సాధారణంగా ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం ఎందుకు, ఎవరి దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నామంటే ఏంటంటే, మనం ఎవరి దగ్గర తీసుకుంటాం, ఎవరైతే గొప్పవాళ్ళు, ఎవరైతే వాళ్ళు, సీ ఇఫ్ సంబడి హ్యాస్ సంథింగ్ దే కెన్ గివ్ యూ, ఇఫ్ దే ఆర్ బ్యాంక్రప్ట్ దే కాంట్ హెల్ప్ యూ, అంటే ఎవరి దగ్గరైనా చాలా సుకృతి ఉంది, భక్తి ఉంది, వాళ్ళకి మనం నమస్కారం పెడితే వాళ్ళు మనకి ఆ భక్తిని ఇవ్వగలుగుతారు, వాళ్ళు పూర్వంలో మంచి కర్మాలు చేశారంటే వాళ్ళు మనతో పంచగలుగుతారు, ఇప్పుడు మనం ఎవరికైనా నమస్కారం పెడితే వాళ్ళు మన పాపాలని స్వీకరించి వాళ్ళ పుణ్యాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అందుగురించే కదా కాలు ముట్టుకోవద్దని ఎందుకు భక్తులు అంటారు, ఎందుకంటే కాలు ముట్టుకున్నామంటే మన పాపాలు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు చేసిన పుణ్యాలు మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కానీ పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవ్వడానికి పుణ్యాలు ఉండాలి కదా, లేకపోతే ఇంక లాభం లేదు కదా. సో ఇక్కడ అతను అంటే నీకేమీ లేదు, నువ్వు ఏం మంత్రాలు చేసినా కూడా ఏమీ లేదు అంటే, మళ్ళీ నీకు తెలియదా నువ్వు పూర్వంలో ఏమున్నావు, నేను పూర్వంలో ఉన్నావు నీకు తెలుసా, అవును నువ్వు పూర్వంలో ఒక బల్లిగా ఉండేవారు. సో అక్కడ ఒక చిన్న చెరువు లాగుందనమాట, సో ఆ చెరువు దగ్గర నువ్వు ఒక బల్లిగా ఉండేవారు నీ పూర్వజన్మలోనే, నీకు ఎటువంటి మంచి కర్మాలు లేదు, సుకృతి లేదు, కానీ అక్కడ కొంతమంది సాధువులు వచ్చారు, ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నారు, ప్రసాదం స్వీకరించారు, వాళ్ళు ప్రసాదం స్వీకరించిన తర్వాత ఏదైతే వాళ్ళు ఉచ్ఛిష్టం మిగిలిపోతుంది దాన్ని నువ్వు కొంచెం తినావు, సో ఆ సాధువుల ఒక కృప వల్ల ఈ జన్మంలో నీకు ఒక మంచి బ్రాహ్మణ శరీరం దొరికింది తప్ప పూర్వంలో చేసిన ఏ మంచి కర్మాలు డిపాజిట్ అయితే నీ దగ్గర లేదు, సో నీ వల్ల అయితే నేను బయటికి రాను. అయితే ఎవరి వల్ల బయటికి వస్తావంటే, ఇగో నీ శిష్యుడు ఉన్నాడు కదా రామానుజ, తన ఒకవేళ తన కాలు ఈవిడ నెత్తి మీద పెడితే తన ఒక పాదపద్మ ధూళిని నేను తీసుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సో అప్పుడు యాదవ్ ప్రకాష్ ఒప్పుకుంటారు, రామానుజాచార్య ఆయన ఒక పాదపద్మాలు పెడతారు ఆ రాజకుమారి నెత్తి మీద, ఆయన ఆ బ్రహ్మ రాక్షసుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు యాదవ్ ప్రకాష్ అనుకుంటాడనమాట, ఇది మరీ టూ మచ్ అనమాట, ఎక్కడ చూసినా నాకు రెస్పెక్ట్ లేదు, నా శిష్యుడికే ఎక్కువ రెస్పెక్ట్ ఉందన్నమాట, ఎక్కడ చూసినా నాకు అవమానం 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 జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే చంపడానికి ప్రయత్నించాను, అది కూడా అవ్వలేదు. అప్పుడు ఈసారి ఏం చేశారంటే తనకి దగ్గర పిలిచేసి, ఇగో బాబు నీకు నమస్కారం పెడుతున్నారు, నా పరువు పోతుంది, దయచేసి నా స్కూల్ నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు, లేదు గురుగారు నాకు గురువు కావాలంటే, కానీ నేనైతే నీ గురువు కాలేనండి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు ఉన్న శిష్యులు కూడా నీ శిష్యులు అయిపోతారేమో, నాకు ఇప్పుడు నా స్కూల్ని నేను కాపాడుకోవాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, ఇప్పుడు రామానుజు చాలా బాధపడి, అదేంటి నాకు గురువు అనేది ఎవరు లేదు, అతనికి ఒక్కటే చిన్నప్పటి నుంచి నాకు గురువు కావాలి నాకు గురువు కావాలి నాకు గురువు కావాలి, కానీ గురువు ఎవరు దొరకలేదు, ఎవరైనా దానికి నమస్కారమే పెడుతున్నారు, మేము నీ గురువుగా ఉండలేమండి అని. మొత్తం మీద అక్కడ ఒక మంచి భక్తుడు ఉన్నాడు కాంచీపురం టెంపుల్లోని, అతని పేరు కాంచీపూర్ణ, కాంచీపూర్ణ కథ అయితే చాలాసార్లు చెప్పాను. సో ఈ కాంచీపూర్ణ దగ్గరికి వెళ్ళిపోయి, మీరు నాకు గురువు అవుతారండి, నేను గురువు అవడం ఏంటండి, నేను ఒక వైశ్యుడిని, నేను గురువు, మీరు చాలా గొప్ప కులానికి చేరిన బ్రాహ్మణ్ నేను మీకు గురువు అవ్వలేనంటే, లేదండి అందరి దగ్గర నేను విన్నాను మీరు చాలా శుద్ధ భక్తుడు, మీరు భగవంతుడితో ముఖాముఖి మాట్లాడుతూ ఉంటారు, మీరే నాకు గురువుగా నాకు మీరు శిష్యుడిగా స్వీకరించండి అంటే, ఇతను ఒప్పుకోరు, శిష్యుడిలాగా స్వీకరించడం కాదు కానీ ఒకటి నేను నీకు సేవ ఇవ్వగలుగుతాను, ఈ ఫలానా ఫలానా సేవ ఏదైతే నేను స్వామికి కైంకర్యం చేస్తున్నా నీతో పంచగలుగుతాను, అది తప్ప నువ్వు గురువు అలాంటివి మాట్లాడొద్దు. సరే అయితే నాకు సేవ ఇవ్వండి అంటే, చూడు నేను వరదరాజ స్వామి కోసం ఒక చిన్న తోట పెంచుకుంటున్నాను, తోట కోసం నాకు నీళ్ళు కావాలి, రోజు నువ్వు నీళ్ళు తీసుకోరా, మనం చక్కగా ఈ తోటను పెంచుకుందాము, స్వామికి కైంకర్యం చేద్దాము. రామనుజు చాలా హ్యాపీ, అతనికి అదే కావాలి. సో ఇప్పుడు రామనుజు అదే సేవ చేస్తున్నాను అనమాట, రోజు వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ చేశారనుకుంటున్నారు? 10 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్ మనకి ఎంతో కొంత మాట్లాడడం వచ్చిందనుకోండి, నేనా వంట చేయాలా? నేను మాట్లాడతాను, కొంచెం ఇవ్వండి చేరు. నేనా జాడు పూజ చేయమంటారా టెంపుల్లోనే? నేను అక్కడ చరణామృత టేబుల్లో ఉండాలా? నేను మాట్లాడతాను మాతాజీ చెప్పండి. అంటే మనకు మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎంత కొంత జ్ఞానం వచ్చిందని మనకి మాట్లాడాలి 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 అని అనిపిస్తుంది. నాకు ఏదైనా ఎలాంటి సేవ ఇవ్వండి అంటే అందరు నన్ను మెచ్చుకోవాలి, ఎలాంటి ఏదైనా గొప్ప సేవ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్లో సేవ చేయడం అనేది మనకి ఇష్టం ఉండదు, ఎక్కడైనా మన పేరు రావాలి. కానీ రామానుజు లాంటి గొప్ప అయినా కూడా, ఎవరైతే శాస్త్రజ్ఞ ఎంత తెలుసు, ఆయన ఏం సేవ చేశారంటే ఆ కైంకర్యమే, వెళ్ళి నీళ్ళు తీసుకురావడము అలాంటి పనులు చేసుకుంటున్నారనమాట. యాక్చువల్గా రామానుజ శిష్యులందరూ కూడా వాళ్ళ గురుగారి దగ్గర ఈ గుణాన్ని ఎంత మంచిగా నేర్చుకున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామానుజారికి ఒక శిష్యుడు ఉండేవాడు, తన పేరు దాశరథి, మీరు విని ఉంటారు. అతను చాలా ఫేమస్, ఎందుకంటే ఆ దాశరథికి చాలా ఎక్కువ శాస్త్ర జ్ఞానం ఉంది. కానీ గురు దగ్గర నా దగ్గర చాలా జ్ఞానం ఉందని ఎప్పుడు ఆ భావం లేదు. ఎప్పుడు కింద కూర్చొని ఏదోటి సందేహాలు అడుగుతుంటారు, గురుగారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని నేను ఎలా ఆలోచించాలి. సో ఒకరోజు రామానుజాచార్య ఇలా ఉంటే, అందరు శిష్యులు ఇలా కూర్చొని ఉంటే, దాశరథి కొంచెం ఫేవరెటే. రామానుజ కొంతమంది ఫేవరెట్ శిష్యులు, కురేష్, దాశరథి, అలా కొంతమంది ఆయనకి చాలా ఫేవరెట్గా ఉండేవారనమాట. సో ఆ దాశరథి ఇలా పక్కనే కూర్చున్నారు. పక్కనే కూర్చుంటే గురుగారు సర్వధర్మాన్ పరిత్యజ్య, దానికి నాకు కొంచెం మీరు గూఢమైన అర్థం చెప్తే బాగుండేది. సో ఇలా రామానుజ అన్నారు, ఒకసారి ఆగు. ఆ లోపల ఒక అమ్మాయి వచ్చింది, గట్టి గట్టిగా ఏడుపులు అనమాట. ఆ అమ్మాయి ఎవరంటే రామానుజాచార్య, ఒక రామానుజాచార్య మదర్కి బ్రదర్ అంటే మామ అవుతారా, సో వాళ్ళకి కూతురు అంటే సిస్టరే కదా కూతురు, ఆడి పేరు ఆతుల్య. ఆతుల్య సో ఆతులు వచ్చేసి బాగా ఏడ్చేస్తూ ఉంటే, ఏ అమ్మ అలా ఏడుస్తున్నావు అంటే మళ్ళీ ఏం చెప్పాలి, అత్తగారు బాగా బాధ కలిగిస్తున్నారు, మా అత్తగారు ఇంట్లోనే ఏది హ్యాపీగా లేదు, ఎల్లప్పుడూ నన్ను ఏంటంటే నువ్వు ఏం పెద్ద కట్నం తెచ్చావేంటి మీ పుట్టింటి నుంచి, నీకు మళ్ళీ సర్వెంట్స్ ఉండాలా, అన్ని పనులు చేసుకో, ఇది చేసుకో అది చేసుకో, నాకు ఎన్ని పనులు చెప్తున్నారంటే వంట నుంచి గిన్నెల నుంచి బట్టల నుంచి బావికి వెళ్ళి నీళ్ళు తీసుకురావడం, ఈ నానా రకమైన, నాకు అస్సలు హ్యాపీగా లేదు, నేను చాలా కష్టపడుతున్నాను, దాంట్లో భక్తి చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు అనమాట. సో ఇలాంటివి అన్ని మామూలుగా గ్రహస్థ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటే రామానుజు సడన్గా దాశరథి వైపు చూసేసి, ఇగో నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఇల్లు ఈవిడితో ఇల్లు. సో ఈవిడ కూడా తెలియదు ఇతనెవరని, మామూలుగా కూర్చున్నాడు సింపుల్ బట్టలు వేసుకొని, ఇగో ఇతన్ని తీసుకెళ్ళు పని మనిషిగానే, తోడు తీసుకెళ్ళు అని చేసుకుంటారనమాట. ఈవిడ అనుకున్నా మీ గురుగారికి చాలా మంది ఉంటారు కదా ఎవరో హెల్పింగ్ అంటే, సరే అయితే నాతో రండి అంటే, దాశరథి ఒక మాట, నేను పని మంచి, అది కూడా డొమెస్టిక్ సర్వెంట్, ఏం క్లర్క్ కాదు, మేనేజర్ కాదు, సూపర్వైజర్ కాదనమాట. అతను వెంటనే గురుగారు నమస్కారం పెట్టి, సరే గురుగారు, వెంటనే వెళ్ళిపోయారు. ఈవిడికి తెలియదు తన గురించి, పొండ్లే హ్యాపీగా ఉంది రండి, అయితే చూడండి అక్కడ గిన్నెలు తోమే సోపు ఉందండి, ఇగో ఇక్కడ బట్టలండి, ఇగోండి ఇది బావి అండి, అంతే. ఇతను హ్యాపీగానే, సరేనమ్మా చేసేసుకుంటాను, అన్ని పనులు చేసేసుకుంటాను హ్యాపీగా. కొన్ని నెలల పాటు వీళ్ళు అత్తగారి ఇంట్లో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, పుట్టింటి నుంచి మంచి సర్వెంట్ తీసుకొచ్చింది కదా, చక్కగా అందరు ఇగో ఇలా పెట్టమ్మా, వేడివేడి చపాతీలు చేయి, అన్ని పనులు చేస్తారు, ఒక్క మాట చెప్పట్లేదన్నమాట. అయితే ఒకరోజు ఏంటంటే అన్ని బట్టలు మోసుకొని బావి దగ్గరికి వెళ్ళిపోయి బట్టలు కడుగుతూ ఉంటే, ఆ రోజుల్లో అది ఎలా ఉంటుంది, ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్, చక్కని చెట్లు. సో అప్పుడు ఒక అతను, ఒక బ్రాహ్మణుడు ఊరూరు తిరుగుతున్నారు, తిరుగు తిరిగి ఏదో భగవంతుడి గురించి ఏదో చెప్తూ ఉంటాడు. తను ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చినప్పటికీ ఆ సాధు మహాత్మాని చూసేసి అందరు, ఏ సాధు వచ్చారు సాధు వచ్చారు అంటే, అందరూ ఫ్రూట్స్ తీసుకుని ఇది తీసుకొని తన చెట్టు కింద కూర్చుంటే అందరూ వెళ్ళి, స్వామీజీ మాకు పిల్లలు పుట్టట్లేదండి, ఇది అది ఏదో చెప్తూ ఉంటే అందరూ తనకి ఫ్రూట్స్ ఆఫర్ చేస్తే, దాశరథి బట్టలు కడుగుతూ కడుగుతూ చూస్తున్నాడు. ఆ లోపల ఇతను మొదలు పెట్టాడు అనమాట, అయితే అందరు కూర్చోండి వినండి, ఇప్పుడు నేను చెప్తాను భగవద్గీత గురించి అని మొదలు పెట్టాడనమాట. తిను మాట్లాడుతుంటే దాశరథికి ఏడుపు వచ్చేస్తుంది, మరి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అసలు అర్థం లేదు ఏం మాట్లాడుతున్నాడని. కానీ కూడా కంట్రోల్ చేసి, కానీ ఎప్పుడైతే భగవంతుడి గురించి ఉల్టా ఉల్టా మాట్లాడడం మొదలు పెట్టాడు, మాయావాది ఫిలాసఫీ, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడికి గుణం లేదు, భగవంతుడు, అప్పుడు దాశరథి ఎక్స్క్యూజ్ మీ అండి అలా కాదండి, ఈ శ్లోకం తాలూకా అర్థం ఏంటంటే అని మొదలు పెట్టాడనమాట. అయితే నువ్వెవరు మాట్లాడడానికి, నీ బట్టలు చూసుకో అని చెప్తే మళ్ళీ ఇంకోసారి ఈసారి సరే మాట్లాడు అంటే అప్పుడు తను మాట్లాడే మొదలు పెట్టారు. అందరూ నిశ్శబ్దంగా, ఎందుకంటే తను మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా వినాలనిపిస్తుంది. తను అలా మాట్లాడుతున్నారు, అందరూ వింటున్నారు అన్నమాట. కొంతసేపు తర్వాత తను గుర్తొచ్చింది, నా బట్టలు ఉండిపోయాయి, ఇంకొస్తానని బట్టలు ఉండిపోయాయి అంటే, ఇగో ఒకసారి రా నీ పేరేంటి అంటే, అప్పుడు చెప్పాడు నా పేరు దాశరథి అంటే. ఓ నువ్వు అంటే నువ్వు రామానుజ శిష్య దాశరథి అంటే, ఆ దాశరథి అంటే అవునండి నేనేనండి. వాళ్ళు ఇంకా అసలు షాక్ అయిపోయి, నువ్వు ఇక్కడ బట్టలు కడుగుతున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు వెంటనే ఆతుల్యాన్ని పిలిచేసి, అసలు ఇతను ఎవరు నీకు తెలుసా? అతను రామానుజుకి వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ డిసైపుల్స్, తనకి ఎంత నాలెడ్జ్ ఉంది, తన చేత ఇలాంటి పనులు చేపిస్తుందంటే నాకేం తెలుసు, గురుగారు చేపించమన్నారు. అప్పుడు ఆవిడ ఇంకా ఆపేయండి, మీరు వెళ్ళండి అంటే నేను వెళ్ళను, నా గురుగారు ఇదే సేవ చేయమన్నా నేను ఇదే చేస్తాను, నేను ఇక్కడ నుంచి కదలలేను, నేను ఇదే సేవ చేస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళిపోయి రామానుజ గారి దగ్గర వేడుకుంది, ప్లీజ్ అతన్ని వెనక పిలిచేయండి, నేను ఇంకా చేత పని చేపించలేనండి అంటే, అప్పుడు రామానుజ చెప్పారంటే సరే అతని మెసేజ్ వెనక రమ్మను అనమాట. అప్పుడు ఆయన వెనక వచ్చేస్తారు, అప్పుడు నో కంప్లైంట్, మళ్ళీ కూర్చొని, గురుగారు సర్వధర్మాన్ పరిత్యజ అర్థమైపోయింది గురుగారు. ఎందుకంటే సర్వధర్మాన్ పరిత్యజ అంటే ఎటువంటి అతను మనసులో పెట్టుకోలేదు కదా, గురుగారు ఏం చెప్తే అదే ధర్మం అని తనకు అర్థమైపోయింది. గురు సేవయే ధర్మం, బట్టలు కడగమంటే బట్టలు కడగడం అదే సేవ, క్లాస్ ఇవ్వమంటే అదే సేవ, ఏం చెప్తే అదే సేవ, నాకు అది అర్థమైపోయింది గురుగారు అని అలా. ఎనివే మనం ఈ టాపిక్ ఎందుకు వచ్చాం, రామానుజ స్టోరీ నుంచి వేరే ఒక డైరెక్షన్ తీసుకున్నాం. హ్యూమిలిటీ గురించి, హిస్ డిసైపుల్స్ ఆల్సో వెర్ గ్రేట్ లైక్ హిమ్ అనమాట. సో మొత్తం మీద ఇప్పుడు రామానుజాచార్య అదే ఆ దయ్యంని పంపించేశారు కదా, దయ్యంని పంపించేసి యాదవ్ ప్రకాష్ ఇంకా చేతులు జోడించేసి నమస్కారం, ఇంకా నేను మేము ఉంచలేము, కాంచీపూర్ణ దగ్గర సేవ చేస్తున్నారు, బావి నుంచి నీళ్ళు తీసుకురావడం అంతా బాగుంది. ఇప్పుడు ఈ కాంచీపూర్ణ ఏంటంటే భగవంతుడితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతుంటే రామానుజకు కొన్ని సందేహాలు ఉన్నాయి శాస్త్రంలోనే. సో అతను ఏంటంటే క్వశ్చన్ రాసుకుంటాడు, క్వశ్చన్ రాసుకుంటే కాంచీపూర్ణ వెళ్ళి వరదరాజస్వామితో అడిగి ఆన్సర్ తీసుకొస్తారు. అలా ముఖ్యమైన 6 ప్రశ్నలు రామానుజాచార్యులు అడిగారు. 6 ప్రశ్నల గురించి మనం వివరంగా మాట్లాడము, కానీ ఒక్క ప్రశ్న దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రామానుజ అడుగుతాడనమాట, ఎవరైనా జీవితం అంతా భక్తి చేశారు కానీ చివరి సమయానికి భగవంతుడు గుర్తు రాలేదు, ఆ దేహాన్ని వదిలినప్పుడు అతని పరిస్థితి ఏంటి ఒకసారి స్వామికి అడగండి. అప్పుడు స్వామి అన్నారు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే జీవితం అంతా ఎవరైతే భగవంతుడి సేవని చేశారు, ఆ చివరి సమయంలో భగవంతుడిని మర్చిపోతే కూడా నేను వచ్చి, అంటే నన్ను మర్చిపోతే కూడా నేను వచ్చి చెవుల్లో నా పేరుని చెప్తాను, ఆ భక్తుని నేను గుర్తు తెస్తాను అని చెప్పారు. దానికి రామానుజ చాలా హ్యాపీ అయిపోయారనమాట. సో అలా వాళ్ళది గురు శిష్యులు అవుతుంది. ఇప్పుడు ఇతని దగ్గర బాగా నేర్చుకుంటున్నారు కదా, ఎవరి దగ్గర అయితే మనం ఏదైనా నేర్చుకుంటే మనకు ఎంత కృతజ్ఞతలు ఉంటాయి, అసలు ఎలా వెనక ఏం చేసి పెట్టాలి అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇతను అంటారనమాట, గురుగారు ఏమనుకోకపోతే ఒక్కసారి మా ఇంటికి వస్తారు, భోజనం పెడతాను. కాంచీపూర్ అంటే నేను మీ ఇంటికి రాకూడదండి, నేను ఒక వైశ్యని, మీరు బ్రాహ్మణాలు అంటే అలాంటి నాకు ఏమీ లేదు, మీ దగ్గర ఎన్నో నేర్చుకున్నారు, మీ పాదపద్మాలు నా ఇంటికి ఇంట్లో రావాలి, అండ్ మీరు తిన్న ఉత్తిష్ట నేను తినాలి, అదే నా కోరిక ప్లీజ్ అని ఎన్ని రోజుల నుంచి చెప్తూ ఉంటే మొత్తం మీద కాంచీపూర్ సరే రేపు వస్తాను అని చెప్పారు. ఇతను ఇంకా చాలా హ్యాపీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్యతో రక్షాంబలతో, గురుగారు వస్తున్నారు రేపు, ఇచ్చే నానా రకమైన వంటలు రంగోలీ ఇల్లంతా డెకరేట్ చేసేసి ఎంత పొంగిపోతున్నాడు, గురుగారు వస్తున్నారు రేపు, గురుగారు వస్తున్నారు మా ఇంటికి వస్తున్నారు గురుగారు అని చాలా హ్యాపీ అయిపోయి మధ్యాహ్నం కదా అంతా రెడీ, లంచ్ రెడీ, హౌస్ రెడీ, కానీ ఇంకా కాంచీపూర్ణ రాలేదు. అతను ఎదురు చూసి, ఆ ఇలా కాదు పద్ధతి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొని రావాలి, అది కరెక్ట్గా ఉంటుంది, అయితే నువ్వు రెడీగా ఉండు, నేను అలా వెళ్తాను ఆయన తీసుకొని వచ్చేస్తాను. సో ఆయన వెళ్తారు, కాంచీపూర్ణ ఏంటంటే ఆయన టెంపుల్లో ఉన్న కైంకర్యాలు అన్నీ ముగించి అతను వేరే దారి నుంచి వచ్చేస్తారు. ఆ లోపలి రామానుజాచారి ఇంట్లో లేరు. ఈవిడ ఇతనికి చూసి జాతి బుద్ధి కదా, ఇతను వైశ్యుడు కదా, వచ్చారా రండి కూర్చోండి, మా ఆయన లేరు ఇంట్లోనే, పర్వాలేదు ప్రసాదంకి పిలిచారు కదా తినేసి వెళ్ళిపోతాను, తినేసి వెళ్ళిపోతారా, మన టెంపుల్లో సేవలు ఉన్నాయి కదా నేను వేచి ఉండలేను, తినేసి వెళ్ళిపోతాను అంటే సరే అయితే కూర్చోండి పెడతాను అని దూరం నుంచి అలా అతనికి ప్రసాదం పెట్టేసింది. ప్రసాదం పెట్టేసిన తర్వాత తను తినేసారు. తినేసిన తర్వాత ఆవిడ, మీరు ఏమనుకోకపోతే మీ ఆకులు మీరే గోడకి అటువైపు పడేస్తారా, ఎందుకంటే ఆవిడకి ముట్టుకోవాలని లేదు, వైశ్యుడు కదా, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళైతే అలా పెట్టేస్తారంటే తప్పకుండా నేను పడేసి వెళ్తానంటే, అతను తినిన ఆకులు తీసుకొని అక్కడ గోడకి అటువైపు పడేసి చేతులు కాళ్ళు కడిగేసి అక్కడ ఎక్కడైతే తినారు ఆ ప్లేస్ని కొంచెం అతను క్లీన్ చేసేసి వెళ్ళొస్తానమ్మా అని ఆయన బయలుదేరిపోయారు. ఆ లోపల రామానుజాచార్య టెంపుల్లో వేచి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, నాకు మాట ఇచ్చారు అండ్ గురువుగారు మాట ఇస్తే ఆయన వెనక వెళ్ళారు వస్తారన్నారు, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆ లోపల ఎవరో వచ్చి వెళ్ళిపోయారు, మీ ఇంటికి వెళ్ళిపోయారు, నేను చూశాను ఆ దారి నుంచి వెళ్తే ఇతను మళ్ళీ పరుగులు అనమాట. పరిగెత్తి పరిగెత్తి ఇంటికి వచ్చినప్పటికీ వాళ్ళ వైఫ్ వచ్చారు అని, వచ్చారా ఎక్కడున్నారు అంటే వెళ్ళిపోయారు. అయ్యో వెళ్ళిపోయారా, నేను చాలా లేట్ చేశాను. ఓకే పర్వాలేదు, ఆయన ఎక్కడ కూర్చున్నారు, ఆ ప్లేసు ఎక్కడి నుంచి ఆయన ఎంటర్ అయ్యారు అంటే నేను ప్రతి ప్లేస్ని ఇమాజిన్ చేసుకుంటాను. మా గురుగారు ఈ డోర్ నుంచి వచ్చారు, ఆయన పాదపద్మలు ఎటు పడి ఉంటాయేమో, ఆయన దులి ఇక్కడ ఉంటాయి కదా, మళ్ళీ ఆయన ఎక్కడ కూర్చున్నారు ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ చెప్పు అని ఆయన ఎంత పొంగిపోతూ ఉంటే ఈవిడ మీరేం టెన్షన్ అవ్వద్దు, ఆయన వెళ్ళిన పెమ్మటే అన్ని గంగాజలంతో ఆవు పేడతో క్లీన్ చేసేసి నేను కూడా హ్యాపీగా స్నానం చేసి మడిగా ఇప్పుడు మీకోసం మళ్ళీ వంట చేస్తున్నానండి, మీరు ఏం టెన్షన్ పడవద్దంటే ఇతను ఇంకా ఏడ్చి ఏడ్చి నీకేమైనా పిచ్చా, నేను ఎంత కష్టంతో ఆయన్ని పిలిచి వచ్చాను ఆయన ఉత్తిష్ట తినాలని, ఆయన ఎక్కడెక్కడైతే నడిచారో ఆ దూలి తీసుకోవాలని, ఆయన నా ఇంట్లో ఎక్కడైతే కూర్చుంటారో ఆ ప్లేస్కి రోజు పువ్వులు పెట్టుకుంటానని ఎంత దీంతో పిలిచానంటే మీరేంటోనండి ఇలా మాట్లాడతారు కానీ అది కరెక్ట్ కాదండి, మనం బ్రాహ్మణులు తను ఎవరనుకుంటున్నారని అలా మాట్లాడుతూ ఉంటే ఇతనికి ఇంకేం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి, ఇంకా ఊరుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు బ్యాక్ వెళ్ళిపోయి ఆ కాంచీపూర్ణిని కలిసేసి గురుగారు ఒక కాలు మీద పడిపోయి చాలా ఏడ్చారు. అప్పుడు కాంచీపూర్ణి నేనేం పట్టించుకోలేదులే ఏం పర్వాలేదని ఇంకా వదిలేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది, వాళ్ళ ఇంట్లో రెండు వైష్ణవాలు వచ్చారు. వైష్ణవులు వచ్చేసి ఓ రామానుజ ఎంత ఆకలిగా ఉందంటే ఆ పొట్టుందా పొట్ట వెనుక వీపీకి అలా కలిసిపోయింది అంత ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టు అంటే రామానుజ వెంటనే రక్షాంబలిని పిలిచేసి అన్నం పెట్టు నేను లోపల నుంచి తీసుకోరా అంటే ఇగో ఇప్పుడే అన్ని క్లీన్ చేసేసి పెట్టేశాను ఏమీ లేదు అంటే పోనీ ఎంత కొంత ఏది పెట్టంటే ఏమీ లేదు ఇప్పుడే క్లీన్ చేశాను ఇప్పుడు మళ్ళీ వంట చేయాలంటే టైం పడుతుంది కదా, వీళ్ళు అంటారు ఆ పర్వాలేదు మేము వేరే ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకుంటాం ఇంతలాగా వెయిట్ చేయలేమంటే సరే అంటారనమాట. ఆ లోపలి ఈవిడి మళ్ళీ వచ్చేసి మనం తిందామా అన్ని రెడీగా మీకోసం వేడివేడిగానే, మరి ఇందాకే అన్నావు కదా లేదంటే అది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాలి ఏంటి ముందు, మీకు అర్థం అవ్వట్లేదా అని. ఇతనికి అసలు ఏం చేయాలి ఈవిడితోనే అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు చూసినా చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుందన్నమాట. మొత్తం మీద కాంచీపూర్ణ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏం చేయాలి గురుగారు, ఇప్పుడు చేయడానికి ఏం లేదు నేను వరదరాజుకి అడుగుతాను ఏం చేయాలి. ఆయన వరదరాజు దగ్గరికి వెళ్ళిపోయి కాంచీపూర్ణ అడుగుతారు రామానుజు ఇప్పుడు ఏం చేసుకోవాలి. సో వరదరాజు మెసేజ్ ఇస్తారు రామానుజ దీక్ష తీసుకోవాలి. ఎవరి దగ్గర అంటే మహాపూర్ణ దగ్గర దీక్ష తీసుకోవాలి. ఇతను అనుకుంటారు ఓకే అయితే నేను మహాపూర్ణ దగ్గర దీక్ష తీసుకుంటాను. ఆ లోపల ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఇతను యాదవ ప్రకాష్ నుంచి విడిపోయినప్పుడు ఆల్రెడీ ఆ మెసేజ్ యమునాచార్యకి వెళ్ళిపోయింది. యమునాచార్యగా మెసేజ్ వెళ్ళిపోయిందంటే యమునాచార్య అప్పటికి కొంతమంది శిష్యుల్ని పంపించారు ఆ మహాపూర్ణని, వెళ్ళి నువ్వు రామానుజని పట్టుకొని రా. సో ఇప్పుడు మహాపూర్ణ వెళ్ళిపోయారు కాంచీపురం, రామానుజని పట్టుకొని రావాలి కానీ మొహమాట పడుతున్నాడు. మళ్ళీ ఎలా చెప్పాలి, బాబు ఇలా రా నీకు దీక్ష ఇప్పిస్తామని అలా అతను చెప్పాలి కదా, నాకు దీక్ష కావాలి అతను చెప్పాలి కదా నేను మీ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు వేరేగా ఉందనుకోండి, ఇప్పుడు ఇస్కాన్లోనే మనమే చెప్తాము దీక్ష తీసుకోండి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటారని, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ రోజుల్లో అలా కాదు, శిష్యుడే అంటాడు నేను దీక్ష తీసుకోవాలి నేను ముందుకు. ఇప్పుడు ఉల్టాగా ఉంది గురుగారి, రాబాబు ఇంకెన్ని రోజులు టీ కాఫీ, ఇన్ని రోజులు ఆనియన్ గార్లిక్, ఇన్ని రోజులు భయపడతావు దీక్ష తీసుకొని, ఇది వేరే విషయం. ఇతను ఇంకా మొహమాట పడి ఎలా చెప్పాలంటే అతను ఏం చేశారు, మహాపూర్ణ యమునాచార్య రచించిన ఒక శ్లోకాన్ని పాడుతున్నారు. ఎంత మధురంగా పాడుతున్నారంటే రామానుజ గిన్నెల్లో నీళ్ళు తీసుకుని వచ్చినప్పటికీ ఆ గిన్ని పడేసి కాలు మీద పడిపోయి నా గురుగారు నాకు మీరు నాకు శిష్యుడిగా స్వీకరిస్తారా, అతనికి అదే పని ఎవరు నాకు గురు కావాలి. మీరు ఎంత బాగా పాడుతున్నారు, ఇది ఎంత మధురంగా ఉందంటే నేను కాదండి ఇది మా గురుగారు రచించారు యమునాచార్య, అయితే నాకు ఆయన దగ్గర దీక్ష ఇప్పిస్తారా, ఇతనికి ఇదే కావాలి కదా, ఆ దీక్ష తీసుకుంటావా, ఆ రా 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 అయితే తీసుకువెళ్తాను అంతే అంత యాక్టింగ్ అనమాట, రా అయితే తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళారు వాళ్ళు పరిగెత్తి కాంచీపురం నుంచి శ్రీరంగం వెళ్ళారు. ఇప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం మంచిగా కావేరీలో స్నానం చేసి వెళ్ళాలంటే అలా శ్రీరంగం రీచ్ అయిపోయి కావేరీలో స్నానం చేసుకొని అలా గురుగారి దగ్గర వెళ్దామంటే అక్కడ చాలామంది ఉన్నారు. ఇదేంటి ఇంతమంది ఉన్నారని కొంచెం ఇలా ఇలా తోసి లోపలికి వెళ్తే యమునాచార్య దేహం త్యాగం చేశారు, ఆయన ఇంకా లేరు. అయింది. తను ఏడ్చి ఏడ్చి నాకు గురువు కావాలి, నాకు గురువు కావాలంటే ఈయనేంటి ఇలా వెళ్ళిపోయారు అని పోన్లే మనసుతోనే ఆయన గురువుగా స్వీకరించేస్తాను అని అనుకుంటూ, ఇప్పుడు ఎవరైతే మహా ఎవరైతే గొప్ప భక్తులు వాళ్ళ శరీరాన్ని కాల్చరు, వాళ్ళకి సమాధి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన భక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళ భౌతిక శరీరం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది, ఇంకేం ఉండదు. సో ఆ శరీరాన్ని కూడా శిష్యులు బాగా ఉంచుకుంటారు, దాన్ని కాల్చుకుంటూ సమాధి చేసేస్తారు. సో యమునాచార్యకి ఎప్పుడైతే సమాధి తయారు చేస్తున్నారో రామానుజాచార్య దగ్గరుండి అన్ని గమనిస్తున్నారు. గమనిస్తే ఏం చూశారంటే యమునాచార్య ఒక చేతి ఎలా ఉందంటే ఆ మూడు వేలు ఇలా ఉన్నాయన్నమాట, ఇలా ఉన్నారు. శిష్యులు అడుగుతారు, ఈయన ఎప్పుడు ఇలానే ఉంటారా, ఇదేదో వింతగా ఉంది అంటే, లేదు మేము మొదటిసారి చూస్తున్నామని. అప్పుడు రామానుజు మనసులు అనుకుంటారేమో, ఎందుకంటే నేను గురుగారిని కలవలేదు కదా, నా కోసం ఆయన ఒక మూడు మేబీ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉపదేశాలు, నాకు ఏదైనా ఉపదేశాలు ఇవ్వాలనుకుంటున్నారేమో. అప్పుడు తను ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని నేను నిజంగానే మనసుపూర్తిగా ఈయన్ని గురువుగా స్వీకరించానంటే ఆయన మనసులో ఏదుంది అది నా మనసులో రావాలి అని అప్పుడు కళ్ళు తీర్చి ఆయన మొదలు పెడతారు. యమునాచార్యకి ఎలా కావాలి అలానే నేను ఈ శ్రీ సంప్రదాయకి వేదాంత సూత్రానికి భాష్యం రాస్తాను. అలా చెప్పిన వెంటనే ఆ వేలు ఇలా అయిపోయింది స్ట్రేట్గా. అయితే నేను కరెక్ట్గా అనుకున్నాను. సెకండ్ థింగ్, నేను పరాశర ముని వ్యాసదేవ ముని యొక్క పేర్లుని బాగా పొగురుతాను, దాని గురించి బాగా ప్రచారం చేస్తాను. చెప్పిన వెంటనే ఇంకొక వేలు వచ్చింది. తర్వాత దేవాది దేవుడి గురించి నేను ప్రచారం చేశాను. ఇప్పుడు అద్వైతవాద చాలా ఎక్కువగా ఉంది కదా, నేను సరిగ్గా నేను సరిగ్గా ఫిలాసఫీ చేసి అందరికీ విష్ణు భక్తులుగా మార్చేస్తాను అని చెప్పినప్పటికీ ఆ త్రీ ఫింగర్స్ ఇలా వస్తే రామానుజాచార్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఓకే నేను గురుగారిని ముఖాముఖి చూడకపోయినా కూడా ఆయన నాకేదో పని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు శిష్యుడికి ఒక ఏముంటుంది కోరిక గురువు దగ్గర, ఏదైనా గురుగారు ఏదైనా ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ ఏంటుంటుంది, ఇప్పుడు శ్రీల ప్రభుపాద శిష్యులు అందరూ ఏం చెప్తూ ఉంటారు, శ్రీల ప్రభుపాద నాకు ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళారు, నాకు ఈ ఇన్స్ట్రక్షన్, అలా ప్రతి ఒక్క శిష్యుడికి ఉంటారు. నా గురుగారు నాకేంటి పర్సనల్ ఇన్స్ట్రక్షన్, నాకేమి ఇచ్చారు నువ్వు ఇది చెయ్యి అని. సో ఇది నాకు పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్, ఈ త్రీ థింగ్స్ నేను చెయ్యాలి నా గురుగారి కోసం అని అలా చెప్పి తన వాళ్ళందరికీ ఇంకా నమస్కారం పెట్టేసి బ్యాక్ టు కాంచీపురం వెళ్ళిపోయారు. కాంచీపురం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భార్యతో గొడవలు అవ్వడము ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. ఆ లోపల కాంచీపురం నువ్వు వెళ్ళి మహాపూర్ణతో దీక్ష తీసుకో, సరే అయితే నేను శ్రీరంగం వెళ్తానని అతను శ్రీరంగం వెళ్ళడానికి మళ్ళీ మొదలుపెట్టారు. ఆ లోపల ఇక్కడేమైందంటే యమునాచార్య శిష్యులందరూ మహాపూర్ణని పిలిచేసి ఆ రోజు రామానుజ వచ్చాడు, ఆ మూడు వాక్యాలు చెప్పారు, అంత బాగానే ఉంది కానీ అతను మళ్ళీ వెనక వెళ్ళిపోయారు. అలా కాదు, తన శ్రీరంగంలో ఉండాలి, తనే మన అందరికీ ఇప్పుడు గైడ్ చేయాలి. ఎందుకంటే యమునాచార్య మనకి అందరికీ చూపించి వెళ్ళారు, ఇతనే ఇప్పుడు నా సక్సెసర్ అని, అది మన అందరికీ క్లియర్గా ఉంది. మళ్ళీ తను అక్కడెందుకు ఉండాలి, తన్ని ఇక్కడ తీసుకురండి, తన్ని దీక్ష ఇవ్వండి. ఎందుకంటే దీక్ష అనేది ఆఫీషియల్గా అవ్వలేదు. మహాపూర్ణ అంటారు, సరే అయితే నేను ఇస్తాను దీక్ష. అప్పుడు మహాపూర్ణ అండ్ వాళ్ళ భార్య, ఆ రోజులు వీళ్ళందరూ గ్రహస్థ గురుసే, సన్యాసిస్ ఎవరు కాదు. సో మహాపూర్ణ అండ్ వాళ్ళ భార్య వాళ్ళు ఇద్దరు శ్రీరంగం నుంచి కాంచీపురం వస్తున్నారు. రామానుజ కాంచీపురం నుంచి శ్రీరంగం వెళ్తున్నారు. సమ్హౌ కోయిన్సిడెంట్లీ ఇద్దరు ఈ మధురాంతక ట్యాంక్ దగ్గర ఇద్దరు కలిసిపోతారు. కలిసినప్పటికీ ఈ మహాపూర్ణ, ఇగో నేను మీ దగ్గరకే వస్తున్నాను. రామానుజ, ఇగో నేను కూడా మీ దగ్గరకే వస్తున్నాను, నాకు దీక్ష కావాలంటే ఇప్పుడు చాలా బాగుంది, అయితే ఇప్పుడు కాంచీపురం దగ్గరే ఉంది కదా, రా మనం కాంచీపురంకి వెళ్ళిపోయి అక్కడ వరదరాజు దగ్గర చక్కని అనుష్ఠానం బాగా అన్నీ చేసుకుని నీకు దీక్ష ఇస్తాను. అలా కాదు గురుగారు, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, రేపు బ్రతుకుతానో లేదో తెలియదు, ఇప్పుడు ఇంత వాక్ చేసి కాంచీపురం వెళ్ళే వరకు ఏదైనా అవ్వచ్చు, నాకు ఇప్పుడే ఈ నిమిషమే దీక్ష కావాలి, ఇంకా వెయిటింగ్ వద్దు. చాలా నా లైఫ్లో చాలా వెయిట్ చేసుకున్నాను, నేను శ్రీరంగం వెళ్ళను, నేను కాంచీపురం వెళ్ళను, ఇదే ఎక్కడైతే మీరు దీక్ష ఇస్తారు అదే నాకు పవిత్ర స్థానము, అదే నాకు పవిత్రమైన పర్వరోజు, అదే మంచి దినం, నాకేమి ఏంటి అంటారు కదా ముహూర్తాలు వద్దు, ఏమీ వద్దు. అప్పటికి అప్పుడు అక్కడ ఒక రామ టెంపుల్ ఉందన్నమాట, అక్కడికక్కడ మహాపూర్ణతని కూర్చోపెట్టేసి దీక్ష ఇచ్చేస్తారనమాట. సో ఇప్పటికి కూడా మనం ఆ టెంపుల్కి వెళ్తే అక్కడ రామానుజాచార్య, అది ఒక్కటే టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైతే ఆయన గృహస్థగా ఉన్నారు, వైట్ బట్టలు వేసుకొని ఉన్నారనమాట. సో ఆయనకి దీక్ష ఇచ్చేస్తారు. ఇప్పుడు దీక్ష ఇచ్చేస్తారు, బాగుంది. ఇప్పుడు గురుగారు దీక్ష ఇవ్వడమే కాదు కదా, నేను మీ దగ్గర నేర్చుకోవాలి శాస్త్రాలు, మీరు నాకు బోధించాలి, నేను మీ దగ్గర వినాలి, అప్పుడే కదా పరిపూర్ణంగా అవుతుంది, ఓన్లీ దీక్ష ఇవ్వడం కాదు. సరే అయితే నువ్వు శ్రీరంగం, నా లేదు మీరు నా ఇంటికి రావాలి, మీరు నాతో ఉండండి, నా ఆతిథ్యం స్వీకరించండి, నేను మిమ్మల్ని సేవని అందించాలి, మీరు దయచేసి నా ఇంటికి రండి. మహాపూర్ణ ఒప్పుకుంటారు. సో అప్పుడు మహాపూర్ణ వాళ్ళ భార్య ఇద్దరు రామానుజు ఇంటికి వచ్చేస్తారు, 6 మంత్స్ వరకు అక్కడే ఉంటారు. సో అది ఇప్పటికి మన ఇల్లు చూడొచ్చు కాంచీపురంలోనే, అది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట, 2 స్టోరీస్ హౌస్. సో గురుగారు వాళ్ళ భార్య పైకి ఉంటారు, వీళ్ళిద్దరు కింద ఉంటూ ఉంటారు. సో అంత బాగానే నడుస్తుంది, కానీ రక్షాంబల్ ఒక స్వభావం ఇప్పటికి మనం వినాము, అసలు బాగాలేదు. అండ్ మహాపూర్ణ కూడా గొప్ప బ్రాహ్మణ్ జాతికి చెందినవాడు కాదనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ రక్షాంబల్ ఏం చేసింది, మహాపూర్ణ వాళ్ళ భార్యతో రోజు గొడవ, రోజు గొడవ. కానీ మహాపూర్ణ వాళ్ళ భార్య ఒక సాధువి. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తే, రామానుజు చక్కగా నేర్చుకుంటున్నాడు కదా మా భర్త దగ్గర, తను అంతా పాడైపోతుంది తన ఎడ్యుకేషను, సో నేను భరిస్తాను. సో ఆవిడ ఆవిడ ఎంత అవమానించినా కూడా ఈవిడేం మాట్లాడట్లేదు, చుప్చాప్గా భరిస్తుంది. ఎందుకంటే ఆవిడ రోజు ఒక ఆనందం, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉంటే గురు శిష్యులు చాలా హ్యాపీగా ఉందని ఆవిడ భరిస్తుంది. ఒకరోజు ఏమైందంటే, రామానుజ చిన్న పని మీద సిరిపరంబుతూరు వెళ్ళారు ఆయన పుట్టింటికి, అండ్ రక్షాంబల్ ఇంట్లోనే ఉంది. మహాపూర్ణ వాళ్ళ భార్య రక్షాంబల్ ఇద్దరు కలిసి బావి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు అక్కడి నుంచి నీళ్ళు తీస్తున్నారు. ఈవిడ నీళ్ళు తీసేసి గిన్నెలో తీసుకువెళ్తుంది, ఆవిడ తీసుకుని వెళ్తుంది. ఈవిడ గిన్నెలో ఉన్న నీళ్లు కొంచెం రక్షాంబల్ గిన్నె మీద పడింది, ఈవిడ ఇంకా అరవడం మొదలుపెట్టింది. నేనెంత గొప్ప బ్రాహ్మణిని, ఆ నీళ్ళు ఇక్కడ పడింది, ఇప్పుడు నా గిన్నె అంతా పాడైంది, ఇప్పుడు నేను పడేయాలి, ఇది అది గట్టి గట్టిగా అరుపులు ఆవిడని బాగా అవమానించడం అనమాట. సమ్హౌ మహాపూర్ణ అదే సమయంలో అక్కడి నుంచి అలా వాక్ చేసి వెళ్ళిపోతున్నారు బావి దగ్గర నుంచి. ఇది విన్నారు. వినప్పటికీ ఆయన చాలా ఆశ్చర్యం చెంది వాళ్ళ భార్యని పక్కన పిలిచి అడిగారు, ఏంటిది జరుగుతుందండి, ఇది ఎప్పుడో నుంచి జరుగుతుందండి, 6 మంత్స్ నుంచి, కానీ నేను కావాలని కూర్చున్నాను, ఎందుకంటే మీరు రామానుజుకు అన్నీ చెప్తున్నారు కదా, ఇంకా చాలులే రామానుజు చెప్పడం చెప్పేశానని మనం వెళ్ళిపోదామని. సో ఇంకా మన రామానుజు కోసం వెయిట్ చేద్దామంటే మళ్ళీ వెయిట్ చేస్తే తను ఒప్పుకోడు, మళ్ళీ నన్ను ఉండమంటాడు, ఇప్పుడే వెళ్ళిపోదాం. సో ఆ రోజు రాత్రియే సామానంతా తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు రామానుజు ఇంటికి వచ్చినప్పటికీ గురుగారు ఎక్కడ ఉన్నారంటే, ఏమో నాకు తెలియదు వాళ్ళు వెళ్ళిపోయారు అని. సో అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందారనమాట, ఈవిడ చాలా అవమానించిందండి గురుగారు భార్యని, ఎన్నో మాటలు చెప్పింది అని. ఇప్పుడు ఇంకా రామానుజ చాలా ఏడ్చేసి తను పరిగెత్తి వరదరాజు దగ్గరికి వెళ్తారనమాట, వరదరాజుకి రిక్వెస్ట్ చేస్తారనమాట. అంటే గజేంద్రుడు పిలిస్తేనే మీరు వస్తారా, నేను పిలిస్తే రారా, నాకేం సాయం చేయరా, నాకు ఈ గృహస్థ జీవితం నుంచి సంసారం నుంచి నాకు ముక్తి కావాలి, నేను భక్తిలో ఎంతెంతో సేవ చేయాలని, ఎంతెంతో ముందుకెళ్ళాలి, ఎన్నెన్నో గురువుల్ని సేవ అందించాలని అనుకుంటే ఈవిడ నాకు చాలా పెద్ద ఆబ్స్టాకల్ లాగా ఉంది నా భక్తి జీవితంలో, దయచేసి ఏదైనా చెయ్యండి అని అలా అతను ప్రే చేసి ఏడుస్తూ ఇంటికి వస్తే, ఈవిడ పరిగెత్తి చాలా ఆనందంతో పొంగిపోతూ, ఇగో ఒక మాట చెప్పాలి మీకు అంటే, ఏంటది అంటే, మా పుట్టింటి నుంచి మెసేజ్ వచ్చింది, మనం ఇద్దరు కలిసి వెళ్ళాలి, అక్కడ ఒక మ్యారేజ్ ఉందన్నమాట, ఆ మ్యారేజ్కి మనం వెళ్ళాలి. సో ఇప్పుడు నుంచి ఆ మ్యారేజ్ ఒక నెల తర్వాత ఉంది కదా అంటే, లేదు ఇప్పుడు నుంచి వెళ్ళాలి, బోల్డ్ సెరమనీస్ ఉంటాయి, మన ఇద్దరు కలిసి వెళ్ళాలి, వాళ్ళు పిలిచారు, వాళ్ళకి నాకు ఆహ్వానించడానికి వచ్చారు అంటే, రామానుజ అంటారు సరే అయితే నువ్వు వెళ్ళిరా, నేను మ్యారేజ్కి ఒక్కరోజు ముందు వస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ చాలా సేవలు ఉన్నాయంటే. ఈవిడ కోపం చెందేసి, మీరు గృహస్థలాగా బిహేవ్ చేయట్లేదు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే సన్యాసిలాగా. గృహస్థ అంటే అన్నిట్లో భార్యకి సపోర్ట్ చేయాలి కదా, ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ ఉంటే మీరు 1 డే బిఫోర్ వస్తారంటే ఎలా ఉంటుంది, అసలు ఇలా బిహేవ్ చేయాలనుకుంటే ఇంకెందుకు మీరు వెళ్ళి సన్యాసి తీసుకోవచ్చు కదా, అసలు మీరు అసలు గృహస్థగా ఉన్నారా, వెళ్ళి సన్యాసి తీసుకోండి అని అలా చెప్పేస్తే, రామానుజ హ్యాపీ అయిపోయి పరిగెత్తుతాడనమాట, పర్మిషన్ ఇచ్చేసింది, పర్మిషన్ ఇచ్చేసింది, ఆవిడ చెప్పింది సన్యాసి తీసుకోమని. ఈవిడ కోపంతో చెప్పిందనమాట, పో సన్యాసి తీసుకో అని. కానీ ఆ రోజుల్లో ఏంటంటే భార్య పర్మిషన్, ఆ రోజులు కాదు ఈ రోజుల్లో కూడా ఇస్కాన్లో సన్యాసి అంటే భార్య పర్మిషన్ ఇవ్వాలన్నమాట, అప్పుడే సన్యాసి అనమాట. భార్య పర్మిషన్ ఇచ్చేసింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి, ఈవిడ కూడా చాలా హ్యాపీగా ఉంది, సామాన్లు సర్దేసి ఇంటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇతను ఇంకా కాంచీపురం దగ్గరికి వెళ్ళిపోయి, నాకు పర్మిషన్ వచ్చేసింది, నేను ఇంకా వెనక వెళ్ళను, నాకు సన్యాసి కావాలి. అప్పుడు ఏం చేస్తారు, ఆ కాశి బట్టలు సన్యాసి బట్టలు తీసుకుని వరదరాజు దగ్గర పెట్టేసుకొని, ఇగో వరదరాజే నాకు గురు, ఎందుకంటే కాంచీపూర్ణ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు గురువు కానీ శిష్యుడు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ వరదరాజు దగ్గరే సన్యాసి తీసుకొని ఆ త్రిదండం తీసుకొని, ఇప్పుడు రామానుజ స్టోరీ మొదలవుతుందండి, ఇప్పుడు మొదలు పెట్టమంటారండి, ఇప్పుడు వరకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, ఇప్పుడు అవుతుంది మొదలవుతుంది అసలైన కథ. ఇప్పుడు ఆయన సన్యాసి తీసుకున్నారు, ఇంకా కంప్లీట్గా ఫైర్డ్ అప్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఇంకే బాధ్యత లేదు, ఎవరు స్టాప్ చేయడానికి లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా నిజమైన ఏమంటారు, వాట్ ఈస్ ద రన్నింగ్, ద రన్నింగ్ హ్యాస్ ద రియల్ గేమ్ హ్యాస్ స్టార్టెడ్ అనమాట. ఇప్పుడు అసిస్టెంట్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టాలి. అసిస్టెంట్ కావాలంటే బెస్ట్ అసిస్టెంట్ గోవింద, కానీ గోవింద అయితే శివభక్తుడు అయిపోయాడు. వెంటనే శ్రీశైలపూర్ణికి కబర్ వేశారు, మీరు నాకు గోవింద కావాలి, మీరు గోవిందని వెళ్ళి పట్టుకుని రండి. ఇప్పుడు శ్రీశైలపూర్ణి ఏం చేస్తారు, ఆయన శ్రీకాళహస్తికి వెళ్తారు. శ్రీకాళహస్తి తిరుపతికి పక్కనే, శ్రీశైలపురం తిరుపతిలో ఉండేవారు. సో వెళ్ళి ఆయన్ని గోవిందని పట్టుకొచ్చేసి దాన్ని బాగా మాట్లాడి తన్ని ఒప్పించేసి మళ్ళీ తనకి మంచి విష్ణు భక్తుడిగా తయారు చేసేస్తారు. ఈ లోపల రామానుజ ఏం చేస్తారు, శ్రీశైలపూర్ణ దగ్గరికి వెళ్ళిపోయి రామాయణ నేర్చుకుందామని ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూశారంటే, గోవింద ఇప్పుడు బాగా మారిపోయి మంచి విష్ణు భక్తుడిగా తయారయ్యి శ్రీశైలపూర్ణకి బాగా సేవని అందిస్తూ హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ శ్రీశైలపూర్ణ రామాయణ ఎవరికి నేర్పిస్తున్నారు, రామానుజాచార్యులకి. రామానుజాచార్యులు ఎవరు, లక్ష్మణ్. సో లక్ష్మణ్కి ఇప్పుడు రామాయణ నేర్పిస్తున్నారు. సో అది చూడడానికి చాలా అందంగా ఉంది. ఈయన ఏదో మళ్ళీ డౌట్స్ అడగడము, అవునా తర్వాత ఇలా అయిందా అలా అయిందా, ఆయనే ఉన్నారు కథలోని. అండ్ శ్రీశైలపూర్ణకి చాలా ఆనందం అనమాట. సో ప్రతిరోజు ఇంకా అలా మొదలు పెడతారు రామాయణ గురించి చెప్పడం, ఇతను వినడం, అతను మాట్లాడడం, చాలా ఆనందమైన పరివేశము. ఆ లోపల ఒకరోజు ఏమవుతుందంటే, శ్రీశైలపూర్ణకి సేవ ఉంది, బాలాజీకి వంట చేయాలి, రాజభోగము వంట చేసి పెట్టాలి కదా. ఒకరోజు రామాయణ మాట్లాడడంలో ఎంత బిజీ అయిపోయారంటే ఆ నైవేద్యం టైం అంతా పోయిందనమాట. ఆయన మాట్లాడుతూనే ఉంటున్నారు. ఆ లోపల ఏమైందంటే, కొండపైన ఎక్కాలి కదా, పైన వెళ్ళాలి, వీళ్ళు కొండ కింద ఉన్నారనమాట అలిపురి దగ్గర. సో ఇక్కడ ఏమైందంటే, ఆ గోవిందరాజు టెంపుల్ ఇప్పుడు నైవేద్యం పెట్టినప్పటికి గంటలు రింగ్ చేస్తారు కదా, గోవిందరాజు టెంపుల్ నైవేద్యం పెట్టినప్పటికీ ఆ గంటలు మోగుతున్నాయి. అప్పుడు తనకు గుర్తొచ్చింది, ఓ మై గాడ్, రాజభోగ వంట చేయాలి. ఇప్పుడు ఆయన అప్పటికి ఓల్డ్ అయ్యారు, ఇప్పుడు ఆ కొండంతా ఎక్కాలి, పైకి వెళ్ళి వంట చేయాలి, సమయం దాటిపోయిందని చాలా బాధపడుతూ రామానుజుతో చెప్తున్నారనమాట. నేను వంట చేయాలి, భగవంతుడికి నైవేద్యం పెట్టాలంటే, ఆ లోపల ఎవరో ఒకరు శబ్దం చేసేసి, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే వంట చేసి పెట్టేయండి. ఎవరది అంటే బాలాజీ అనమాట. అంటే నువ్వు రామాయణ ఎంత చక్కగా చెప్తావు, నాకు వినాలనిపించి ప్రతిరోజు నీతో పాటు నేను కూడా కొండ దిగిపోతున్నాను, ఇక్కడే కూర్చొని నువ్వు ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్తావు అప్పుడు నేను పైకి వెళ్ళి మళ్ళీ అలా గర్భగుడిలో కూర్చుంటాను, అయితే ఇంకా ఈరోజు పైకి ఎక్కే అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను, వంట చేసి పెట్టే నాకు అనమాట. సో అప్పుడు అక్కడికి అక్కడ వంట చేసి స్వామికి నైవేద్యం పెడతారనమాట. సో ఇలా చాలా రోజులు పాటు రామాయణం చెప్తూ ఉంటే, మామూలుగా ఏంటంటే గురుగారు మనకి ఏదైనా చెప్తే మనం గురుగారికి గురుదక్షిణ ఇవ్వాలి. ఇక్కడ ఉల్టాగా ఉంది. శ్రీశైలపూర్ణ అంటారు, నీలాంటి శిష్యుడు నేను చూడలేదు, నీకు చెప్పడానికి నాకు ఎంత ఆనందం అనిపించింది, నువ్వు నా దగ్గర ఏదో ఒకటి కోరుకో. రామానుజ అంటారు, కోరుకో అంటే నాకు గోవింద కావాలి, ఆ గోవింద నాకు ఇచ్చేయండి, నాకు అసిస్టెంట్గా కావాలి. సరే ఇచ్చేసాను. ఆ రోజుల్లో అసలు గురు శిష్యులు ఒక రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, శిష్యుడు అంటే వాళ్ళ కోసం ఒక కమోడిటీ లాగా, వాళ్ళు ఎలా కావాలి ఎవరికైనా ఇచ్చేయచ్చు దానం, కానీ దే బిలాంగ్ టు ద గురు, వాళ్ళకేం ఇండిపెండెంట్గా అనేది ఉండదు, కంప్లీట్గా దే ఆర్ గురుస్ ప్రాపర్టీ అనమాట. ఇగో గోవిందకి ఇచ్చేసాను తీసుకో అనమాట. సో రామానుజ గోవిందని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ గోవిందకి ఏంటంటే, శ్రీశైల పూర్ణకి ఎన్ని రోజులు సేవ అందించడం వల్ల, తన దగ్గర జ్ఞానాన్ని పొందడం వల్ల, శ్రీశైల పూర్ణతో బాగా ఏంటంటే ఆత్మీయత, బాగా ఆసక్తి. సో తను రామానుజాచార్యతో ఉన్నప్పటికైనా మనసు మాత్రం గురుగారి దగ్గరే ఉంది. ఎల్లప్పుడు ఆయన తినేసి ఉంటారేమో లేదో, ఆయనకు సరిగ్గా ఎవరో చూసారో లేదని ఎల్లప్పుడు తన్ని తలుచుకుంటూ ఉంటే, రామానుజాచార్యాన్ని మనసు అక్కడే ఉంది, నువ్వు శరీరంతో ఇక్కడ ఉన్నావు ఎందుకులే, వెళ్ళిపో శ్రీశైల పూర్ణ దగ్గర అంటే, థ్యాంక్ యూ నాకు అదే కావాలి, నేను ఆయన సేవ అందించాలంటే సరే వెళ్ళిపోమన్నారు. హ్యాపీగా తను ఇంకా బ్యాక్ వచ్చేస్తాడనమాట శ్రీశైల పూర్ణ దగ్గర. శ్రీశైల పూర్ణ అప్పుడు అలా పైన ఉన్నారు, వాళ్ళ భార్య కింద ఏదో తుడుస్తూ ఉంటే దూరం నుంచి చూసింది గోవింద వస్తున్నాడని. ఆవిడ బాగా హ్యాపీ అయిపో, అయితే గోవింద వచ్చేసాడు, మన గోవింద వెనక వచ్చేసాడని ఆవిడ అలా అరుస్తూ ఉంటే, ఈయన పైనుంచి వింటూ, ఒకసారి అమ్మేసిన ఆవుని నీళ్ళు పెడితే లాభం ఉండదు, అంటే ఒకసారి ఇచ్చేసాను కదా, సో అమ్మేసిన ఆవుకి నీళ్ళు పెట్టుకోకూడదు అని. సో ఆ మాట గోవింద విన్నాడనమాట, అంటే నా గురుగారు మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు, ఒకసారి ఇచ్చేసాను దానం అని. ఇంక ఏం మాట్లాడకుండా వెనక తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రామానుజ దగ్గరికి వెళ్ళిపోయి, నేను మిమ్మల్ని సేవ అందిస్తాను, వద్దులే అక్కడికి వెళ్ళమన్నాను కదా అంటే, లేదు నా గురువు నాకు మీకే సేవ చెయ్యాలి, అదే నా గురువు ఆదేశము, సో నేను మీకే ఇప్పుడు ఫుల్ హార్ట్తో చేస్తాను, ఈసారి మీరు ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఎలా సేవ చేస్తాను, నేను ఇంకా హాఫ్ హార్టెడ్గా చెయ్యను, మీకే సేవ చేస్తాను, నన్ను స్వీకరించండి అని. అప్పటి నుంచి ఇంకా గోవింద బాగా రామానుజకి సేవాన్ని అందించడము, అండ్ వాళ్ళు ఎంత చక్కగా ప్రచారం చేయడము, ఎన్నెన్నో ఊర్లు తిరగడము, అలా రామానుజాచార్యులు ఆయన జీవిత కాలంలోనే 12,000 గృహస్థస్కి దీక్ష ఇచ్చారు, 700 సన్యాసిస్కి దీక్ష ఇచ్చారు, 150 బ్రహ్మచారిని దీక్ష ఇచ్చారు. సో ఆయన ఏంటంటే ఒక గొప్ప మార్పు తెచ్చారు సమాజంలో. ఆ రోజుల్లోనే శూద్రాలకి, వైశ్యాలకి, స్త్రీలకి అంత ఇండిపెండెన్స్ ఉండేది కాదు, వాళ్ళు భక్తి చేసే అవకాశం వాళ్ళకి ఉండేది కాదు, అలాంటివి ఆయన ఆ అవకాశాన్ని ఇచ్చారు. అదే కాదు, ఈరోజు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటున్నారంటే దాని వెనక కారణం ఏంటి? ఆ ఈక్వాలిటీ అంటే ఆయన ఏం చేశారంటే ఆయన అందరిలో ఆ సమత్వం అంటారు, ఆ సమాన భావం సమాన భావం తీసుకొచ్చారంటే అందరికీ భగవంతుడికి చేరే సమానమైన అవకాశం ఇచ్చారనమాట. ఇతను బ్రాహ్మణుడు కాదు అని అలాంటి భేదభావాలు ఆయన చూపించలేదు. దానికి రుజువుగా ఇంకొక ఘటన ఏం జరిగిందంటే, రామానుజాచార్య కాంచీపూర్ణ దగ్గర శిక్ష తీసుకున్నారు, శ్రీశైలపూర్ణ దగ్గర శిక్ష తీసుకున్నారు, మహాపూర్ణ దగ్గర దీక్ష తీసుకున్నారు. అలానే ఆయన ఇంకొక ఆయన గోష్ఠీపూర్ణ ఆయన కాంచీపురం నుంచే కొంచెం దగ్గర ఒక ప్లేస్ ఉంది గోష్ఠీపూర్ అని. ఆ ప్లేస్కి గోష్ఠీపూర్ అని ఎందుకు ప్లేస్ వచ్చిందంటే అక్కడ దేవతలు గోష్ఠీ చేసేవారు. గోష్ఠీ అంటే దేవతలందరూ కూర్చొని మీటింగ్, డిస్కషన్స్ చేసేవారు. హిరణ్యకశిపుని ఎలా చంపాలి, ఏం చేయాలి, అలాంటి మీటింగ్స్ ఆ ప్రదేశంలో అయ్యేది. సో అక్కడ గోష్ఠీపూర్ణ ఉన్నారు. సో మహాపూర్ణ ఆయనకి అడ్వైస్ ఇచ్చారు, నువ్వు వెళ్ళి గోష్ఠీపూర్ణ దగ్గర తిరుమంత్రము స్వీకరించు, వెళ్ళు అని. సో ఆయన వెళ్ళారు గోష్ఠీపూర్ణ దగ్గర. మా గురుగారు పంపించారు, మిమ్మల్ని నేను గురుగా స్వీకరిస్తున్నా, నాకు మీరు తిరుమంత్రం ఇవ్వాలి అని. సో ఈ గోష్ఠీపూర్ణ ఈరోజు ఏదో ముహూర్తం బాగాలేదు, రేపురా. మళ్ళీ మరుసటి రోజు వస్తే, ఈరోజు నా మూడు బాగాలేదు, రేపురా. మళ్ళీ ఎల్లుండి వస్తే, ఈరోజు నీ కుర్తా కలర్ బాగాలేదు, రేపురా. అలా ప్రతిరోజు పంపిస్తున్నారు. ఒకరోజు నువ్వు మంచి శ్రీ వైష్ణవుడు అవ్వు ఫస్ట్, అప్పుడు రా. సో రోజు ఒకటి, ఈ మళ్ళీ వస్తే, ఈరోజు క్లైమేట్ బాగాలేదు, మళ్ళీ రా. సో ఈ రోజు వెనక పంపిస్తున్నారు. కానీ ఇతను మళ్ళీ ఓపిక పడి మళ్ళీ వస్తున్నారు అన్నమాట. మొత్తం మీద 17 times ఏదో ఒకటి చెప్పేసి పంపించేశారు. 18th time తన ఒక హ్యూమిలిటీ చూసి గోష్ఠీపూర్ణ, సరే అయితే నేను ఈరోజు నీకు దీక్ష ఇస్తాను, రా కూర్చో. ఎందుకంటే ఫస్ట్ అహంకారం అనేది పోవాలి కదా. సో అప్పుడు తన్ని కూర్చోబెట్టేసి ఆ తిరుమంత్రాలు ఇస్తారనమాట. అష్టాక్షరి మంత్రం ఇస్తూ ఆయన ఒక మాట అంటారు, ఈ మంత్రం చాలా పవర్ఫుల్, ఎవరైనా ఈ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తే వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, వాళ్ళకి మోక్షం అనేది దొరుకుతుంది. కానీ ఈ మంత్రాలు జపించాలంటే దానికి అర్హత ఉండాలి, అందరికీ కాదు, ఇది చాలా గూఢమైన రహస్యమైన మంత్రము అని చెప్పేసి రామానుజ కూడా చాలా హ్యాపీ అయిపోయి ఆయనకి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ చాలామంది చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు తను వచ్చాడు వెళ్ళాడు. సో అతను ఇలా మాటలు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అంటే మీరెంత గొప్ప అయినా కానీ మీకు ఎంత టైం పడింది, మేమైతే సాధారణ మనుషులు, మాకు ఎప్పటికీ ఆ మంత్రం ఎప్పుడు దొరకదేమో, మేము ఎప్పటికీ వైకుంఠానికి వెళ్ళలేమేమో అని ఆయన బాధపడుతూ ఉంటే రామానుజ అనుకున్నాడు, నిజమే కదా, వీళ్ళందరికీ ఆ మంత్రం ఉంటే వీళ్ళందరూ వెనక వెళ్తారు కదా భగవద్ధామానికి, ఎందుకు ఈ మంత్రం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఏం చేశారు. అక్కడే పక్కనే గోపురం కాదు, అక్కడ చిన్న పెద్ద ఒక స్టాచ్యూ ఉందన్నమాట, 3rd floor మీద ఈ చిన్న స్టెప్స్ ఉన్నాయి వెళ్ళడానికి పైకి, అది కొంచెం ఎత్తుగా ఉంది. సో అతను ఫటాఫట్గా అది ఎక్కిపోయి అక్కడ నిలబడి అందరినీ, ఇగో రండి 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 అందరు రండి అంటే, అక్కడ అది పెద్ద ఓపెన్ ప్లేస్ కదా, లేడీస్ అండ్ శూద్రాస్ వైశ్యాస్ అన్ని కమ్యూనిటీ వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే, ఇగో నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఈ మంత్రం చెప్తే వైకుంఠానికి తిరిగి వెళ్ళొచ్చు, ఇగో ఈ మంత్రం చెప్తున్నాను వినండి అని అందరికీ చెప్పేసినప్పటికీ గోష్ఠీపూర్ణకి వినిపిస్తుంది. అతను పరిగెత్తి వచ్చేసి, నువ్వేమైనా మూర్ఖుడా ఏంటి, నేను నీకు ఇందాకే చెప్పానా, అందరికీ చెప్పకూడదు, నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నరకానికి వెళ్తావు నువ్వు. సో అతను ఇంత హ్యాపీ అయిపోయి నమస్కారం పెడతాను, నిజంగా గురుగారు నేను నరకానికి వెళ్తాను గురుగారు అంటే, ఇంత హ్యాపీ అయిపోతున్నా, కానీ మీరు అన్నారు కదా గురుగారు ఈ మంత్రం ఎవరైనా చెప్తే వాళ్ళందరికీ మోక్షం దొరుకుతుంది, వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, అది నిజమే కదా. నిజమే, మరి చూడండి గురుగారు నేను ఒక్కరే నరకానికి వెళ్తానికి, వీళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు కదా, ఇంకా చాలు గురుగారు అని అన్నమాట. అప్పుడు ఇంకా గోష్ఠీపూర్ణ అనుకుంటారనమాట, అయ్యో ఇతనికి ఎంత కంపాషన్ ఉంది, ఎంత దయా ఉంది, అసలు వైష్ణవుడు అంటే ఇలా ఉండాలి, అందరి కోసం ఏదో చెయ్యాలి, అందరికీ సాయం చేయాలి, నేను ఒక్కడే గోలోకధామానికి భగవద్ధామానికి వెళ్ళడం కాదు, నేను ఎలా అందరినీ హెల్ప్ చేయగలాలి అని ఆ భావం ఉంటుంది వైష్ణవులోనే. అసలు నేను గురు కాదు, నువ్వే నిజమైన గురు, గురు అంటే ఇలానే ఉంటారు, అందరికీ ఎలా సాయం చేయాలి అని. సో అప్పుడు ఇంకా అందుకోసం ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే, అతను అలా భావాలు చూపించుకుంటే అందరినీ ఎలా భక్తిలో ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా అందరినీ ముందుకు తీసుకువెళ్ళాలని ఆ భావంలో ఆయనలో ఉందన్నమాట. సో అలా ఆయన ఏం చేశారు, అప్పటికి ఒకటి ఫుల్ఫిల్ చేశారు, అందరికీ భగవద్భక్తిలో మారుస్తున్నారు. ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి కదా వాళ్ళు గురుగారికి చెప్పడానికి. ఇప్పుడు ఏంటంటే, గురుగారికి ఇచ్చిన యమునాచార్యకి ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలి కదా. 3 promises ఉన్నాయి, దాంట్లో 1 promise అవుతుంది, అది ఎండింగ్ కాదు, అలా ప్రచారం చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే, ఆయనకు ఒక గొప్ప శిష్యుడు ఉండేవాడు, కురేష్ గురించి మీ అందరికీ చాలాసారి కథ చెప్పాను. కురేష్ కథ ఎంతమంది గుర్తుంది? అమ్మయ్యా, పరువు కాపాడారు, ఎంత కొంత గుర్తుంది. ఓకే, కొంతమంది కొత్త వాళ్ళకి సంక్షేపంలో చెప్తాను. ఈ కురేష్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, కురా అని ఒక ప్రదేశానికి తన జమీందార్ లాగా ఉన్నాడనమాట, జమీందార్. సో తను చాలా ధనవంతుడు. తన భార్య పేరు ఆండాల్ అనమాట. తను ఎలాంటి స్వభావం అంటే, ప్రతిరోజు పొద్దున వాళ్ళ ఇంట్లో పెద్ద బ్రాస్ గేట్, పొద్దున ఆ గేట్ తీస్తారా, భార్య భర్తలు ఇద్దరు కలిసి దానం ఇవ్వడం మొదలు పెడతారు. మళ్ళీ మధ్యరాత్రి మళ్ళీ ఆ గేట్ క్లోజ్ అవుతుంది. ఈ రోజుకి అయిపోయింది, రేపు రండి అని అలా ఎవ్రీడే అంతలాగా దానం ఇచ్చేవారు. సో ఇప్పుడు ఆ ఓల్డెన్ డేస్లో పెద్ద పెద్ద గేట్ కదా, అలా గేట్ ఓపెన్ చేస్తే గీ అనే చప్పుడు, మళ్ళీ ఆ క్లోజ్ చేసి గీ అనే శబ్దం అనమాట. ఒకరోజు ఏమైందంటే, వరదరాజ్ అని అమ్మవారు మధ్యరాత్రి ఈ శబ్దం వస్తే లక్ష్మీదేవి వరదరాజు కడుక్తున్నారు, ఏంటి శబ్దం స్వామి అంటే, ఏ నీకు తెలియదా, కురేష్ తాలూకా గేట్ క్లోజ్ అయింది, ఈ రోజుకి దానాలు కంప్లీట్. కానీ ఇప్పుడు మధ్యరాత్రి అయిందంటే, మధ్యరాత్రి వరకు చివరి వరకు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తూ చివరికి వాళ్ళు పడుకుంటారు, ఇద్దరు భార్యాభర్తలు అనమాట. సో ఇంత గొప్పగా దానం ఇస్తున్నాడా, ఇలాంటి భక్తుడిని నేను చూడాలని అనుకుంటున్నాను. సో అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, పొద్దున పూజారి ఎప్పుడైతే సేవ అందించడానికి వస్తే అమ్మవారు అంటారనమాట, వెళ్ళి కురేష్ని పిలిచిరా, ఒకసారి తన మొహం చూడాలని ఉందన్నమాట. ఈ పూజారి ఇంకా ఆనందం చెంది పరిగెత్తి కురేష్ దగ్గరికి వెళ్ళిపోయి, మీకు లక్ష్మీదేవి పిలుస్తున్నారని చెప్తారనమాట. నాకు పిలవడం అంటే అదే, నిన్న రాత్రి శబ్దం వచ్చిందనమాట నీ గేట్ది అనమాట. ఇతను అనుకుంటారనమాట, నా గేట్ శబ్దం అమ్మవారిని డిస్టర్బ్ చేసింది, అసలు నేను ఎలాంటి వాడు, నా మొహం ఆవిడకి ఏం చూపించాలి, ఆవిడకి నేను అంతలా డిస్టర్బ్ చేశాను, అండ్ నీకు పొగురుతున్నారులే నువ్వు దానం, ఆవిడ సాక్షాత్ లక్ష్మీదేవి, ఆవిడ నాకు పొగరడం కాదు, ఆవిడ నాకు సరిగైన దారి చూపిస్తుందేమో, నువ్వు గొప్పగా దానాలు ఇస్తున్నావు కానీ నీ గురువు ఎక్కడా అని, గురువు లేకపోతేనే అహంకారం పెరుగుతుంది, నేను నన్ను గొప్పగా అనుకుంటున్నానేమో, అందరికీ దానం ఇస్తున్నానని నాలో అహంభావం పెరిగిందేమో, నేను అమ్మవారిని మొహం చూపించే అర్హత అయితే నాకు లేదు, కాకపోతే నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, ఈ ధనం వలే కదా అహంకారం వస్తుంది, ఈ ధనమే నాకు వద్దు. సో ఆడేం చేస్తారంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ దగ్గర ఉన్న ధనం అంతా అందరికీ దానం ఇచ్చేసి, ఇద్దరి దగ్గర ఇంకా ఏమీ లేదు, భార్యని తీసుకుని రా, ఇప్పుడు మనం శ్రీరంగంకి వెళ్దాం, అక్కడ రామానుజాచార్య దగ్గర దీక్ష తీసుకుందాం, భక్తిలో ముందుకెళ్దాం, ఇంకా ఇది సరిపోయింది, ఈ దానాలు ఈ దానాలు ఇస్తే మనకి కొంచెం అహంకారం పెరుగుతుంది, నేను ఇస్తున్నాను మనకి ఏమీ వద్దు. సో వాళ్ళిద్దరు భార్యభర్త ఇంకా వరదరాజుని కనిపించకుండా పారిపోతున్నారు పరిగెత్తి శ్రీరంగం. సో ఆ రోజుల్లో అడవి లోపల నుంచి వెళ్ళాలి. సో వెళ్తూ ఉంటే భార్య అంటుందన్నమాట, నాకు భయం వేస్తుందండి, ఇక్కడ క్రూర పశువులు ఉంటారు కదా, నాకు భయం. నీకు భయం వేయడం అంటే తప్పకుండా నువ్వు ఏదో ఒకటి పట్టుకొని వచ్చావు, మన దగ్గర ఏదైనా ఉంటేనే భయం ఉంటుంది, మన దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ముష్టివాడు ఉంటారు దానికి ఏం భయం ఉంటుంది, మన దగ్గర ఏదైనా ఉంటే భయం, ఈ ప్రాపర్టీ ప్రైజెస్ లో అయిపోతే, ఇంట్రెస్ట్ రాకపోతే, ఇది రావకపోతే, ఏమీ లేని వాళ్ళకి ఏం టెన్షన్ ఉంటుంది, తప్పకుండా ఏదో తీసుకొచ్చావంటే, అవునండి తీసుకొచ్చాను, ఒక బంగారు పల్ల, ఒక బంగారు గిన్నె తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు అంటే, మీకు అలవాటు కదండి బంగారు గిన్నెలో తినడానికి, అందుకోసం మీకోసం తెచ్చానండి, ఇలా ఇవ్వు అని ఆ గిన్నెని పడేస్తాడు. ఇప్పుడు చూడు నీ దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఎందుకు భయం, చలో నడుద్దామని వాళ్ళిద్దరు నడుస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ శ్రీరంగం దగ్గరకు వచ్చేసారు. కానీ కొన్ని రోజుల నుంచి తినలేదు. అండ్ మన టెంపుల్స్ సిస్టమ్ ఏంటంటే, స్వామికి నైవేద్యం పెట్టినప్పటికీ ఆ గంట మోగుతుంది కదా, సో ఆ గంటలు వినిపిస్తున్నాయన్నమాట. సో ఆ గంటలు వినిపిస్తూ ఉంటే ఈవిడ మనసులో అనుకుంటుందన్నమాట, ఆయన అయితే పంచభక్ష పరమాణాలు హ్యాపీగా నైవేద్యం తింటూ ఉంటే, నా భర్త ఇక్కడ ఆకలితో అలమడుతూ ఉంటే ఏంటో, భగవంతుడు భక్తుల్ని చూస్తారంటారు కానీ ఎక్కడ చూస్తున్నారు అని ఆవిడ మనసులో ఆలోచిస్తుంది. భర్త ఏమీ తినలేదు పాపం, ఆకలిగా ఉన్నాడు గొప్ప భక్తుడు అని అలా ఆలోచిస్తూ ఉంటే ఎవరో పరిగెత్తి చూసే వచ్చేసి స్వామివారు మీకు ప్రసాదం పంపించారని ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు కురేష్ వాళ్ళ భార్య వైపు చూసి, ఏంటి అడిగావు, ఏం లేదు జస్ట్ ఒక ఆలోచన, ఆయన తింటున్నారు కదా మనకి ప్రసాదం లేదంటే. అప్పుడు కురేష్ అని చెప్తారనమాట, నాకు అర్థమైపోయింది, మనం భగవంతుడికి సేవ అందించాలా, భగవంతుడు మనకి సేవ అందించాలి, నువ్వు ఇలా అడిగావని స్వామి వెంటనే ప్రసాదం పంపించారు చూసావా స్వామి అని. అప్పుడు ఇంకా నా తప్పు అయిపోయిందంటే, అప్పుడు ఇగుపడి తిను అని వాళ్ళిద్దరు తింటారనమాట. సో ఆ తిన్నారు కదా, అది భగవంతుడి తాలూకా ఒక కృప, వెంటనే ఆవిడకి కన్సీవ్ అవుతుందనమాట, ఆయన పిల్లలు పుడతారనమాట. సో ఆ పిల్లలకి రామానుజాచార్యులు ఏం పేరు పెడతారంటే, పరాశర్ అండ్ వేదవ్యాస అనమాట. సో వాళ్ళ గురుగారికి ప్రామిస్ ఇచ్చారు కదా, ఆ పరాశర్ ముని వేదవ్యాస ముని ఒక పేరుని నేను అందరికీ తెలియపరుస్తానని. సో అక్కడికి అది పూర్తయింది. ఆ లోపల అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. సో కురేష్ రామానుజ దగ్గర దీక్ష తీసుకోవడము, రామానుజని బాగా యూనో సేవ అందిస్తున్నారు. అయితే రామానుచార్య వాళ్ళు ఒక్క బాధలో ఉన్నారు. ఏంటంటే ఆ రోజుల్లో శ్రీరంగం టెంపుల్ అనేది ఆయన ఆధిపత్యంలో లేదు, అది మామూలుగా ఎవరో ఒకరు చూసుకుంటున్నారు. కానీ అతను సరిగ్గా ఆ టెంపుల్ని సరిగ్గా పరిపాలించట్లేదు అనమాట, సరిగ్గా మేనేజ్మెంట్ చేయట్లేదు. రామానుజుకి చాలా బాధగా ఉంది, కానీ ఆయన ఇంటర్ఫియర్ చేయకూడదు ఎందుకంటే ఆయనకి ఏం మేనేజ్మెంట్ పొజిషన్ లేదు. సో మామూలుగా గురుగారు మీకు ఎందుకు బాధగా ఉందంటే, కురేష్ నాకు ఆ టెంపుల్ కావాలి, కురేష్ ఆ టెంపుల్ నాకు కావాలి, ఆ అడ్మినిస్ట్రేషన్ నాకు కావాలి, నేను తెచ్చి ఇచ్చేస్తాను, నువ్వు ఎలా ఇస్తావంటే నా మీద వదిలేయండి. ఓకే, కురేష్ ఏం చేస్తారు, ఒక బ్రాహ్మణ రూపం వేసేసి ఆ టెంపుల్కి ఎవరైతే ధర్మాధికారి, తన ఇంట్లో అమ్మగారు శ్రాద్ధ ఉంటుందంటే, శ్రాద్ధ ఉంటే బ్రాహ్మణాలని పిలిచి భోజనం పెడతారు కదా, కురేష్ వెళ్ళి కూడా ఆ భోజనంలో కూర్చుంటారు. అందరికీ భోజనం పెట్టారు, వాళ్ళందరూ భోజనం తింటారు. తినేసిన తర్వాత పద్ధతి ఏంటంటే, ఎవరికైతే మనం భోజనం పెడుతున్నామో తను అన్నాలన్నమాట, తృప్తోస్మి, నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను, మీ అమ్మగారు బాగుండాలి అంటే ఆ శ్రాద్ధ ఆవిడకి వెళ్ళాలి కదా ప్రసాదం. సో అందరూ తృప్తోస్మి తృప్తోస్మి అని చెప్తూ ఉంటే కురేష్ మాత్రం చెప్పట్లేదు. ఇతను మళ్ళీ అడుగుతున్నారు, ఇంకేమైనా పెట్టాలండి, ఇంకేమైనా మీకు దానం ఇవ్వాలి. ఇప్పుడు కురేష్ ఎవరైతే ఎన్ని దానాలు ఇచ్చారు తనకి చెప్తున్నారు, మీకు ఇంకేం కావాలి చెప్పండి, ఆవు ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, చెప్పండి మీకేం కావాలి అంటే, మీరు ఇప్పుడు మీరు తృప్తిగా ఉన్నారంటే. అతను చెప్పట్లేదు తృప్తోస్మి. మొత్తం మీద అందరు బ్రాహ్మణాలు వెళ్ళిపోయారు. ఈ శ్రాద్ధ కంప్లీట్ అవ్వాలంటే ఈ బ్రాహ్మణ్ హ్యాపీ అవ్వాలి. మొత్తం మీద ఇంకా తనకి దండవత్ ప్రణామాలు చేసేసి దయచేసి చెప్పండి మీకు ఏం కావాలి అని, ఎందుకంటే మా అమ్మగారు శ్రాద్ధ కంప్లీట్ అవ్వాలి, అయితే ఆ టెంపుల్ నాకు ఇచ్చే, ఆ తాళాలు ఇచ్చే, శ్రీరంగం టెంపుల్ మేనేజ్మెంట్ నాకు కావాలని, ఇగో తీసుకోండి ఇంకా, ఎందుకంటే అమ్మగారు శ్రాద్ధ చాలా ఇంపార్టెంట్ అని తనకి అటాచ్మెంట్ ఉంది, తాళాలు ఇచ్చేస్తారనమాట. అప్పుడు కురేష్ తృప్తోస్మి అంటారనమాట హ్యాపీగా. అప్పుడు ఆ తాళాలు వెళ్ళి గురుగారు, ఇగో గురుగారు మీరు చేసుకోండి, మీకు ఎలా కావాలి ఇప్పుడు చేయండి, మీరు మేనేజ్మెంట్, మీరు బాధపడారు కదా ఇందాక మీకు అవకాశం లేదని, ఇప్పుడు మీరు చేయండి, మీకు ఎలా కావాలి అలా చేయండి. అప్పుడు ఇంకా రామానుజు మొదలు పెడతారు, సాయంత్రం పూట భగవంతుడికి ఈ ఫ్రూట్స్ కాదు, ఈ ఫ్రూట్స్ అయితే ఆయనకి జలుబు చేస్తుంది, ఆ ద్రాక్ష ఫలాలు ఇవ్వకూడదు అని అలాంటి అన్ని మార్పులు తెస్తే, ఈ పూజారిలు ఎప్పుడో నుంచి ఉన్నారు, ఏ మొన్నటి వరకు అయితే మేము ఇలానే చేసాం, నువ్వేంటి కొత్త కొత్తగా చెప్తున్నావని. భగవంతుడు అంటే విగ్రహం కదా, విగ్రహంకి ఏం పెట్టినా జలుబు ఎలా చేస్తుంది. అప్పుడు రామానుజ వాళ్ళతో వాదించడం అనమాట, ఏంటి అలా మాట్లాడుతున్నావు, విగ్రహం అంటే సాక్షాత్ భగవంతుడు అక్కడ ఉన్నారు, ఇది ఏం మూర్తి కాదు అని, లేదు ఇలా కాదు అలా కాదు అంటే వాదిస్తే వాళ్ళని తీసేస్తున్నారు కొత్త పూజారీలు. అలా అయితే వీళ్ళందరూ పూజారీలందరూ కలిసి పెద్దగా ఒక యూనియన్ లాగా పెట్టేసి మనని అతనేం తీస్తారు, తన్ని మనం తీసేయాలి. మళ్ళీ ఎలా తీద్దాము, ఇప్పుడు తన దగ్గరే ఉన్నాయి తాళాలు, తనే కదా ఇక్కడ మేనేజ్మెంట్లో ఉన్నారు టెంపుల్ ప్రెసిడెంట్, కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ కిల్, చంపేద్దాం అంతే ఇంకా. మళ్ళీ ఎలా చంపదామంటే ఒక సింపుల్ ఏముంది, ప్రతిరోజు తను చరణామృతం తీసుకుంటారు, చరణామృతంలో పాయిజన్ వేసేద్దాము, అది చాలా బాగుందని అందరూ ఒప్పుకుంటారు, హ్యాపీగా పాయిజన్ వేసేస్తారు. మరుసటి రోజు దర్శనార్థికి రామానుచారి వచ్చినప్పటికీ వీళ్ళు ఇంకా చరణామృతం ఇస్తున్నారు ఆయనకి, ఆయన తీసుకున్నారు. కానీ ఆయన ఎవరు, అనంతశేషు, పాముకి పాయిజన్ ఇస్తే ఏమవుతుంది, ఆయనకి ఏమీ అవ్వలేదు. వీళ్ళు ఇంకా బాధపడుతున్నారు, ఇతనికి ఎలా చంపాలి అని పోన్లే. అప్పుడు హెడ్ ప్రీస్ట్ ఉన్నారు, హెడ్ ప్రీస్ట్ భార్య ఉంది. సో ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్ అయినేసరికి రామానుచారి ఒక సన్యాసి కదా, సో ఆయన ఏంటంటే డైరెక్ట్గానే రాజభోగం అలా తీసుకోరు, ఆయన భిక్షకి వెళ్తారు, ప్రతిరోజు భిక్షకి వెళ్ళి భిక్షలో ఏం దొరుకుతుంది అది తినాలి ఆయన. సో ఆయన ఎవరి దగ్గర భిక్ష అంటే, ఆయనకు అంత టైం ఉండదు కదా, ఎన్నో రాయాలి. ఆయన ఏం చేస్తారంటే, ఆ ప్రీస్ట్ ఎవరైతే పూజారీలు ఉన్నారో అక్కడ పనిచేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి భిక్ష తీసుకుంటారు. సో ఆ హెడ్ ప్రీస్ట్ భార్య దగ్గరికి రెగ్యులర్గా వెళ్తారు భిక్ష కోసం. ఇప్పుడు ఆ హెడ్ పూజారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భార్యతో చెప్తారనమాట, ఇతను మనకి చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈరోజు భిక్షకు వచ్చినప్పుడు పాయిజన్ విషం కలిపేసి భిక్ష ఇద్దాము, మన పని అయిపోతుంది. ఈవిడ ఏడుస్తుంది, మనసు ఒప్పుకోవట్లేదండి, ఆయన చాలా మంచి ఆయన, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అవ్వదు నువ్వు నా మాట వినవలసిందే. మళ్ళీ ఆ రోజుల్లో డివోర్స్ ఆప్షన్ లేదు కదా, ఏం చేయలేము, భర్త ఎలా చెప్తే అలా వినాలన్నమాట. ఈ రోజుల్లో కాదు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్, అంతే సింపుల్ ఫిలాసఫీ కదా, అలా కాదు. సో ఇప్పుడు అతను ఎలా చెప్తే అలా ఒప్పుకోవాలన్నమాట. అయితే సరే అని ఆవిడ ఇంకా ఏడుపు మొహం పెట్టేసి ఆ విషయంతో కూడిన ప్రసాదం తీసుకుని తలుపు దగ్గర ఉంది. రామానుజు వచ్చారు భిక్షాందేహి అని, ఈవిడ భిక్ష ఇచ్చింది, ఏడుస్తూ ఏడుస్తూ భిక్ష ఇస్తుందన్నమాట. రామానుచార్యులు అనుకుంటానమాట, ఇదేంటి అష్టసాత్విక వికారాలు, ఇంత భావంతో ఇస్తుంది ఈరోజు, ఏడుస్తూ ఏడుస్తుంది భిక్ష ఇస్తుందని. కాకపోతే వాళ్ళకి ఒక సిస్టమ్ ఏంటంటే, భిక్ష ఇచ్చిన తర్వాత స్త్రీలు సన్యాసికి దండవత ప్రణామాలు చేయకూడదు, చేస్తే ఆ రోజు ఆ సన్యాసి ఉపవాసం చేసుకోవాలి. సో ఈవిడ ఏం చేసింది, భిక్ష అయితే ఇచ్చేసింది, భర్త దూరం నుంచి చూస్తారు హ్యాపీగా వెళ్ళిపోయారు, దండవత ప్రణామం చేసేసింది. రామానుచార్య భిక్ష తీసుకొని ఎప్పుడైతే కావేరీ నది దగ్గర కూర్చొని ఇప్పుడు తిందామని చేతులు కడుగుతే ఆయనకి గుర్తొచ్చింది, నేను ఎలా తింటాను, ఆవిడ నాకు దండవత్ ప్రణామం చేసింది కదా, అయితే నేను ఈరోజు ఉపవాసం ఉండాలి. మరి ఆవిడకి అది తెలుసు, కానీ కూడా నాకు అలా ఎందుకు చేసింది దండవత్ ప్రణామాలు, మరేంటో ఏంటి అని. ఇంకెందుకు ఈరోజు ఉపవాసంగానే ఉండాలి కదా, ఆచమనం చేసుకుని ఆ నీళ్ళు తాగేస్తున్నారు. ఇంకా ప్రసాదం అంతా ఇలానే ఉంది ఆకు మీద. అప్పటికి అక్కడ ఒక కాకి వస్తుంది, కాకి ఆ ప్రసాదాన్ని తింటుంది, వెంటనే చనిపోతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో దీంట్లో విషం ఉందా. అప్పుడు ఆయన అనుకుంటారనమాట, నేను నాకు నేను కాపాడుకోవాలి, ఎందుకంటే ఈ శరీరం నాది కాదు, నా శరీరం నా గురుగారిది, ఇది యమునాచార్యకి ఇచ్చిన శరీరం, నా గురుగారు ఇచ్చిన ఆదేశాలు నేను ఎలాగో ఎలాగో పాటించాలి, నేను సక్సెస్ అవ్వాలి నా మిషన్లోనే. కానీ నేను ఇప్పుడు వీళ్ళు నాకు ఇలా చేసి నేను దేహం వదిలేస్తే ఎలా, నా శరీరాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, అయితే నేను తినను, కంప్లీట్గా నేను ఉపవాసం చేసుకుంటాను. ఆయన కంప్లీట్గా తినడం మానేస్తారు. ఒక నెలపాటు అయిపోయింది, కానీ మనలాగా కాదు, మనం ఒక్క నిర్జల ఏకాదశికి వన్ డే బిఫోర్ వన్ డే ఆఫ్టర్ ఫుల్ రెస్ట్లో ఉంటాము. ఇతను వన్ మంత్ నుంచి ఏమీ తినలేదు, కానీ అలానే కంటిన్యూస్గా ప్రవచనాలు, మీటింగ్స్, ప్రోగ్రామ్స్ యాక్టివ్గా ఫుల్ దీంట్లో ఉన్నారు. వాళ్ళ గురుగారు మహాపూర్ణ ఎవరైతే దీక్ష ఇచ్చారో ఆయనకి తెలిసింది, ఆయన బాధపడుతున్నారు, నా శిష్యుడు ఆకలిగా ఉన్నాడు అని వెళ్ళి ఆయనతో మాట్లాడతారని మహాపూర్ణ అక్కడికి వస్తున్నారనమాట. సో ఇప్పుడు గురుగారికి మనం చూస్తే మొట్టమొదటి ఏమవ్వాలి, దండవత్ ప్రణామాలు. సో ఇప్పుడు ఆయన వస్తున్నారు, రామానుచార్య శిష్యులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు రామానుచార్య ఏం చేస్తారు, మహాపూర్ణని చూసి వెంటనే దండవత్ ప్రణామం చేస్తారు. కానీ అప్పటికి మధ్యాహ్నం పూట, ఎండ ఎక్కువగా ఉంది, ఆ మట్టి ఏదైతే ఉంది కింద అది చాలా వేడిగా ఉంది. సో రామానుచార్య శిష్యులు అందరిలో ఒక శిష్యుడు ఉన్నాడనమాట. ఆ శిష్యుడు ఏంటంటే, రామానుజాచార్యులు ఇప్పుడు దండవత్ ప్రణామం చేస్తే ఆయనకి ఆ వేడి వేడి మట్టి తగులుతుంది కదా అని అతను ఏం చేశాడు, ఫ్రాక్షన్ ఆఫ్ ద మూమెంట్, మనం ఆ బాలీవుడ్లో చూస్తామా, ఆ బుల్లెట్ ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయింది హీరోయిన్ దగ్గర, హీరో దగ్గర సడన్గా వాళ్ళ మదర్ వచ్చి కాపాడుకుంటారు కదా, అలా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అతను అలానే చేశాడు, రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే రామానుచార్య ఇప్పుడు దండవత్ ప్రణామాలు చేస్తారు, తను దూరిపోయాడు మధ్యలోనే, అలా తను పడుకున్నాడు, రామానుచార్య దాని పైన పడుకున్నారనమాట. అతనికి హ్యాపీ అయితే గురుగారికి ఆ వేడి మట్టి తగలకుండా నేను చూసుకున్నానని. మహాపూర్ణ ఈ దృశ్యాన్ని చూసి, రామానుజ ఇతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఇతను వంట చేస్తే నువ్వు తినొచ్చు, దీని మీద నువ్వు నమ్మకం ఉంచవచ్చు, తినికి చెప్పు వంట చేయమని. అప్పుడు రామానుజ ఒప్పుకుంటారు. సో అప్పటి నుంచి ఆ డిసైపుల్ రామానుజ డిసైపుల్ తనే చేస్తారు వంట. ఇంకా ఎవరి మీద నమ్మలేము, ఎందుకంటే అందరూ అసూయ చెంది ఉన్నారు, ఎవరు తనకి ఏం చేస్తారు తెలియదు, అందరు తనని చంపాలనే చూసుకుంటున్నారనమాట. మొత్తం మీద ఆ శిష్యుడే వంట చేస్తున్నారు, తింటున్నారు, ప్రచారం చేస్తున్నారు, రకరకాలుగా ప్రతి చోటుకి వెళ్ళిపోయి ఎంతో మందిని భక్తుల కింద మార్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చారు మన స్టోరీలోని విలన్, ఎంట్రీ ఆఫ్ ది విలన్, కొలతుంగ చోళ. ఈ కొలతుంగ చోళ అనే ఒక రాజా. ఈ కొలతుంగ చోళ అంటే ఒక శివభక్తుడు, కానీ పిచ్చి శివభక్తుడు. శివభక్తుడు ఉండడంలో తప్పు లేదు, కానీ తను ఎలాంటి భక్తుడు అంటే, ఎవరైనా విష్ణు భక్తులు అంటే వాళ్ళని చంపేస్తాడు, లేదంటే వాళ్ళని అవమానిస్తాడు. వాళ్ళు ఎలాగో ఎలాగో శివుడు భక్తు శివభక్తుడు కింద మార్చేయాలి. ఇప్పుడు మీలో ఎవరు చిదాంబరం టెంపుల్ చూసారా, శివుడు టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో ఒక యాక్చువల్గా అది ఆ టెంపుల్కి పాస్ టైం ఏంటంటే, శివ పార్వతి ఒక నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో పోటీ అవుతూ ఉంటే వాళ్ళు విష్ణుమూర్తిని పిలుస్తారనమాట, మా ఇద్దరిలో ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారు మీరే చెప్పాలంటే. సో అక్కడ ఎలా ఉంటుందంటే, ఆ గోవిందరాజు విగ్రహం ఇలా పడుకొని ఉంటే వీళ్ళిద్దరు ఇలా ఉంటారనమాట మండపం మీద. సో వాళ్ళని చూస్తూ జడ్జ్మెంట్ ఇవ్వడం అనమాట. సో ఈ ఇతను శివభక్తుడు కదా, చిదాంబరం టెంపుల్లో తను ఏం చేశారంటే, ఆయన ఇలా పడుకుంటూ ఉంటే శివపార్వతి నిలబడి ఉండడం ఏంటి అని ఆ విగ్రహాన్ని పీకేసి, ఆ శివపార్వతి టెంపుల్కి వెళ్ళే మెట్లు ఉంటాయా, ఆ మెట్లు తీసేసి భగవంతుడు విగ్రహం అక్కడ పెట్టేశారు, కాలు పెట్టేసి వెళ్ళండి శివుడు పార్వతి దర్శనం చేయాలంటే. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే అంతే, ఆయన మీద కాలు పెట్టేసి వెళ్ళాలి. అప్పుడు అందరూ అలా వెళ్తున్నారు, కానీ ఒక ఆవ అంటే ఒక చూసే ఓల్డ్ లేడీ ఆవ, ఆవిడ అది ఆవిడ అది మనసు ఒప్పుకోలేదనమాట. ఎలా వెళ్ళాలంటే ఆవిడ ఏం చేసింది, కొంచెం పక్క నుంచి వెళ్ళింది, పక్క నుంచి వెళ్ళావా ఇలా రా నరికేశారు, ఇమీడియట్గా కిల్ ఆన్ ద స్పాట్, అందరూ అలా కాలేసే వెళ్ళాలి. సో ఇతను పిచ్చిగా తయారైపోయి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, విష్ణు భక్తులు ఉంటే ఇంకా చంపేయడమే, అందరూ శివుడిని పూజించాలి. కానీ ఇక్కడేమవుతుంది, ఈ రామానుజాచార్య అందరికీ విష్ణు భక్తు కింద మార్చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కొలతుంగ చోళ ఒక్కటే అనుకుంటాడు, రామానుజని చంపేద్దాం. సో తన్ని ఎలా చంపాలి? సో ఇప్పుడు తను అంటాడు, ఓకే ఒక ఐడియా చేద్దాం, రామానుజకి కబర్ పెట్టండి, కొలతుంగ చోళ మిమ్మల్ని పిలుస్తున్నారు, శాస్త్రవాదం చెయ్యండి, మీరు ఒకవేళ గెలిస్తే ఈ కొలతుంగ చోళ మాటిస్తున్నాడు విష్ణు భక్తుడుగా అవుతాడు, రామానుజని పిలిచేయండి. సో సరే అప్పుడు వీళ్ళందరూ వెళ్తారు, సైనికులందరూ రామానుజని పిలవడానికి. రామానుచారి అప్పుడు స్నానం చేస్తున్నారు, కురేష్ బయట ఉన్నాడు. కురేష్ చాలా ఇంటెలిజెంట్, ఎందుకంటే తను ఒక జమీందారుగా ఉండేవాడు, తను కూడా పరిపాలించాడు, తనకు అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ అనమాట. మేబీ వీళ్ళు రామానుజాన్ని చంపాలని అనుకుంటున్నారు. సో గురువు గారిని కాపాడడానికి కురేష్ ఏం చేస్తారు, రామానుచార్యులు స్నానం చేస్తూ ఉంటే కురేష్ తన సన్యాసి బట్టలు ధరించేస్తారు, ఆ త్రిదండ సన్యాసి దండ తీసేసుకుంటాడు. తీసేసుకొని తన బయటికి వచ్చేసి ఆ సైనికులతోనే, నేనే రామానుజాన్ని, చెప్పండి ఏం చేయాలంటే మిమ్మల్ని పిలుస్తున్నారంటే రండి వస్తాను మీతోని అని. ఈ లోపల రామానుచార్యకి ఏం తెలియదు, ఆయన ఆయన స్నానం చేసుకుంటూ ఉంటున్నారనమాట. కురేష్ ఆ సన్యాసి బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో గూగుల్ ఇమేజెస్ లేదు కదా, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, రామానుచార్య ఫేస్ ఎవరు చూడలేదు. ఇతనే కురేష్ ఏమో త్రిదండం పట్టుకున్నాడు కదా అని ఇతను ఇలా వెళ్ళిపోతూ ఉంటే పైన టెరెస్ మీద మహాపూర్ణ ఉన్నారు. ఈ కురేష్ ఒక్కరే ఎందుకు వెళ్ళిపోవడమని తను దిగుతారు, ఉండండి రామానుజ ఒక్కరిని తీసుకువెళ్ళిపోతే ఏమవుతుంది, రామానుజ గురు నేను, నన్ను కూడా తీసుకెళ్ళండి, సరే రండి ఇద్దరు రండి అని. ఇప్పుడు ఈ కురేష్ ఎవరైతే రామానుజ ఒక వేషం వేసుకున్నారు అని మహాపూర్ణ ఇద్దరిని కొలతుంగ చోళా దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళిపోతే ఈ రాజా కూడా తెలియదు, రామానుజ ఫేస్ ఎప్పుడు చూడలేదు, మీరు వచ్చారా రండి రండి అని. సో నేను అంటున్నాను శివ అనేది గొప్ప. సో ఇప్పుడు కురేష్ దానికి జవాబిస్తారు, శివ గొప్పే, శివకైన గొప్ప ద్రోణ. ద్రోణ అంటే ఆ రోజుల్లో ఇప్పుడు వెయిట్ చేస్తారు కదా, వెయిట్, శివ ద్రోణ ఇదంతా కరెన్సీ లాగా వెయిట్ చేయడానికి అనమాట. సో ఓహో నువ్వు అలా జోకులు చేస్తున్నావా నాతోని, శివ గొప్ప అంటే ద్రోణ గొప్ప అంటున్నావా, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను శివుడే గొప్ప ఆయన, ఒప్పుకో. ఓ రామానుజ, కురేష్ అని తెలియదు, ఓ రామానుజ ఒప్పుకో ఒప్పుకో, అండ్ ఇప్పుడు ఈ ఏదైతే ఇస్తున్నామో దాని మీద సంతకాలు పెట్టు, నువ్వు ఒప్పుకోకపోతే నీకు ఇక్కడే చంపేస్తామని. ఇతనైతే నేను ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకోనండి, విష్ణుమూర్తియే గొప్ప అని మొత్తం మీద చాలా వాదన అవుతుంది. చివరికి ఏమవుతుందంటే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే కురేష్ తాలూకా శిష్యుడు తను అప్పటికే, అసలు ఇదంతా తన ప్లానింగే, తనే రాజుకి ఇదంతా ఇంటెలిజెన్స్ ఇచ్చారు, ఇలా చేయొచ్చు మనం, ఇలా రామానుజుని చంపేస్తే వైష్ణవిజం అంతా ఆగిపోతుందని. తను అప్పుడే లోపలికి వస్తాడు, లోపలికి వచ్చి తనకు అర్థమవుతుంది ఇతను రామానుజు కాదు ఇతను కురేష్ అని. వెళ్ళి వెంటనే రాజు చెవుల్లో చెప్తారు, రాంగ్ గాయ్, ఈ రామానుజు కాదు, రామానుజు తాలూకు శిష్యుడు కురేష్ అనమాట. ఇప్పుడు ఇంకా రాజాకి ఇంకా కోపం వస్తుంది, నన్ను ఏమనుకున్నారు, నన్ను ఫూల్ అనుకుంటున్నారా, నన్ను అలా మోసం చేస్తారా, మీ గురుగారు రాకుండా నిన్ను పంపించారా, అయితే ఇదంతా ఈ ఇంటెలిజెన్స్, ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, చాలా ఎక్కువ శాస్త్ర చదువుతున్నారనే కదా వచ్చింది, శాస్త్ర ఎలా చదువుతున్నారు, ఈ కళ్ళు ఉన్నాయనే కదా, ఈ కళ్ళు పీకేస్తాను. సో వెంటనే ఆ సోల్జర్స్ని పిలిచేసి, ఈ మహాపూర్ణ ఈ కురేష్ ఇద్దరు కళ్ళు పీకేయండి. సో అప్పటికి ఆ సోల్జర్స్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ కొలతుంగ చోళ అంటున్నాడు, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పటికి కూడా సంతకం పెట్టండి, శివుడు గొప్ప అంటే వదిలేస్తాను. వీళ్ళు ఒప్పుకోరు, మొత్తం మీద వాళ్ళని కారాగారంలో తీసుకెళ్తారు. ఆ సైనికులు వెళ్ళి మహాపూర్ణ రెండు కళ్ళు పీకేస్తారు. మహాపూర్ణ ఇంకా అలా కళ్ళు పీకేస్తే మొత్తం రక్తం రక్తం అనమాట, తను ఎప్పటికీ వృద్ధ వయసుకి చేరి ఉన్నారు. మళ్ళీ కురేష్ దగ్గరకు వస్తున్నారు. సో కళ్ళు పీకాలంటే ఆ ఇన్నమంటారా, వేడి వేడిగా ఇన్నం ఉంటాయి కదా, రెండు ఇలా తీసుకొని వెళ్తున్నారు కురేష్ దగ్గరికి. దగ్గరకు వచ్చినప్పుడు కురేష్ అంటాడు, ఆపండి. అప్పుడు ఆ సైనికులు అంటారు, ఇప్పుడు వచ్చిందా బుద్ధి, రా రా అయితే సంతకం పెట్టు. అలా కాదండి, ఇప్పుడు ఒకవేళ మీరు నా కళ్ళు పీకేశారనుకోండి మీకు ఆ కర్మ వస్తుంది కదా, అందుకోసం నేనే చేసేస్తాను, నాకు ఇచ్చేయండి, మీకు ఎందుకండి ఆ కర్మ అని, నేనే నా కళ్ళు నేనే పీకేస్తానండి. ఆ రెండు తీసుకుని తన కళ్ళు తను పీకేసుకుంటారనమాట. సో ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళిద్దరికి ఇప్పుడు కళ్ళు లేదు, వాళ్ళిద్దరిని పడేస్తారు బయట. పడేస్తే వాళ్ళిద్దరు ఎలాగో ఎలాగో ఒక్కరిని ఒక్కరు పట్టుకుంటూ మళ్ళీ వాళ్ళు వెనక వెళ్ళాలి కదా, అలా మెల్లమెల్లగా అడవి దారి నుంచి అలా వెళ్ళిపోతున్నారన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే ఈ మహాపూర్ణ అప్పటికి చాలా వృద్ధ వయసు చేరి ఉన్నారు కదా, అలా దారిలో పడిపోతాడనమాట, ఇంకా శరీరంలో శక్తి లేదు. అప్పటికి శ్రీరంగంకి వెళ్తున్నారు. సో అప్పుడు ఇతను అంటాడనమాట కురేష్ మహాపూర్ణతోనే, కొంచెం ఓపిక పడండి, మీ శ్వాసాన్ని ధరించండి, ఇంకా కొంచెం నడుస్తే శ్రీరంగం వచ్చేస్తుంది. ఎలాగో మీరు దేహాన్ని త్యాగం చేసినప్పటికీ ఒక పుణ్యభూమిలోనే పుణ్యక్షేత్రంలోనే దేహాన్ని త్యాగం చేస్తే బాగుంటుంది కదా అంటే మహాపూర్ణ అంట, లేదు ఇక్కడే దేహాన్ని త్యాగం చేస్తాను. ఎందుకు అంటే మహాపూర్ణ ఒక మంచి మాట అంటారు, అని అంటారు, నాకు తెలుసు నేను ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత వైకుంఠానికి వెళ్తాను, కానీ నేను శ్రీరంగంలో శరీరాన్ని వదిలేననుకోండి, అందరు అంటారు పుణ్యక్షేత్రంలో శరీరాన్ని వదిలాడు కదా, అందుకోసం భగవంతుడు ధామాన్ని తిరిగి వెళ్ళాడని, అందుకోసము నేను ఇక్కడ శరీరాన్ని త్యాగం చేసి కూడా వైకుంఠానికి వెళ్తే అప్పుడు అందరు పొగుడతారు, నా గురుగారిని పొగుడతారనమాట, అంటే యమునాచార్య శిష్యులు కదా, అందుకోసం వైకుంఠ ధామానికి వెళ్ళారు. సో నా గురుగారికి నేను పొగరాలనుకుంటున్నాను, ఆ ధామంలో విలువ కాదు, నేను ఈరోజు భక్తుడుగా ఉన్నానంటే ఆ ధామం గురించి కాదు, నా గురువు గురించి అనమాట. సో నా గురుగారికి మంచి పేరు రావాలి, నేను ఇక్కడే నా దేహాన్ని త్యాగం చేస్తానన్నమాట. సో అతను దేహాన్ని త్యాగం చేస్తారు. ఆ లోపల కొంతమంది భక్తులు అక్కడ పరిగెత్తి వస్తారు, గురేష్ని పట్టుకుని వెళ్తారు, మహాపర్ణకి అంతా అంతిమ క్రియలు చేసుకుంటారు, అక్కడికి అది అవుతుంది. ఇక్కడ ఏంటి, మన రామానుచార్యులు ఏం చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు. ఆయనకి ఏం తెలియదు ఇక్కడ ఏమైంది, బయటికి వచ్చి చూస్తే ఆయన బట్టలు లేదు. అప్పటికి ఆ శిష్యుడు, మీ బట్టలు వేసుకుని కురేష్ వెళ్ళిపోయాడు మిమ్మల్ని కాపాడుకోవడానికి, మీరు ఇప్పుడు వైట్ బస్తలు ధరించండి. అప్పుడు ఆ కురేష్ దుస్తులు ధరిస్తారు ఆయన వైట్గా, గృహస్థ కానీ ఆయన. అప్పుడు మెల్లగానే ఆ శిష్యులు ఆయన్ని ఎస్కేప్ అనమాట, వెనక నుంచి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ కొలతుంగ చోళ నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, ఓన్లీ మీరు ఏంటి కర్ణాటక వెళ్ళిపోవాలి, ఎందుకంటే కర్ణాటకలో ఉన్న హొయసాల రాజులు ఈ చోళకి వాళ్ళకి పడదన్నమాట, వాళ్ళు మీకు కాపాడతారని. ఇప్పుడు ఎలాగో ఎలాగో బౌండరీ రాత్రి క్రాస్ చేసేయాలి మీరు జంగల్ నుంచి. వీళ్ళు ఇంకా ఈ శిష్యులందరూ రామానుజని కాపాడుతూ 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 జంగల్ లోపలికి వెళ్ళిపోతారు, అడవి లోపలికి. అడవి లోపలికి వెళ్ళి చూస్తే కొంతమంది తిలకేసుకొని ఉన్నారనమాట. మీరందరూ తిలకేసుకుని ఉన్నారంటే అదేనండి, మా రామానుజాచార్యులు శిష్యులు మేము, రామానుజాచార్యులు శిష్యుడికి శిష్యులు మేమన్నమాట. వీళ్ళు చాలా హ్యాపీ పోయి, ఎంత బాగా ప్రచారం అవుతుంది, ఇక్కడికి కూడా ట్రైబల్ ప్రీచింగ్ అవుతుంది, బాగా అందరూ భక్తులుగా ఉన్నారని వాళ్ళు హ్యాపీగా అవుతారు. అయితే మాకు ప్రసాదం కావాలంటే మేము పెడతామండి అని ఎవరో ఒకరి ఇంటికి వెళ్తారనమాట. ఎవరు ఇంటికి వెళ్తే వాళ్ళు ప్రసాదం వంట చేసి పెడతారు. వంట చేసినప్పుడు ఆయనకి పెట్టినప్పుడు ఆయన అసిస్టెంట్కి అడుగుతారనమాట రామానుజాచార్యులు, ఇది ప్రసాదం మనకి పెడుతున్నారు కానీ మళ్ళీ వాళ్ళు ఆఫరింగ్ చేశారో లేదో అంటే, గురుగారు ఆఫరింగ్ అయితే చేశారు కానీ ఆ విగ్రహం ఎవరికైతే ఆఫరింగ్ చేశారో అది అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకట్, ఆ రోజులో ట్యూబ్ లైట్స్ లేదు, ఏమీ లేదు, ఏదో ఆఫరింగ్ అయితే చేశారు కానీ ఎవరికి ఆఫరింగ్ చేశారో అదే అర్థం అవ్వట్లేదు. మళ్ళీ అలా నేను ఎలా తింటాను, వెళ్ళి అడుగు ఎవరికి ఆఫరింగ్ చేశారంటే, అప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో అడుగుతారనమాట, మీరు ఎవరికండి అదే ఆఫరింగ్ పెడుతున్నారంటే. అప్పుడు ఆవిడ చెప్తారండి, నేను మీకు ఒక కథ చెప్పాలండి, యాక్చువల్గా నా గురుగారు ఎవరంటే రామానుజాచార్యులండి, కానీ నా గురుగారికి ఎప్పుడు నేను ముఖాముఖి చూడలేదు, నా గురుగారు తాలూకా చిత్రపటం కూడా నా దగ్గర లేదు, కానీ నా గురుగారు వాడిన పాదుకాలు ఉన్నాయి, అందుకోసం ఆ పాదుకాలకి నేను రోజు భోగం పెట్టి తింటానన్నమాట. ఇప్పుడు అతను వెనక వచ్చేసి రామానుజాచార్యకి, మీ పాదుకాలకే నండి భోగం పెట్టిందనమాట రామానుజాచార్య, అది చాలా బాగుంది కానీ నా పాదుకాలకి భోగం పెట్టి నేను తినలేను కదా, ఇగో నా దగ్గర శాలిగ్రామ్ ఉన్నాయి, ఈ శాలిగ్రామ్కి భోగం పెట్టేసి తీసుకురమ్మన్నారు. శాలిగ్రామ్కి భోగం పెట్టి తీసుకొస్తారు. అప్పుడు రామానుజాచార్య అసిస్టెంట్ సీక్రెట్ని ఓపెన్ చేస్తారు. అయితే మీ గురుగారి కోసం ఎదురు చూస్తున్నారు కదండి, ఆయనేనండి రామానుజాచార్య. మరి అదేంటి వైట్ బట్టల్లో ఉన్నారు అంటే, మళ్ళీ ఇదంతా మొత్తం కథ అని. అయితే ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నాం కదా, మీరందరూ ఆయన్ని కాపలు కాసుకుంటూ అలా మేము కర్ణాటక తీసుకెళ్ళిపోతాం, ఏం అవ్వదు అని ఆయన చాలా సేఫ్గానే ఆయన అక్కడ తీసుకెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ ఆయన ఎక్కడికి వస్తారంటే, ఆ ప్రదేశం పేరే మెలకోట్. సో అదైతే మనం వెళ్ళాలని అనుకుంటున్నాం ఎప్పుడు నుంచి, ఆ మెలకోట ధామానికి. సో ఆయన వచ్చేస్తారు ఇక్కడ మెలకోట ధామానికి. సో మెలకోటకు వచ్చినప్పటికి ఏంటంటే, అక్కడ ఒక జైన్ రాజా ఉన్నారు, బిట్టుదేవ్. ఆయన జైనిజంని ఫాలో అవుతున్నారు. ఆయన రామానుజాచార్యకి ఏంటంటే, ఎన్ని రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు కదా, తిలక్ మట్టి అయిపోయింది, అంటే ఆ వైట్ కలర్ మట్టి కావాలి కదా వాళ్ళు తిలక్ పెట్టాలని. ఆ మట్టి లేదని బాధపడుతూ ఉంటే స్వామి ఆయనకి డ్రీమ్లో వచ్చి, ఇగో ఇలా వెళ్ళి అలా వెళ్ళి నువ్వు తవ్వితే అక్కడ నీకు ఆ వైట్ మట్టి కూడా దొరుకుతుంది, అండ్ నేను కూడా అక్కడే ఉన్నాను ఎప్పుడో నుంచి, ఈ మహమ్మదల నుంచి నన్ను కాపాడడానికి అక్కడ నాకు పెట్టేశారు, నన్ను బయట తీ అని. అప్పుడు ఆయన అంటారు సరే అని, మరుసటి రోజు వెళ్ళి అక్కడ తవ్వితే ఆ వైట్ మట్టి కూడా దొరుకుతుంది, అండ్ ఆ విగ్రహం ఏదైతే ఇప్పుడు మెలకోట్లో అందరు పూజిస్తున్నారు, తిరునారాయణ్ చెలువ నారాయణ అంటారు కదా, చెలువ నారాయణ మూర్తిని కూడా ఆయన బయట తీస్తారనమాట. అండ్ దాన్ని ఇప్పుడు స్థాపించాలంటే, ఇప్పుడు భక్తితో పూజించవచ్చు కానీ గుడి కట్టాలంటే డబ్బులు కావాలి, డబ్బులంటే క్షత్రియాల దగ్గరే ఉంటాయి, రాజుల దగ్గర, కానీ రాజంటే జైనిజం ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు రామానుజాచార్య అంటారా ఎలా. అప్పుడు ఆ చెలువనారాయణతో రామానుజ స్వామి మాట్లాడుతున్నారు, స్వామి నీ గుడి అయితే కట్టాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు అయితే లేదు, దానికి నువ్వే ఏదో ఏర్పాటు చేయాలి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ లోపల రాజ తాలూకా సైనికులు వస్తారు. సైనికులు వచ్చేసి, మా రాజ తాలూకా ఇదైతే ప్రిన్సెస్ రాజకుమారికి దయ్యం పెట్టిందండి, మీరు కొంచెం వస్తారా. అప్పుడు రామానుజాచార్యని అవుతారనమాట, దానిలో నాకు పేటెంట్ ఉందండి చిన్నప్పటి నుంచి అదే ప్రోగ్రామ్, ఎందుకంటే రాజతాలూకా ఆ అమ్మాయికి రాజకుమారికి దయ్యం పెడితేనే కదా వీళ్ళు ఫాలోవర్స్ అవుతారు, అప్పుడే కదా గుడి అవుతుంది కట్టడం. అయితే నేను వస్తానండి అని వస్తారు, వెళ్తారు. ఆ లోపల జైన మునిని కూడా పిలిచారు, వాళ్ళ గురుగారు జైన్స్ కదా, ఆ జైన్లు ఎంత ప్రయత్నించినా కూడా ఇది స్పెషల్ రాక్షసం కదా, చెలువ నారాయణ స్వామి పంపించారు, బయటికి వెళ్ళట్లేదు. రామానుజాచార్య వెళ్ళిన వెంటనే, మంత్రం చెప్పిన వెంటనే దయ్యం బయటికి వెళ్ళిపోతుంది. వెంటనే రాజా అయితే ఈ రోజు నుంచి ఆ జైన్ గురు అవుట్, మీరే ఇన్, మీరే నా గురువు అని మీరు నాకు దీక్ష ఇవ్వండి. వెంటనే ఆ బిట్టుదేవికి దీక్ష ఇచ్చి తన పేరు విష్ణువర్ధన్ అని పెట్టేస్తారు. సో ఇప్పుడు నువ్వు నా శిష్యుడు కదా, ఇప్పుడు గుడి కట్టు చెలువు నారాయణ స్వామికి. అయితే సరే పెద్ద గుడి కడతారు, చెలువు నారాయణ స్వామికి పెడతారు. అప్పుడు రాజా అంటారు, ఉండండి స్వామి నాకు గుర్తొచ్చింది, నా దగ్గర బోల్డ్ ట్రెజర్స్ ఉంటాయి కదా ఆ రోజుల్లో, వాళ్ళు ఒకరొకరు యుద్ధం చేసినప్పటికి ఆ రాజా దగ్గర ఉన్న ట్రెజర్స్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తే అలా ఎక్స్చేంజ్ అవుతుంటాయి. నా దగ్గర ఒక చాలా మంచి కిరీటం ఉంది, ఇప్పుడు తీసుకుని వస్తానని ట్రెజర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కిరీటం తీసుకొచ్చేసి చెలు నారాయణ స్వామికి పెడదామంటే ఆ కిరీటం చాలా చిన్నదన్నమాట, ఆయనకి సెట్ అవ్వట్లేదు. అప్పుడు రాజా అంటారు, నిన్న పూర్వజుల దగ్గర విన్నాను ఈ చెలువనారాయణ స్వామికి ఒక ఉత్సవ విగ్రహం కూడా ఉంది, ఎవరు ముస్లిం రాజులు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు యుద్ధం అయినప్పుడు. సో అప్పుడు రామానుజు అనుకుంటారన్నమాట, అయితే ఈ చెలువనారాయణ స్వామికి చిన్న ఉత్సవ విగ్రహాలు అంటే ఉత్సవ విగ్రహ పేరు సంపత్ కుమార్ అనమాట. సో ఈ విగ్రహాన్ని నేను ఎలా తీసుకురావాలి ఏం చేయాలంటే, అప్పుడు ఆయన ఢిల్లీ వరకు నడిచి వెళ్తారు, ఢిల్లీ బాద్షా దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఢిల్లీ బాద్షా దగ్గరికి వెళ్ళిపోయి ఆ విగ్రహం ఇవ్వు అంటే ఆ బాద్షా ఒప్పుకోడు కదా. ఆ బాద్షా అంటాడు, నా దగ్గర ఎవరైతే మా రిలీజియస్ హెడ్స్ ఉన్నారో వాళ్ళతో మీరు శాస్త్రవాద చేయండి, ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఏం చెప్తే నేను అదే ఇస్తాను. సరే రామానుచారికి ఎంత మాట అది, ఫటాఫట్గా వాళ్ళని ఓడించేస్తారు. ఓడించేస్తే ఆ బాద్షా ముస్లిం ఆయన చాలా హ్యాపీ అయిపోయి, మీకు ఏం కావాలి తీసుకోండి, ఇగో డోర్ తీశాను, మా ట్రెజర్ ఇది, ఒకటి రెండు కాదండి, ఎన్నో టెంపుల్స్ని ధ్వంసం చేసి ఎన్నెన్నో విగ్రహాలు పెట్టుకున్నాం మేము, ఇక్కడే కాదు మా రాణీల అంతర్భవన్లోనే, మా అంటే ఆ రోజుల్లో ఆర్టిఫాక్స్ లాగా ఇక్కడక్కడ అన్ని చోట్ల పెట్టాము, మీరు హ్యాపీగా మీరు ఏ విగ్రహం వెతుకుంటూ వచ్చారు తీసుకోండి. అన్ని విగ్రహాలు ఇలా ఉంటే రామానుచారి ఒక్కొక్క విగ్రహం ఆ కిరీటం ఉంది కదా, ఈ ఎక్కడ అర్థం అవ్వట్లేదు, ఎక్కడ దొరకలేదు. లేదు రాజుగారు ఇక్కడ లేదు అంటే మళ్ళీ అలాంటప్పుడు రండి మా రాణి మెహల్లో తీసుకువెళ్తాను. సో రాణి మెహల్లో తీసుకెళ్తే అక్కడ బాద్షా తాలూకా అమ్మాయి ఒక చెలువ నారాయణ ఉత్సవ విగ్రహాలతో ఆడుకుంటుందన్నమాట. ఆడుకుంటూ ఉంటే అప్పుడు రామానుచారి అంటారు, ఇదేనండి ఇదే ఈ విగ్రహం కోసమే వచ్చాను. సో అప్పుడు రాజా అంటారు, మీకేం కావాలి ఇస్తాను కానీ అది ఇవ్వలేనండి, ఎందుకంటే మా అమ్మాయికి చాలా ఇష్టమైంది, ఆడుకుంటుంది, ఎప్పుడో నుంచి ఉంది ఇవిడ దగ్గర, ఇదైతే ఇవ్వలేనండి. ఇంకేమైనా కావాలంటే దాని ఎక్స్చేంజ్ ఇంకా 10 తీసుకువెళ్ళండి అంటే, లేదు మళ్ళీ అదే ఉత్సవ విగ్రహాలు మెల్లకొట్టి కంటే, లేదండి ఇవ్వలేనంటే. మొత్తం మీద చాలా వేడుకుంటూ ఉంటే రామానుచారి అన్నారనమాట, మరి మీరే అన్నారు కదండి నేను గెలిస్తే నాకేం కావాలి ఇస్తారని, అయితే నాకు అదే కావాలి. ఇప్పుడు ఇతను అంటారు, సరే నేను ఎలాగో మాట ఇచ్చాను, ఒక పని చేయండి, ఈవిడ కూడా ఈ విగ్రహం అంటే చాలా ఇష్టం, మీకు కూడా కావాలి, విగ్రహంకి అడుగుదామా తను ఎవరి దగ్గర వెళ్తారని. రామానుజారు అంటారు, సరే అయితే ఒక పని చేయండి, మీరు ఆ విగ్రహంని పిలవండి, మీ దగ్గర ఒకవేళ ఆ విగ్రహం వస్తే అది మీది, రాకపోతే ఆవిడది. సో ఇప్పుడు తనేమనుకున్నాడంటే విగ్రహం ఎలాగో మాట్లాడదు కదా. రామానుచారి అంటారు, సరే అని వెళ్ళి కూర్చుంటారు. వెళ్ళి కూర్చొని రెండు చేతులలో పెట్టేసి చెల్లెపిల్లాయి అంటారండి. చెల్లెపిల్లాయి అంటే తమిళ్లోనే నా బంగారం, రా బాబు నా బంగారం అని అలా పిలుస్తాడనమాట తమిళ్లోనే. చెల్లెపిల్లాయి అంటే రా 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 నా బాబు రా. ఆ విగ్రహం నడుచుకుని రామానుజారు ఒళ్ళొచ్చి కూర్చుంటుందనమాట. వచ్చేసింది కదా విగ్రహం అంటే, ఇప్పుడు ఇంకా బాధ్యత కూడా ఏం చెప్పలేకపోతుందన్నమాట. అప్పుడు రామానుచారి వెంటనే ఆ ఉత్సవ విగ్రహాలని కవగలించేసి, ఆహా నా చెల్లెపిల్లై అంటే నా బంగారం వచ్చేసావు నా దగ్గరికి అని. అయితే ఇంకా ఆ మూర్తి తీసుకుని ఆ విగ్రహం తీసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి ఏడ్చేస్తుంది, చిన్న అమ్మాయి, నాకు అతను కావాలి, అతను నా భర్త, నేను అతనితో పెళ్లి చేసుకున్నాను, నాకు అతనే కావాలి. ఇప్పుడు రాజా ఇంక ఏం చేయాలి అర్థం అవక, సరే అయితే ఈ విగ్రహంతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోండి అని పలకిలో పంపించేస్తారనమాట. సో ఆ అమ్మాయి కూడా మెలకొట్టుకు వచ్చేస్తుంది అండ్ ఆ విగ్రహాన్ని సేవిస్తూ ఆనందిస్తూ అక్కడే దేహాన్ని త్యాగం చేస్తుంది. సో ఆవిడ దేహాన్ని త్యాగం చేసినప్పటికీ ఆవిడకి ఒక విగ్రహం లాగా తయారు చేసేసి బీబీ నాచియార్ అని ఆ విగ్రహాన్ని అక్కడ చెలువ నారాయణ స్వామి దగ్గరికి పెట్టేస్తారనమాట బీబీ నాచియార్ విగ్రహం. సో అనమాట ఆవిడ ముస్లిం అయినప్పటికైనా ఆవిడకి స్వామి మీద ఉన్న ప్రేమ అనమాట. సో ఇక్కడికి అంతా చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ప్రచారం అవుతుంది అంతా. అండ్ విష్ణువర్ధన్ ఏం చేశారంటే 10,000 జైన్ మునీస్ అందరినీ పిలుస్తారు, ఇగో మా గురుగారు ప్రవచనం వినండి అని. వీళ్ళు చాలా రిలక్టెంట్గా వస్తారు కానీ మళ్ళీ రాజా కదా, రాజంటే ఎవరు నో చెప్పలేరు. వీళ్ళందరూ ఆ 10,000 జైన్ మునీస్ ఈ గురుగారు ప్రవచనం, రామానుచార్య ప్రవచనం విన్నప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ దెమ్ విష్ణు భక్తుల కింద మారిపోతారు, కొందరు మళ్ళీ అసూయ చెందిన వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు, అలా అయిపోతుంది. అక్కడందరూ భక్తులుగా అయిపోయారు. ఇక్కడికేమయ్యింది, ఈ కొలతుంగ చోళ ఎవరైతే ఇంతమందిని కష్టం పెట్టాడు, ఎప్పటికైనా ఒక్కసారి ఆ పాపం తాలూకా బింది నిండుతుంది కదా. మనం ఎప్పుడైతే వైష్ణవ అపరాధం చేస్తామో వెంటనే దాని రిజల్ట్ రాదు. అదేంటంటే మనం ఒక విత్తనాన్ని నాటాము, ఇప్పుడు దాన్ని నీళ్ళేస్తున్నాం, మెల్లగా చెట్టు కింద వస్తుంది, అప్పుడు దానికి ఫలాలు వస్తాయి కదా. వైష్ణవ అపరాధం చేసిన వెంటనే మనకి కనిపించదు, కానీ ఏదో ఒక రోజు దాని ఫలం ఉంటుంది. ఇతను ఇంత అపరాధం చేశారు కదా, తనకి క్యాన్సర్ అయ్యింది. ఎలాంటి క్యాన్సర్ అంటే ఆ మెడ దగ్గర ఇంత పెద్దగా పొంగిపోయి దాని నుంచి ఆ ఫ్లెష్ లెప్రసీ లాగా ఇన్సెక్ట్స్ లోపలికి వెళ్ళి మాసం తింటి బయటకు వస్తున్నారు, ఇలా వేలాడుతున్నారు దాని మీద. సో అందుకోసం తన పేరే క్రిమకిట చోళ అని ఏదో అయిపోయింది, తన పేరే అలా అయిపోయింది అనమాట. మొత్తం అంతా 7 to 8 years సఫర్ అయ్యి డిజీజ్కి మొత్తం మీద తను చనిపోతాడు. ఎప్పుడైతే తను చనిపోతాడు, ఇప్పుడు రామానుజ ఫ్రీ, ఎందుకంటే తను బాగా డిస్టర్బ్ చేసేవాడు. సో ఇప్పుడు రామానుజ ఇంకా మెలకోట డివోటీస్కి ఇంకా నేను వెళ్ళొస్తాను, నేను ఇప్పుడు శ్రీరంగం వెళ్ళాలి, బ్యాక్ టు శ్రీరంగం. వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇంతవరకు మాతో ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉంది, మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మాకెవరు, మేము మీకు వెళ్ళడానికి అలౌ చేయమంటే, లేదు నాకు ఇంకా చాలా కార్య, నేను ఇంకా చాలా ప్రచారం చేయాలి, నేను ఒక ప్లేస్లో ఉంటే నాకు అవ్వదు అంటే, అయితే ఒక్కటి నేను నా విగ్రహాన్ని ఇస్తాను, ఆ విగ్రహమే మీకు గైడ్ చేస్తుంది అని వెంటనే రామానుజాచార్య ఏంటంటే తన ఓన్ విగ్రహాన్ని వాళ్ళ చేతుల్లో ఇచ్చారనమాట, మీరు దీన్ని స్థాపించండి అని ఇది మీకు గైడ్ చేస్తుంది. సో అలా వీళ్ళని ఇచ్చినప్పటికి సిరిపెరంబతూరులో ఉన్న భక్తులు కూడా వచ్చేసారు. శిశి రాధదామోదర భగవానికి జై, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి జై. సిరిపెరంబతూరులో ఉన్న భక్తులు కూడా వచ్చేసారు. వచ్చేసి వాళ్ళకి ఇచ్చారు కదా విగ్రహాలు, మాకు కూడా ఇవ్వండి అంటే వాళ్ళకి కూడా ఒక విగ్రహం ఇస్తారు. సో అలా 3 విగ్రహాలు ఉన్నాయి రామానుజాచార్యది, ఒక తానుగంధ విగ్రహ, తమరగంధ విగ్రహ అండ్ తానాని తిరుమణి, 3 విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద వాళ్ళకి కూడా విగ్రహం ఇచ్చేస్తారు అండ్ ఈయన మాత్రం శ్రీరంగం వెనకెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన శ్రీరంగంకి వచ్చేసారు, కానీ అక్కడ సిరిపెరంబతూరులోనే ఆయన విగ్రహం ఏదైతే ఉంది దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి కదా, దాన్ని స్థాపించాలి కదా, దానికి కొన్ని సెరమనీస్ ఉంటాయి కదా. సో సెరమనీస్లో ఒక సెరమనీ ఏంటంటే అది ది ఓపెనింగ్ ఆఫ్ ది ఐజ్ చేసుకుంటారు కదా, దానికి ఏమంటారు ఆ సెరమనీని, నేత్ర ఉన్మిలన్ ఏదో అంటారు కదా. సో ఆ సెరమనీ చేయాలంటే ఆ చిన్న హార్మట్ ఉంది ఇక్కడ కొడతారు కదా చిన్నగా, సో అది అలా చేస్తూ ఉంటే ఆ ఐజ్ని ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ శ్రీరంగంలో రామానుజాచార్య కళ్ళు నుంచి ఇలా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఆ విగ్రహాలకి ఏం చేస్తే ఇక్కడ ఆయనకి ఆయన మీద చూపిస్తుంది. అక్కడ మళ్ళీ విగ్రహాన్ని స్థాపించే ముందు అది ఏంటంటే జలలో వేస్తారు కదా, దానికి ఏమంటారు ఆదివాసం, జలాదివాసం చేస్తారు. ఇక్కడ ఆ విగ్రహాన్ని జలాదివాసం చేస్తే ఇక్కడ ఆయనకి జలుబు చేస్తుంది అనమాట, ఎందుకంటే ఆ విగ్రహం ఆయనతో కనెక్టెడ్గా ఉందన్నమాట. సో అలా సిరిపెరంబతూరులో ఇప్పుడు కూడా మనం వెళ్తే ఆ సిరిపెరంబతూరులో ఆ విగ్రహము, మెలకోట్లో ఆ విగ్రహం చూడవచ్చు. సో ఇక్కడ శ్రీరంగంలో ఉన్నారు, గురుగారు చెప్పిన 2 మాటలు అయితే అయిపోయింది, ఇప్పుడు 3rd బాకీ ఉంది. అదేంటంటే ఆయన వెళ్ళి శ్రీ భాష్యం రాయాలి కదా, కమెంట్రీ రాయాలి. కమెంట్రీ రాయాలంటే ఆయనకి ఒక పుస్తకం కావాలి, రిఫరెన్స్ పుస్తకం. ఆ రిఫరెన్స్ పుస్తకం కాశ్మీర్లో ఉంది. సో అప్పుడు ఆయన ప్రయాణం మొదలు పెడతారు. ఆయన ప్రయాణం మొదలుపెట్టి మొత్తం మీద కాశ్మీర్కి చేరుతారు. కాశ్మీర్లో చేరినప్పటికీ ఆ పుస్తకం వాళ్ళకి అడుగుతారు, అడిగినప్పటికీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. ఎవరి దగ్గర అయితే ఆ పుస్తకాలు ఉన్నాయి మేము ఇవ్వమండి అని చెప్పేస్తారనమాట. వీళ్ళు పుస్తకం ఇవ్వట్లేదు, నేను కమెంట్రీ ఎలా రాయాలి అని ఆయన బాధపడుతూ ఉంటే సరస్వతీదేవి స్వయంగా కలలో వచ్చి వాళ్ళ దగ్గర ఆ పుస్తకాన్ని దొంగలించి రామానుజాచార్యకి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ రాత్రి ఆ పుస్తకాన్ని రామానుజాచార్యకి ఇస్తారు, రామానుజాచార్య కురేష్తో ఉన్నారు, వీళ్ళిద్దరు పరుగులు అనమాట, రాత్రి ఇంకా బయలుదేరిపోతారు. ఫటాఫట్గా స్పీడ్గా వాకింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక నెల అయిపోతుంది అనమాట, వాళ్ళు వాక్ చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఆ లోపల వీళ్ళకి తెలిసిపోతుంది ఈ పుస్తకం మిస్సింగ్ ఉందని, వాళ్ళ వెనక రన్ చేసి మొత్తం మీద వీళ్ళు పట్టుకుని ఆ పుస్తకం లాగేసి వెనుక వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా రామానుజాచార్య అంటారు, ఇప్పుడు నేను ఎలా రాయాలి, ఆ పుస్తకం లేదు కదా, ఇప్పుడు నేను ఎలా రాయాలి వేదాంత సూత్రాలకి భాష్యం అని. అప్పుడు కురేష్ అంటారు, మీరేం భయపడొద్దు గురుగారు, ఎందుకంటే ఒక నెలపాటు ఆ పుస్తకం మనతో ఉంది కదా, నేను రోజు చదివాను కదా, నాకు ఆ పుస్తకం యథాతథ గుర్తుండిపోయింది. మీకు ఏ పేజ్ నెంబర్ కావాలో చెప్పండి, నేను చెప్పేస్తాను. ఫోటో మెమరీ అనమాట కంప్లీట్. కానీ మీరు ఎలా చెప్తే అలా నేను చెప్పేస్తానంటే, రామానుజాచార్య అయితే సరే కూర్చో అని, ఇగో ఇప్పుడు దీని గురించి ఏముంది ఆ పుస్తకంలో, ఆ గురుగారు దీని గురించి పేజ్ నెంబర్ దిశలో ఇలా రాశారు అని అలా చెప్తూ ఉంటే ఈయన భాష్యం రాశారనమాట. సో అలా ఆ శ్రీ భాష్యాన్ని ఆయన కంప్లీట్ చేసేసుకుంటారనమాట. సో ఆయన గురుగారు చెప్పిన 3 కంప్లీట్ అయిపోయింది. అండ్ అదే కాదు, టెంపుల్స్ని మళ్ళీ పునర్స్థాపించాలి. సో అదే పని మీద ఆయన తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళి చూస్తే అక్కడ బాలాజీకి బాలాజీగా పూజించట్లేదు, వాళ్ళు కొందరు శివుడు చెప్తున్నారు, కొందరు అమ్మవారి విగ్రహం అని చెప్తున్నారు, ఉల్టా ఫుల్టాగానే అక్కడ బలి ఇస్తున్నారు, పశు బలి, యానిమల్ స్లాటర్ చేస్తున్నారు టెంపుల్ లోపల. ఇప్పుడు రామానుజాచార్య ఇంకా వెళ్ళి ఇది శివ కాదండి, ఇది అమ్మవారు కాదండి, ఇది బాలాజీ అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. మొత్తం మీద రామానుజాచార్య అన్నారు, సరే ఒక పని చేద్దాము, బాలాజీ అంటే ఆయనకి శంఖచక్రాలు ఉండాలి కదా, శంఖచక్రాలు తయారు చేద్దాం. శివుడికి త్రిశూలు తయారు చేద్దాం, అమ్మవారికి కత్తి తయారు చేద్దాం, అన్నీ పెట్టేద్దాం, గర్భగుడి క్లోజ్ చేసేద్దాం. అది ఏ విగ్రహము, ఆయన ఆయన యొక్క ఆయుధాలని ఆయనే తీసుకుంటారు. అయితే సరే అని అన్ని తయారు చేసేసి క్లోజ్ చేసేస్తారు. మరుసటి రోజు చూస్తే శంఖచక్రాలు ధరించి ఉన్నారనమాట. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు, ఓ ఇది బాలాజీ అని. సో అలా అక్కడ స్థాపిస్తారు. అలా ఆయన పూరికి వెళ్తారు, జగన్నాథ్పురి. జగన్నాథ్పురికి వెళ్తే అక్కడ నుంచి ఆ జగన్నాథ స్వామి ఆయనకి ఇక్కడ తోసిస్తారు శ్రీ కూర్మక్షేత్రకి. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు కూర్మదేవుడినే శివుడిగా పూజిస్తున్నారు. ఆ కోలతుంగ భయంతో చాలామంది ఇంకా ఎక్కడ చూసినా శివుడు ఎక్కువ ప్రే చేసేసుకుంటున్నారు. అప్పుడు ఆయన, లేదండి కొంచెం తవ్వి చూడండి, చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి, ఇది కూర్మ అవతార శివలింగం కాదు అని. సో అలా ఆయన మొత్తం తిరిగి 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 ఎంతో మందిని భక్తుల కింద మారుస్తారు. మొత్తం మీద ఆయన శ్రీరంగంకి వచ్చారు. శ్రీరంగం వచ్చినప్పటికీ కురేష్ వస్తారు కలవడానికి. గురుగారు ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు. సో అంటే ఇదంతా క్రొనలాజికల్ ఆర్డర్లో చెప్పట్లేదు. నాకు ఎక్కడ ఏ కథ గుర్తొస్తుంది, ఎలా ఏం పాస్ట్ టైమ్స్ అయింది చెప్తున్నాను. చివరి సమయంలో ఎప్పుడైతే కురేష్ ఐస్ పోయింది, తర్వాత జరిగిన ఘటన. సో ఎప్పుడైతే ఆయన వెనక్కి వస్తారు శ్రీరంగంకి, అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఆహా కురేష్ కళ్ళు పోయిందని. అప్పుడు ఆయన చాలా బాధపడి, సరే ఏం పర్వాలేదు కురేష్, నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం నువ్వు వరదరాజు దగ్గర అది పారాయణ చేస్తే నీ కళ్ళు వెనక్కి వస్తుంది, నువ్వు వరదరాజు దగ్గర ఆ వరాన్ని కోరుకో అనమాట. కురేష్ ఒప్పుకుంటాడు, లోపలికి వెళ్తాడు, ఆ మంత్రాన్ని జపం చేస్తాడు. మళ్ళీ కొంచెంసేపు తర్వాత బయటికి వచ్చేస్తారు, కళ్ళు రాలేదు. రామానుచారి అడుగుతారన్నమాట, ఏ వరదరాజు ప్రత్యక్షం అవ్వలేదా, అయ్యారు మళ్ళీ నువ్వు అడగలేదా, అడిగాను మళ్ళీ కళ్ళు రాలేదా, కళ్ళు అడగలేదండి. మళ్ళీ ఏం అడిగావు, అదే ఎవరైతే ఇలా కళ్ళు తీశారు అలాంటి ప్రయత్నాలు చేశారు కదా వాళ్ళందరినీ క్షమించండి అని కోరుకున్నాను, ఎందుకంటే పాపం వాళ్ళు మళ్ళీ ఎన్నో బాధలు పడతారు కదా, వాళ్ళ వాళ్ళకి ఏం అవ్వకూడదు అదే కోరుకున్నాను. ఎందుకు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి, పోలేదు జరిగింది జరిగింది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళి అడుగు అడుగు అడుగు, ఈసారి కళ్ళు అడుగు అంటే సరే గురుగారు అని మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ బయటకు వచ్చినప్పటికి మళ్ళీ కళ్ళు లేదు. మళ్ళీ ఏంటి నువ్వు అడగలేదా అంటే, అడిగావు ఇచ్చారా, ఇచ్చారు, మళ్ళీ కళ్ళు ఎక్కడ, లేదు గురుగారు నేను ఒకటే ఆలోచించాను, ఈ భౌతిక ప్రపంచంలో చూడడానికి ఏముంది, ఏమీ లేదు, ఒకవేళ ఏదైనా చూడాలనుకుంటే నాకు ఒకటే కోరిక ఉంది, మిమ్మల్ని చూడాలని. అందుకోసం నేను భగవంతుడికి ఏం అడిగానంటే, నా గురువుని చూసే కళ్ళు ఇవ్వండి ఇంకా చాలు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని చూడగలుగుతాను గురుగారు, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు ఇలా కనిపిస్తున్నారు అదే చాలు, ఈ భౌతిక విషయాన్ని చూస్తే అనవసరంగా నన్ను చిక్కిపోయి అది నన్ను అనవసరంగా ఆకర్షిస్తుంది, మీకైనా దూరం మిమ్మల్ని చూడగలితే చాలు గురుగారని. అప్పుడు రామానుజ ఇంకా నీకేం చెప్తే లాభం లేదులే, నువ్వు ఇంకా అడగవలే వదిలే అని. సో అప్పుడు ఇంకా అలా కురేష్ ఇంకా రామానుచారని అలానే సేవ చేస్తూ తన దేహాన్ని తను త్యాగం చేస్తారనమాట. సో ఇప్పటికీ రామానుజాచార్య వయసు చాలా ఎక్కువ అయింది. అఫ్కోర్స్ చాలా చాలా కథలు 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 చాలా ఉన్నాయి, కానీ నేను అనుకోవడం 2 అవర్స్ కూడా అయిపోయి ఉంటుందిలే, అయిందా 2 అవర్స్ అయిపోయింది కదా. నేను మాట్లాడవచ్చు కానీ మీ అందరు నిద్రపోతారు, కెమెరా బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది, అంత అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం ముగించవచ్చు. సో అలా శ్రీరామానుచారు ఎంతో మార్పులు తెచ్చారు, ఎంతోమందికి భక్తిని ఇచ్చారు, ఎంతో మంచి మంచి గొప్ప గొప్ప శిష్యుల్ని తయారు చేశారు. ఎవరైతే ఆయనలాంటి మంచి గుణాలు కలిగి ఉన్నారు, ఆయనలో ఉన్న వినయము, ఆయనలో ఉన్న సమత్వము, అందరికీ అంటే ఆయన ఎంత ఎంత వినయంగా ఉండేవారంటే, ఒకసారి ఆయన మొట్టమొదటిసారి తిరుపతికి వెళ్తూ ఉంటే ఎవరికైనా మనం అడుగుతాం కదా, అయ్యో రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా దారి చూపించడానికి, ఆయన ఎవరికో అడిగితే వాళ్ళు దారి చూపించారు ఇలా కదని, మీరు ఇలా వెళ్ళాలంటే వెంటనే దండవత్ ప్రణామం చేసుకున్నారు ఆయనకి. శిష్యులకి అర్థమవ్వకుండా వాళ్ళందరూ కూడా దండవత్ ప్రణామం చేశారు. ఎవరైతే దారి చూపించారో తను భయపడిపోయారు, ఇదేంటి నాకు అందరు దండవత్ ప్రణామం చేస్తున్నారు ఏమైందండి అంటే, ఏం లేదు మీరు తిరుపతికి దారి చూపించారు, వైకుంఠానికి దారి చూపించారు, మిమ్మల్ని నమస్కారం చెయ్యాలండి అంటే, ఇతను దారి చూపించడానికి ఇంతనా అంటే, అతని వినయం అలా ఉందన్నమాట, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడము. అండ్ ఈవెన్ ఒకసారి చిన్న పిల్లలు ఆడుకుంటున్నారన్నమాట మట్టితోని, మట్టి మట్టి బొమ్మలు, మట్టితోని రంగనాథ్ని తయారు చేసి, మట్టితో గుడి తయారు చేసి, మట్టితోనే ప్రసాదాలు తయారు చేసి. సో రామానుచార్యుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ దృశ్యాన్ని చూసేసి ఆయన చాలా ఆనందిస్తారనమాట, ఎంత బాగుంది. సో పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేస్తే వాళ్ళు అలానే అనుకరిస్తారు, అలానే ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మన పిల్లలు చూడండి, 1 ఇయర్ బేబీ కూడా అమ్మ నాన్నలాగా ఫోన్ పట్టుకొని ఇలా 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 చేస్తూ ఉంటారు, ఎందుకంటే అమ్మ నాన్నని అలానే చూశారు కదా, అలా ఫోన్ పట్టుకొని ఏదోటి హలో 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 ఫోన్లో ఏదో చేస్తుంటారు, అమ్మ నాన్న ఎలా ప్రవర్తిస్తే. ఆ రోజుల్లో ఏంటంటే అందరు భక్తులే, వాళ్ళు ఎలా ఉంటారంటే భగవంతుడికి నైవేద్యం పెడదామా, భగవంతుడికి అలంకరిద్దామని. సో ఈ పిల్లలు కూడా అలానే అనుకరిస్తున్నారు, ఏదో అలా ఇమిటేషన్ చేస్తున్నారు. సో అప్పుడు రామానుచార్య చాలా వినయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రసాదం స్వీకరిస్తున్నారు, మట్టి ప్రసాదం, ఆ స్వామి ఒక ప్రసాదమా అని స్వీకరిస్తున్నారనమాట. సో ఈ శ్రీ సంప్రదాయంలో ఉన్న మెయిన్ 2 బోధనాలు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు పాటించేది ఏంటంటే, అనన్య భక్తి అండ్ వైష్ణవ సేవ. వైష్ణవ సేవ, వైష్ణవ సేవ, ఎలా 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 వైష్ణవాళ్ళకి సేవ అందించాలి, వైష్ణవాళ్ళకి సేవ అందించాలి. అది చాలాసారి దీని గురించి ఎన్నెన్నో కథలు చెప్పాను. ఇంకొక కథ ఉంది, మంచి కథ చెప్పేసి ముగించేద్దాము. వైష్ణవ సేవ గురించి అంటే ఎలా భగవంతుడు కూడా వైష్ణవ సేవ చెయ్యాలని అనుకుంటారనమాట. సో ఈ కథ ఎలా ఉందంటే, అనంత్ అల్వార్ కథ మీ అందరికీ తెలుసు, అది నేను చెప్పాను. సో అనంత్ అల్వార్ ఎక్కడ ఉంటారు, పైన కొండ మీద ఉంటారు, ఆయన ఆ తోటని చూసుకుంటూ ఉంటారు. సో ఒకసారి ఏంటంటే, శ్రీరంగం నుంచి కొంతమంది భక్తులు తిరుపతికి వచ్చారు. తిరుపతికి వస్తే వెంటనే రీచ్ అవ్వరు కదా, ఆలిపురికి రీచ్ అవ్వాలి, మళ్ళీ అక్కడి నుంచి కొండ ఎక్కాలి. అప్పటికి వాళ్ళందరికీ చాలా ఆకలేసింది. సో ఇప్పుడు స్వామివారు వైష్ణవ సేవ చేయాలనుకుంటున్నారు. సో ఆయన ఏం చేస్తారంటే, ఆయన కొండ దిగి మూటలు కట్టేసి ప్రసాదాలు తీసుకొని వచ్చేస్తారు. ఈ శ్రీరంగం నుంచి వచ్చిన డివోటీస్కి తీసుకొచ్చేసి, ఇగో మీకు ప్రసాదం అంటే, వాళ్ళు స్వీకరించరు కదా అలా, మీరెవరండి మాకు ప్రసాదం ఇవ్వడానికి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, స్వామి గబకని అనంతల్వారు పంపించారు. అనంతల్వారు మీకు పంపించడం అంటే, అవునండి నేను అనంతల్వారు శిష్యుడండి. వీళ్ళు అనుకుంటారు ఇతను శిష్యుడు కూడా ఉన్నాయా, ఇతను గురువు ఎప్పుడైపోయారు అని ఆలోచిస్తున్నారన్నమాట. అయితే అనంతల్వారు దీక్షలు కూడా ఇస్తున్నారు, ఆయనకి శిష్యులు కూడా ఉన్నారంటే, అవునండి నాకు దీక్ష ఇచ్చా, నేను ఆయన శిష్యుడిని. వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయడానికి అంటే, గురువు శిష్య అంటే మళ్ళీ నీకు ప్రణామంత్రం చెప్పు, నీ గురువుకు ఒక ప్రణామంత్రం ఉంటుంది కదా. అప్పుడు భగవంతుడు వెంటనే వెంటనే అక్కడికి అక్కడ ఒక ప్రణామంత్రం క్రియేట్ చేసి చెప్పేస్తారన్నమాట. ఇది బాగుంది కానీ కరెక్ట్గా గురు పరంపరకున్న ప్రణామంత్రం లాగా లేదంటే, ఉందండి ఇంకోటి సెకండ్ ప్రణామంత్రం కూడా ఉందని అది చెప్పిస్తారనమాట. అయితే నువ్వు అనంతల్వారు శిష్యుడే, సరే అయితే ఇవ్వు ప్రసాదం అని. కానీ ఇవ్వడం కాదండి, నేను వడ్డిస్తానని, మీరు అందరు కూర్చోండి అంటే వాళ్ళందరికీ ఆకలి ఇచ్చి ప్రసాదం పెట్టి తినిన తర్వాత వాళ్ళ ఆకలి తీసేసుకొని అంతా చేసి సేవ అందించేసి హ్యాపీగా అన్ని చేసేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంకా కొంచెం విశ్రాంతి తీసుకొని మెల్లమెల్లగా కొండ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత అనంతల్వారు దగ్గరికి వచ్చినప్పుడు అనంతల్వారు కంగారు పడిపోతారు. వచ్చారా, ఎప్పుడో నుంచి తినలేదేమో, నేను అన్ని రెడీగా పెట్టాను, రండి రండి అంటే, అదేంటి ఎన్నిసార్లు తినిపిస్తావు, ఇప్పుడే కదా నీ శిష్యుడిని పంపించావు, బాగా తిన్నాం కదా అంటే, అప్పుడు అనంతల్వారు నాకు శిష్యుడా, నేనే మంచి శిష్యుడుగా లేను, నాకేంటి శిష్యుడు, నాకేం శిష్యుడు లేదంటే, లేదు నీ ప్రణామంత్రం కూడా చెప్పారు, నీ శిష్యుడే వచ్చి తినిపించారంటే, ఎలా ఉన్నాడు మా శిష్యుడు చూడడానికి, ఎలా ఉన్నాడంటే, ఎలా చిన్న చిన్న బాలుడు లాగా ఉన్నాడంటే, అప్పుడు వెంటనే అనంతల్వారికి అర్థమైపోతుంది బాలుడా అంతే, అది ఓల్డ్ స్టోరీ నాకు తెలుసు. ఎందుకంటే మొన్న కూడా అది ఆ కానేరు అది వెల్ పాండ్ తవ్వారు కదా, కానేరు తవ్వినప్పుడు కూడా ఆ బాలుడే కదా వచ్చి సేవ ఇవ్వండి సేవ ఇవ్వండి అనే, ఇతని పని ఉంటుందని లోపల గర్భగుడికి వెళ్ళిపోయి ఏంటిది ఏం చేస్తావు ఏంటవుతుంది అంటే, చూడు మళ్ళీ అసలు నాకు చెప్పాలా వాళ్ళ దగ్గర నేను ఎలా అయిపోయాను అంటే, లేదు నాకు వైష్ణవ సేవ చేయాలని ఉంది. పోనీ నాకు అడిగావా, మళ్ళీ పోయినసారి అడిగాను కదా, అడిగితే ఏం చేస్తావు, అడిగాను కదా సేవ, అడిగితే గొడ్డలతో కొట్టేసావు, అందుకోసం ఈసారి భయంతో అడగలేదు, నేనే వెళ్ళిపోయాను సేవ చేయడానికి అని. మళ్ళీ నువ్వే చేసుకుంటావా ఏంటి, వైష్ణవ సేవ నాకు ఇవ్వవా, ఎలాగో నువ్వు ఇవ్వట్లేదని నేనే తీసేసుకున్నాను, వాళ్ళ సేవ చేశానని. అప్పుడు అనంతల్వారు ఇంకా ఏం చెప్తారు, స్వామితో ఉన్న ఆయన ఒక రిలేషన్షిప్ అలా ఉందన్నమాట, ఒక్కొక్కసారి స్వామితో ఫైట్ చేస్తారు, తిడతారు, అన్ని రకాలుగా ఉంటుంది వాళ్ళది అనమాట. సో అలా భగవంతుడు కూడా చూపిస్తున్నారు వైష్ణవాలు సేవ చెయ్యాలి అనమాట. సో ఇలా ఎంతో ఎన్నో 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 మధురమైన కథలు ఉన్నాయి. మొత్తం మీద రామానుజాచార్యులు 120 ఇయర్స్ అయినప్పుడు ఆయన పరంపదించారు. ఆయన పరంపదించిన తర్వాత ఏదైతే ఆయన శరీరం ఉంది, ఆ శరీరాన్ని అలానే ఉంచేశారు సమాధిలాగా. సో ఇప్పటికీ మనం ఆ శరీరాన్ని చూడొచ్చు. అయితే మామూలుగా శరీరం అంటే దాని మీద ఏదో కప్పేస్తారు, కానీ ఇది మనం యాజ్ ఇట్ ఈస్గా చూడొచ్చు. ఇప్పటికీ అలానే ఉంది, అంటే ఇప్పటికీ ఎవరికీ అర్థం అవ్వట్లేదు అలా ఎలా ఉండిపోయింది. మామూలుగా అయితే ఆ మమ్మీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎంత కెమికల్ రాసుకొని ఉంచాలి దాన్ని, సేఫ్గా ఉంచాలంటే స్మెల్ రాకుండా. కానీ ఈయన ఒక బాడీకి ఉండి పచ్చకర్పూరము అండ్ పసుపు రాసేసి ఉంచుతున్నారు. ఇప్పటికీ ఆ నేల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట, అలా కూర్చొని ఉన్నారు. మనం శ్రీరంగం టెంపుల్ వెళ్తే ఆయన ఒక విగ్రహాన్ని మనం చూడవచ్చు. అండ్ ఎక్కడైతే ఆ విగ్రహం ఉంది దాని పక్కనే ఒక చిన్న పెట్టు ఉంది, పెట్టు లోపల ఆయన పూజించిన వరదరాజస్వామి అమ్మవారు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో అసలు శ్రీరంగం కాంచీపురం మనం వెళ్తే మాత్రము ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి. మనం కనీసం అక్కడ ఒక 3-4 డేస్ ఉండాలి. మీ అందరికీ చిన్న 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 ప్లేసెస్ చూపించాలి. యమునాచార్య తాలూక సమాధి, అలా ఎన్నో రామానుచార్య సంబంధించిన ఎన్నో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయన్నమాట, అదన్నీ మనం చూడాలి. మెల్లకోటు వెళ్ళాలి, మెల్లకోటు సంబంధించిన ఎన్ని మంచి కథలు ఉన్నాయి. మెల్లకోటు కథ మొదలు పెడితే మీరు అందరూ ఇంకా అసలు అలా ఉండిపోతారు. ఆ చెలువ నారాయణ స్వామి కథలు అండ్ ఎన్నెన్నో మంచి మంచి, ఆ కిరీటం అది మాత్రం చాలా స్పెషల్. ఆ కిరీటం గురించి చెప్పాలి, వైకుంఠం నుంచి వచ్చిన కిరీటం అది. సో అది సస్పెన్స్లో పెడతాను, ఇప్పుడు చెప్పేస్తే అవ్వదు. ఆ వైకుంఠం నుంచి వచ్చిన కిరీటం గురించి వచ్చే ఆదివారం మాట్లాడుకుందాము. ఈరోజు ఇక్కడే ముగిద్దాము. శ్రీపాద రామానుజాచార్యుకి జయ్, శ్రీల ప్రభుపాదకి జయ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ కృష్ణ